అది మనం ఏ పని చేసినా ఏ మాట మాట్లాడినా ఇది భౌతికంగా కూడా భౌతికంగా పని చేస్తున్నాం అనుకోండి, ఒక కాలేజీ కడుతున్నాం అనుకోండి, హై స్కూల్ కడుతున్నాం అనుకోండి, లేకపోతే ఇంకోటి పని ఏ పని చేసినా ముందు దీన్ని నేర్చుకోవాలి. అది దానివల్ల ఏదో గౌరవం వస్తుంది కానీ అక్కడ అవసరం ఉందా లేదా. మంచి మనసుతోడు చెయ్యాలి, మంచి బుద్ధితోడు చెయ్యాలి. అది చిన్న పనా పెద్ద పని అనేది ముఖ్యం కాదు. ప్రపంచ అది పెద్ద పనా చిన్న పని అనేది ప్రపంచం చూస్తుంది, భగవంతుడు అది చూడడం. నువ్వు ఏ మోటుతోడు చేస్తున్నావు, ఆ పని చేసినప్పుడు నీ మనస్సు ఎలా ఉంది, నీ బుద్ధి ఎలా ఉంది అది చూసుకుంటాడు. దాన్ని బట్టి మనకి స్పిరిచువల్ స్టేటస్ ఇస్తాడు అది. అంతేగా మనం ఏ చిన్న పని చేసినా ఏ మాట మంచి మనసుతోటి మాట్లాడాలి, మంచి మనసుతోటి ఆ పని చెయ్యాలి. ద్వేషంతో ఏదైనా ఒక ద్వేషం పెట్టుకుని ఏదైనా మంచి పని చేసినా నిలబడదు, కాల ప్రవాహంలో కొట్టుకుపోతుంది. అది మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైనా ఒక ద్వేషం పెట్టుకుని ఉద్రేకం పెట్టుకుని ఒక మంచి పని చేసినా అది పది అది ఉపయోగపడదు. మీరు చేసిన మంచి ఇతరులకు ఉపయోగపడదు. మీరు ద్వేషం పెట్టుకుని కోపం పెట్టుకుని మంచి మనసు మంచి పనే చేశారనుకోండి, మీరు ఎవరి గురించి ఆ మంచి పని చేశారా మంచి మనస్సు వాళ్ళకు ఉపయోగపడదు, ఆ మంచి పని వాళ్ళకు ఉపయోగపడదు. అంటే మనం చేసి మంచి పని చేయటం ఉంటే కాదు, మంచి మార్గంలో చెయ్యాలి, మంచి హృదయంతో చెయ్యాలి. అప్పుడు అది సమాజానికి ఉపయోగపడుతుంది, అది భక్తులకు ఉపయోగపడుతుంది. తర్వాత నద్వేష్టి నశోచతి నకాంక్షతి శుభ అశుభ పరిచయాలు. నాకు మీరు నిలువు బెట్లు పెట్టుకుంటే నాకు భక్తుడు, అడ్డం బొట్లు పెట్టుకుంటే నాకు భక్తుడు, ఇలాగ చెప్పలేదు కృష్ణుడు. జీవితంలో అప్స్ డౌన్స్ ఉంటాయి. జీవితంలో దేహానికి ప్రారంభం లేకుండా దేహం రాదు. మీకు దేహం ఎవరికి దేహం వచ్చినా ప్రారంభం లేకుండా దేహం రాదు. ప్రారంభం ఉంటేనే దేహం వస్తుంది, ప్రారంభం లేకపోతే దేహం రాదు. ఆ జీవితంలో అప్స్ డౌన్స్ ఉంటాయి, ఎప్పుడు ఒక రకంగా ఉండదు జీవితం. మనిషి శ్మశానానికి వెళ్ళే లోపల ఈ లోపల వాడికి అప్స్ డౌన్స్, శ్మశానంలో ఎప్పుడు ఆ లైఫ్ లో చాలా అప్స్ డౌన్స్ ఉంటాయి. అంటే మీకు ఒకసారి అనుకూల పరిస్థితులు వస్తాయి, ఒకసారి అప్పుడు అనుకూల పరిస్థితుల్లోంచి మీరు ఉద్రేకపడకండి. అయితే ప్రతికూల పరిస్థితులు అప్పుడు పొంగిపోవద్దు. ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు పొంగిపోవద్దు, అనుకూల పరిస్థితులు వచ్చినప్పుడు పొంగిపోవద్దు. అలా చేస్తా అంటే మీరేమవుతుందంటే ఈ మనసు యొక్క పరిధి దాటి వెళ్ళారు, లోపలకు వెళ్ళారు. భగవంతుడు ఎక్కడ ఉన్నాడంటే మన లోపల ఉన్నాడు, బయట ఎక్కడ లేడు, లోపలే ఉన్నాడు. మన ఆత్మకు ఆత్మగా ఉన్నాడు, మన ప్రాణానికి ప్రాణముగా ఉన్నాడు, అంతర్యామగా ఉన్నాడు, సాక్షిగా ఉన్నాడు. వాడు అక్కడికి వెళ్ళాలంటే మైండ్ ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేసుకోవాలి. రోజులు మీకు మంచిగా వెళ్ళినా స్వప్నమే, చెడ్డగా వెళ్ళినా స్వప్నమే, ఇదేమి లేదు. తర్వాత ఇంకోటి మనం ఏదైనా పని చేస్తాం అనుకోండి, భౌతికంగా కూడా అంకిత భావంతో చెయ్యాలి. చిన్న పని చేసి అంకితపోవాలి, భక్తి భావంతో చెయ్యాలి. అక్కడ ఎంతో కొంత భక్తి ఉండాలి, మీరు చేసే పనిలో భక్తి ఉండాలి, అంకిత భావంతో చెయ్యాలి. క్రమశిక్షణ క్రమశిక్షణ జీవితం అన్నింటికంటే ముఖ్యం, జీవితంలో డిసిప్లిన్ అన్నింటికంటే ముఖ్యం. అయితే మనం ద్వేషం పెట్టుకుంటే క్రమశిక్షణ రాదు, మనకి ఇష్టాయిష్టాలు పెట్టుకుంటే మనకి క్రమశిక్షణ రాదు. అంచేత ఇప్పుడు మనం ఆ ద్వేషం ఎప్పుడే మనిషి అయితే ఎప్పుడైనా ద్వేషం రావచ్చు, దాన్ని దురిపేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనకు బట్టలు దుమ్ములో పడి బట్ట ఏం చేస్తాను దురిపేసుకుంటూ ఉంటాం. నీకు మనసు ఉంది కాదు, ఎప్పుడైనా ద్వేషం రావచ్చు, దాన్ని దురిపేసుకుంటూ ఉండాలి. నా దురిపుకోవాలనుకో అది నేను పీడించేస్తుంది. ఇప్పుడు తర్వాత మనం ఎవరిని చూసి ద్వేషపడినా, ఎవరిని చూసి అసూయపడినా, దానివల్ల మనకు వచ్చేది నష్టమే కానీ లాభమే. అర్జునను నా కూడా చాలా సార్లు తిరిగావు, ఇది రాత్రి ఇది పగలనకుండా తిరిగావు, నా తోటి నా ఫ్రెండ్ నువ్వు, నా చుట్టా నువ్వు, నా స్నేహితుడు, నేను ఎక్కడైనా ప్రయాణాలు చేస్తాంటే నా కూడా చాలా సార్లు తిరిగావు, నేను చాలా సార్లు నీ ముఖాన్ని అబ్జర్వ్ చేశాను, నీ మనస్సును అబ్జర్వ్ చేశాను, నీకంటే పై స్థాయిలో ఉన్నవాడిని కానీ నీకంటే వీరుని చూసి కానీ నీకు ఎప్పుడు అసూయ రాలేదు, ఆ ఒక్క మంచి గుణానికి నేను సంతోషిస్తున్నాను, ఆ ఒక్క మంచి గుణానికి నీకు స్వాధీనం అయ్యి భగవద్గీతను బోధిస్తున్నాను అన్నాడు. అంటే చైతన్య స్థాయిలో నీకంటే ఎక్కువ ఉన్న వాళ్ళని చూసినా, లేకపోతే సోషల్గా సాంఘికంగా నీకంటే ఎక్కువ ఉన్న వాళ్ళని చూసినా, లేకపోతే ఆర్థికంగా నీకంటే పరిస్థితిలో ఉన్న వాళ్ళని చూసినా, ఎవరిని చూసి అసూయ పడలేదు, ద్వేషపడలేదు. ఆ ఒక్క కూడా నన్ను ఆకర్షించి నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను, ఎవరిని చూసి నువ్వు అసూయ పడలేదు. అంటే ఆ ఒక్క కూడా నేను చేత ఆకర్షించబడి నీకు భగవద్గీత శాస్త్రాన్ని చెప్తున్నాడు. తర్వాత ఇంకోటి గీతలు ఏం చెప్పాయంటే రకరకాల మనుషులు ఉంటారు, రకరకాల మనస్తత్వాలు ఉంటారు, అలా ఫాలో అవ్వద్దని చెప్పాడు. ఇప్పుడు మీ ఇంట్లో 10 మంది మనుషులు ఉంటారు అనుకో, 10 మంది 10 రకాలుగా ఉంటారు, వాళ్ళు ఫాలో అవుద్దాం శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకో, ఇది నేర్చుకోవచ్చు. మీ ఇంట్లోనే 10 మంది ఉంటారు, 10 మంది 10 రకాలుగా ఉంటారు, ఒక రకంగా ఉంటారు, కానీ శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకో. శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టు, విధి నిషేధం. శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకో. శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకుంటే డైరెక్ట్ అమిగచ్చులు వెళ్ళినట్టు మోక్షం దగ్గరికి వెళ్ళిపోతాం. అందుకని శాస్త్రాన్ని పాపం ఎల్లమ్మలా చెప్పింది, పుల్లమ్మలా ఎల్లమ్మ అహంకారం, ఎల్లమ్మ ఎవరు అహంకారం చెప్పింది, పుల్లమ్మ అహంకారం చెప్పింది, ఎవరు అహంకారంతో ఉద్రేకంతో చెప్పిన మాటలు, ఇష్టం లేని ఇష్టం లేక చెప్పిన మాటలు నువ్వు బుధా మేసుకు తిరగొద్దు. శాస్త్రాన్ని ప్రమాణం పెట్టు. ఆ శాస్త్రాన్ని నువ్వు ప్రమాణంలో పెట్టుకుంటే కొంతకాలం నీకు అనుభవం వస్తుంది. సరిగ్గా నీకు ఆత్మానుభవం కలిగాక ఈ శాస్త్రంలో చెప్పిన దానికి నీ అనుభవానికి సరిపోతా ఉంటుంది. కొంతకాలం నువ్వు సాధన చేసేటప్పటికీ నీకు శాస్త్రంలో చెప్పిన విషయానికి నీకు వచ్చే అనుభవానికి ట్యాలీ చక్కగా సరిపోతా ఉంటుంది. నీకు తెలుస్తా ఉంటుంది, ఇతరులు చెప్పక్కర్లేదు. ఆ ఈశ్వరానుగ్రహం, గురువు అనుగ్రహం ఫిజికల్ గా ఇప్పుడు ఈ చెయ్యి ముట్టుకున్నప్పుడు ఎంత స్పష్టంగా తెలుస్తా ఉంటుంది టచ్, ఫిజికల్ టచ్. ఆ గురువు అనుగ్రహం వచ్చినప్పుడు, ఈశ్వర అనుగ్రహం వచ్చినప్పుడు మీ హృదయానికి అది తాగుతుంది. అది అంత స్పష్టంగా ఫిజికల్ గా కూడా మీకు తెలుస్తా ఉంటుంది. తర్వాత ఇంకోటి జ్ఞానయోగం మనం నేర్చుకోవాలి. ఇప్పుడు మీరు ఏదో మంచి మాటలు వింటున్నారు, మంచి మాటలు శ్రవణం చేస్తున్నారు, మంచిది. ఆ శ్రవణం చేసి మీరు ఇది కొంత మీకు సమాజానికి కూడా మీకు చేతనండి, మీకు తెలివితేటలు ఉన్నాయనుకోండి, లేకపోతే వివేకం ఉందనుకోండి, లేకపోతే శాస్త్ర జ్ఞానం ఉందనుకోండి, మీకు ధనం ఉందనుకోండి, భగవంతుడు కొన్ని ఏ అవకాశాలు అయితే ఇచ్చాడో అవకాశాలను మీరు సృష్టికి ఉపయోగించాలి. అంటే సృష్టి రూపంలో ఉన్నాడు భగవంతుడే. అలా ఉపయోగించలేరు అనుకోండి, నిరుపయోగం ఏమి ఉపయోగపడదు. ఇప్పుడు ఒక మనిషికి ఏదైనా తెలివితేటలు ఉన్నాయనుకోండి, నా సొంతం కాదు, భగవంతుడు ఇచ్చినాయి. మేము ఏదో నాలుగు మాటలు మీకు చెబుతున్నాం అనుకోండి, ఈ మా సొంతం కాదు, గిఫ్ట్ భగవంతుడు ఇచ్చింది. మీరు ఏ కారణం చేతనో ధనవంతులు అయ్యారనుకో, అది భగవంతుడు తెలియకుండా మీరు ధనవంతులు ఎవరు. అలాగే మీరు ఏదైనా సైంటిస్టులు అయ్యారనుకోండి, ఆ సైంటిస్ట్ అయిన భగవంతుడు తెలియకుండా అది గిఫ్ట్ ఇవ్వకపోతే మీరు అవ్వాలి. ఏ గాడీ ఎవ్రీథింగ్, ఈశ్వరుడు దయ లేకుండా, ఈశ్వరు అనుగ్రహం లేకుండా ఏది పొందడం. అయితే మీరందరూ శ్రద్ధగా వింటున్నారు, మీరు నేర్చుకున్న జ్ఞానాన్ని, మీరు నేర్చుకున్న విద్యని, అది డబ్బు అవ్వచ్చు, చదువు అవ్వచ్చు, లేకపోతే మంచితనం అవ్వచ్చు, ఏదోటి మీకు చేతనైంది, మీరు సమాజానికి అది ఉపయోగపడతా అంటే అదే టైంలో మీకు ఏమవుతుందంటే ఆధ్యాత్మికం కూడా మీరు అభివృద్ధిలో వస్తారు. అంటే మీరేమనుకుంటున్నారంటే వీడికి జపం చేస్తే సరిపోతుంది, ఇంటికెళ్ళి ధ్యానం చేస్తే సరిపోతుంది, ఆధ్యాత్మిక అభివృద్ధి వీడికి అనుకుంటున్నారు, అది సరిపోదు. ప్రాక్టికాలిటీ కూడా ఉండాలి. అంటే మనలో ప్రాక్టికాలిటీ లేకపోతే అక్కడ ఫెయిల్ అవుతున్నాం. మనం నేర్చుకునే జ్ఞానాన్ని ఆచరించలేకపోతున్నాం అనుకోండి, ఎక్కడో మనసులో లోపం ఉంది. ఆ లోపం ఏంటో మనం సరి చేసుకుంటే ప్రాక్టికాలిటీ వస్తుంది. అంటే ల్యాబ్ లో కూడా బాగా వర్క్ చేయగలం, అంటే ఈ భేద బుద్ధి సర్వసాధారణంగా మనం ఇష్టాలు అయిష్టాలు తగ్గించుకుంటూ ఉంటాం అనుకోండి. ఏదైనా ఒక పని ప్రేమతో ఎక్కువ కాలం చేయగలం, కానీ ద్వేషంతో చేయగలం. ఏదైనా ఒక పని మొదలు పెట్టాం అనుకోండి, ప్రేమతో ఎక్కువ కాలం చేయడం, ద్వేషంతో చేసిన నిలబడదు. అది నిలబడదు, లాంగ్ స్టాండింగ్ అనేది చేయలేము మనం. ఏదో ఒక రోజు రెండు రోజులు చేస్తాం, ఎన్నడం చేస్తాం, కోపం మీద మనస్సును చల్లదనం, మనస్సుకు చల్లదనం పెట్టుకుని, మనస్సు శాంతి పెట్టుకుని ఎంతకాలంగా చేయగలం, కానీ కోపంతో పనులు ఎన్ని చేయగలం, అన్ని చేయలేము. పైగా మనం ఫెయిల్ అవుతాం మనం. అని చేత మనం అదే ఇప్పుడు మొన్న ఎవరో విశాఖపట్నంలో ఐఐటి ప్రొఫెసర్ గారు కనిపించారు. ఇప్పుడు ఇది ఐఐటి అంటే మొత్తానికి 4,000-2,000 కోట్లు గవర్నమెంట్ ఖర్చు పెడుతుంది అని చెప్పారు. అది ఎక్కడైనా సిటీస్ కి దగ్గరలో ఉండాలి, హైదరాబాద్ కానీ ఎక్కడ కలకత్తా కానీ సిటీస్ కి దగ్గరలో ఉండాలి. అది ఎక్కడో బాసర్లో పెట్టమంటున్నారు, ఎక్కడో పల్లెటూళ్ళలో పెట్టమంటున్నారు. అది ఎమోషన్. నేను చెప్పినట్టు మీరేనండి, మీరు చెప్పినట్టు మీరు ఎలా పోతే మేము రైలు కింద తలకాయ పెట్టేస్తా ఉంటే ఆ మాటలకు అర్థం ఏంటి? అంటే మనం చేసే పని ప్రాక్టికల్ గా ఉండాలి, కానీ ఎమోషనల్ గా ఉండకూడదు. మేము చెప్పినట్టే మీరు వినాలి, మీరు చెప్పినట్టు మేము ఎలా పోతే రైలు కింద తలకాయ పెట్టేస్తా ఉంటే ఆ మాటకు అర్థం ఏంటి? కార్లు పాడు చేసి, రైలు పాడు చేసి, రోడ్లు పాడు చేసి అని దీనివల్ల ప్రయోజనం ఏమి లేదు. దేశాన్ని పాడు చేసుకోవటం అలా. భారతదేశం గురించి ఒక సామెత ఉంది, ఊరికి అలర చేయడానికి పనికి వస్తారు, కానీ పరిపాలన అనుభవం దేశంలో ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అంటే ఓకే, రోడ్ల మీద గొడవ చేయటానికి, రోడ్ల మీద ఊరేగింపులు చేయడానికి పనికి వస్తారు, కానీ పరిపాలన సంబంధించినటువంటి అనుభవం నాడు భారతదేశంలో తక్కువ మంది ఉన్నారు. నువ్వేదో కారు తగల పెడతావు, రైలు తగల పెడతావు, దానివల్ల ముఖ్యమంత్రి గారికి నష్టం లేదు. ముఖ్యమంత్రి గారికి నష్టం ఏంటి? ప్రజలకి నష్టం, అది ప్రజల ప్రాపర్టీ. మనం అనుకుంటాం ముఖ్యమంత్రి గారు నష్టపోతున్నారు, ముఖ్యమంత్రి గారికి పైస నష్టపోతున్నారు, ఆయనకి నష్టం ఏంటి? ప్రాపర్టీ, గవర్నమెంట్ ప్రాపర్టీ పాడు చేస్తంటే ప్రజలకు నష్టం కాదు, గవర్నమెంట్ కి ఏమి నష్టం లేదు. అయితే మన బిహేవియర్ కూడా ఇంటర్సనల్ గా ఉండాలి, అది గుర్తుపెట్టుకోవాలి. వ్యక్తిగతంగా మనం పేర్లు గౌరవాలు ఇటువంటి ఆశించక్కర్లేదు. ఆశిస్తే ఏమవుతుందంటే మనం ఆ భేద, ఎక్కడైతే భేదం లేదో, ఎక్కడైతే భయం లేదో, అభేద స్థితిలో, అభయ స్థితిలో మనం ఐక్యం కాలేము. వ్యక్తిభావం ఎక్కువ పెట్టుకుంటాం అనుకోండి, ఎక్కడైతే ఏ జ్ఞానంలో అభయ స్థితి ఉందో, ఏ జ్ఞానంలో భేదరహితమైన స్థితి ఉందో, అందులో ఐక్యం కాలేము. వ్యక్తిభావం కనుక పెట్టుకుంటే మాటలో, చేతలో, ఆలోచనలో మాక్సిమం వ్యక్తిభావం తగ్గించుకుంటూ రావాలి. ఆ పని ఎవరు చేశారని ముఖ్యం కాదు, ఆ పని ఎలా ఉంది, అందులో క్వాలిటీగా ఉందా, అది ముఖ్యం. ఏదైనా ఒక పని చేశారనుకోండి, ఆ పని ఎలా ఉంది, బాగుందా లేదా, అంతే. ఆ పని చేసిన వాడు కనపడక్కర్లేదు, తెర మీద నువ్వు పాత్రధారులు వేరు, సూత్రధారులు వేరు. సినిమాలో తెర మీద యాక్టర్స్ బాగా కనిపిస్తూ ఉంటారు, ఆ యాక్టర్స్ అలా యాక్ట్ చేయడానికి వెనకాల డైరెక్టర్ కారణం. నీకు అర్థమవుతుందే, ఆ యాక్టర్ ఎలా యాక్ట్ చేస్తున్నాడంటే వాడు వాడు పాత్రధారుడే, వెనకాల ఎలా యాక్ట్ చేయాలి, కాళ్ళు ఎలా కలపాలి, చేతులు ఎలా కలపాలి, ముఖం ఎలా ఉండాలి, సంతోషంగా ఉండాలి లేదా, ముఖం ఎలా నవ్వాలి, తర్వాత మాట ఎలా ఉండాలి అని చెప్పాడు డైరెక్టర్, చెప్తాడు వాడు. అది కనపడ్డ నీకు కష్టం అంటే ఆడిది. మనకు పాత్రధారుడు కనిపిస్తాడు కానీ సూత్రధారుడు కనపడ్డు, అంటే భగవంతుడు మన ద్వారా ఏదైనా మంచి పనులు జరుగుతుంది, భగవంతుడిదే మనం చేసినట్టే కాదు. ఉడికి తెర మీద కనిపించే బొమ్మలం మనం, ఇక మనం షాడోసే. మనం ఎవ్వళ్ళం కూడా సూత్రధారులం కాదు, పాత్రధారులు ఉడికి తెర మీద ఎలా బొమ్మల కింద కనిపిస్తున్నాం, ఆడించేవాడు భగవంతుడు. అదే పోతనా మార్చుడు అన్నాడు కదా, పలికినవాడు వీడు పోతనా మార్చుడు, పలికించేవాడు రామభద్రుడు. పలికినవాడే పోతనా మార్చుడు, పలికించినవాడు రామభద్రుడు. అదే ఈ భగవద్గీత మీరు బాగా ఏం చేయాలంటే, భగవద్గీత మనం అధ్యయనం చెయ్యాలి. ముందు మీకు సాంస్క్రిత్ రాకపోతే, గాంధీ గారికి సాంస్క్రిత్ రాదు, భగవద్గీత నేర్చుకోవడానికి సాంస్క్రిత్ నేర్చుకున్నారు. భగవద్గీత బాగా చదువుకోవడం కోసం ప్రత్యేకంగా సాంస్క్రిత్ నేర్చుకున్నారు. కొంతమంది పాండిత్యం అక్క అంశం లేకపోయినా భగవద్గీత స్టడీ చేయడానికైనా సాంస్క్రిత్ నేర్చుకుంటారు. ఒకవేళ మీకు సాంస్క్రిత్ రాకపోతే రోజు తాత్పర్యం చదివినా సరిపోతుంది. అలా కొంతకాలం తాత్పర్యం చదవగల చదవగల చదవ శ్లోకం చదివి తాత్పర్యం చదువుతుంటే మీకు ఆ శ్లోకం చదువుతుంటే తాత్పర్యం మీకు స్ఫురిస్తూ ఉంటుంది, లోపల స్ఫురిస్తూ ఉంటుంది. తర్వాత అది ఉపదేశ గ్రంథం. అదే భగవద్గీత మనం అధ్యయనం చేయాలి, అది అధ్యయనం చేయాలి. అలా రోజు అధ్యయనం చేస్తాను కొంతకాలం మీకు అర్థం అవుతుంది. తర్వాత ఇంకోటి, మనకు బాగా ఏ విషయం అయితే బాగా అర్థమైందో దాన్ని ఆచరించకుండా ఉండలేదు. మనకు అర్థమవుతుంటే ఆచరించాలనిపిస్తుంది, కానీ అర్థం కాకపోతే ఆచరించాలనిపించింది బాగా అర్థం చేసుకోండి. మనకు బాగా ఆకలిగా ఉందనుకోండి, ఎంతో కొంత తినకుండా ఉండలేదు. అలాగే మీకు భగవద్గీత నిజంగా అర్థమవుతుంది అనుకోండి, మీకు నిజంగా అర్థమవుతుంది అనుకోండి, అంటే మనకి జీర్ణమైన అన్నం మన శరీరానికి ఎలా సుఖపెడుతుందో, అలాగే మీకు భగవద్గీత అర్థమవుతుంటే శాంతి కలగటమే కాదు, అంత సుఖం ఇవ్వటమే కాదు, తర్వాత ఆచరించకుండా మీరు ఉండలేరు, మీరు ఎస్కేప్ అవ్వలేరు. మీరు ఆచరించాలని ఆచరించరు, ఆచరించకుండా ఉండలేరు కాబట్టి ఆచరిస్తారు. భగవద్గీతలో వైభవం ముందు అధ్యయనం చేయాలి, దాన్ని స్లోగా అధ్యయనం చేయాలి, తర్వాత అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోక కొంతకాలానికి మీకు ఆచరించాలనే బుద్ధి కలుగుతుంది. ఎప్పుడైతే ఆచరించాలనే బుద్ధి కలిగిందో జీవుడికి ఈశ్వరుడుకునే భేదం రాలిపోతుంది. జీవుడికి ఈశ్వరుడికి దేవుడు వేరు. మీరు పెర్ఫెక్ట్ గా దేవుడు చెప్పింది ఆచరిస్తా అంటే దేవుడు వేరు నేను వేరైన బుద్ధి, భేద బుద్ధి నశించిపోతుంది. అభేద స్థితి పొందుతాం, అభయ స్థితి పొందుతాం, నిర్వాణ స్థితి పొందుతాం, మోక్షానందం పొందుతాం. మిగతా లోకానికి సంబంధించినటువంటి మనకు ఏ రకమైన సంతోషాలు మనం జరుగుకున్నప్పటికీ భవిష్యత్తులో ఇదంతా దుఃఖం కింద మారిపోతుంది. ఒక స్వతంత్రమైన సుఖం, స్వతంత్రమైన శాంతి, స్వతంత్రమైన ఆనందం, ఒక మోక్షం తాలూకు ఆనందం, అదే స్వతంత్రమైనది, అదే స్వతంత్రమైనది. మిగతా లోకానికి సంబంధించింది ఏదైనా సరే మీకు ఏదైనా లాభం వచ్చిందనుకోండి, మీ తాత్కాలికంగా సంతోషం కలిగిన ఈ సంతోషం ఎప్పటికైనా దుఃఖం కింద మారిపోతుంది. బాహ్య పరిస్థితులను బట్టి, బాహ్య సంఘటనలు బట్టి కానీ, బాహ్య పరిస్థితులను బట్టి కానీ, బాహ్య దృశ్యాలను బట్టి కానీ మీకు ఏదైనా సంతోషం తాత్కాలికంగా వచ్చినా ఇదంతా కంప్లీట్ గా దుఃఖం కింద మారిపోతుంది. మనిషికి అసూయ తొందరగా వస్తుంది. ఏం చేయలేదు, దానికి పెట్టుబడి పెట్టక్కర్లేదు. మనం షోడా కొట్టి పెట్టుకోవాలనుకోండి, కాపట్లు పెట్టుకోవాలనుకోండి, దానికి ఎంత పెట్టుబడి పెట్టాలి? అసూయ రావాలంటే పెట్టుబడి పెట్టక్కర్లేదు, అంత తొందరగా వచ్చేస్తుంది. ఏం చేద్దాం, దానికి డబ్బుతో సంబంధం లేదు, పెట్టుబడి పెట్టక్కర్లేదు దానికి. నహృష్యతి నదేష్టి నశోచతి నకాంక్షతి. మనకేమనుకుంటామంటే ఒకటి జ్ఞాపకించుకోండి, స్వార్థం ఉన్నవాడికంటే స్వార్థం లేనివాడే ఎక్కువ అన్ని బెనిఫిట్స్ పొందుతాడు. మనకి మీకు ఏదైనా రావాల్సి ఉందనుకోండి, మీ స్వార్థంతో సంబంధం లేదు, మీ ప్రారంభం ఉంటే అది వస్తుంది. మీరు స్వార్థం పెట్టుకుని, స్వార్థం లేకుండా ఉంటే ఆగదు, స్వార్థం పెట్టుకుంటే రాదు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. స్వార్థం లేకుండా స్వార్థం ఉన్నవాడికంటే స్వార్థం లేనివాడు ఈ లోకంలో ఎక్కువ పొందుతాడు. అది స్వార్థం ఇడిచిపెట్టే చూస్తే తెలుస్తుంది. అది పట్టుకుని చూస్తే అది పట్టుకుంటే ఎలా తెలుస్తుంది తెలియదు. నీకు స్వార్థపరుడు, స్వార్థం లేనివాడు. మనం ఒకవేళ స్వార్థం ఉన్నవాడికంటే స్వార్థం లేనివాడే ఎక్కువ పొందుతాడు సృష్టిలో, కానీ అది అడిగి తెలియదు. అంచనా కూడా స్వార్థాన్ని ఇడిచిపెట్టలేదు. కొంతమంది డాక్టర్లు ఊరికే వైద్యం చేసుకు వెళ్ళిపోతా ఉంటారు, ఉన్నవాళ్ళు ఇస్తా ఉంటారు, లేనండి వాళ్ళు చేస్తా ఉంటారు. ఈ ఫీజులు పెట్టిన వాళ్ళకంటే వాళ్ళకి డబ్బు ఎక్కువ వస్తుంది అటువంటి డాక్టర్లు. అంటే మన కోరికతో సంబంధం లేదు. మీ దేహ ప్రారంభం ఏదైనా ఉందనుకోండి, మీ కోరికతో సంబంధం లేకుండా అది వచ్చేస్తుంది. కంట్రోల్ రాకూడదు, కంట్రోల్ రాకూడన్నాడు. ఎవడు? ఈశ్వరుడు ఉన్నాడు, వాడు యజమాని, వాడి నిజంత. ఆడించేవాడు ఆడు, డైరెక్టర్ రాడు, సూత్రధారు రాడు, మనం అందరం పాత్రధారులం. అయితే వాడు ఆడించేవాడు వాడు. ఏ మనిషిని ఎక్కడ కూర్చోబెట్టాలి, ఏ మనిషిని ఎక్కడ నిలబెట్టాలి, ఏ మనిషిని ఎక్కడ ఆడించాలి, ఏ మనిషిని ఎలా ఉపయోగించుకోవాలి అని వాడు చూసుకుంటాడు. ఎవడు? ఈశ్వరుడు చూసుకుని. ఈశ్వరుడికి తెలియకుండా ఈ సృష్టిలో ఏది జరగటానికి వీడేది జరగదు. పెళ్లిళ్ళు పేరంటాలు కదా, ఏదైనా సరే ఈశ్వరుడు తెలియకుండా ఈ సృష్టిలో ఏది జరగతాయి. మనం ఎంత ఒక 20 ఏళ్ల కింద ఇక్కడికి వచ్చాము, 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉంటే మనం చచ్చిపోతాం, ఈ సృష్టిని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. మనం పుట్టక ముందు ఈ సృష్టి ఉంది, మనం చనిపోయిన తర్వాత సృష్టి ఉంటుంది. ఎప్పుడు ఉండదు ఈ సృష్టికి యజమానులు మనం కాదు, మధ్యలో వచ్చాం, మధ్యలో వెళ్ళిపోతాం. మన పాత్ర అయితే మనం జాగ్రత్తగా పోషించి వెళ్ళిపోతే సరిపోతుంది. అంటే బట్టల మీద దుమ్ము దులుపుకున్నట్టే ఇప్పుడు ద్వేషాలు వచ్చినా దులుపుకుంటాం. అలా దులుపుకోవనుకోండి, అది కార్డు మీద ముద్ర పడినట్టు పోస్ట్ ఆఫీస్ లో కార్డుల మీద ముద్ర వేసినప్పుడు మన మనసులో ముద్రలు పడిపోతుంది. మళ్ళీ ఆ ముద్రను చెరుపుకోవాలంటే అందులో బయటికి రావడం చాలా కష్టమైపోతుంది. రోగం దీర్ఘం అయ్యి కొద్ది అందులోంచి బయటికి రావడం కష్టం. ఒక రోగం వచ్చిందనుకోండి మనిషికి, అందులోంచి వాడు ఎర్లీ స్టేజ్ దీర్ఘం అయిపోయింది అనుకోండి, డీపర్ అయిపోయింది అనుకోండి, ఆ రోగంలోంచి బయటకు రావడం వాడికి చాలా కష్టం అవుతుంది. అది నహృష్యతి నదేష్టి నశోచతి శుభ అశుభ పరిత్యాగి. నీ దేహ ప్రార్థాన్ని బట్టి మంచి వస్తా ఉంటుంది, చెడ్డ వస్తూ ఉంటుంది. నీ దేహ ప్రార్థన ఏది ఉంటే అది మంచి వస్తాను, చెడ్డ వస్తుంది. చెడ్డ వస్తే ఏడుస్తూ కూర్చోకు, మంచి వస్తే పొంగిపోకు, రెండు వదిలేయి. మంచి మంచి చెడ్డని ఎలా వదిలేస్తున్నావు, మంచి కూడా వదిలేయి. నీకు అది ప్రారంభం నుంచి అవి వస్తాయి. అవన్నీ వదిలే, అన్ని నిజం కాదు, అవన్నీ డస్టే. నీ మనస్సు ఎంత నిజమో, నీ మనస్సు ఎంత నిజమో, నీకు వచ్చే దుఃఖం అంతే నిజం, నీకు వచ్చే సంతోషం కూడా అంతే నిజం. మనస్సుని విడదీస్తే అందులో సంతోషం ఏమీ లేదు, దుఃఖం లేదు. సంతోషం కూడా నువ్వు కల్పించుకున్నదే, దుఃఖం కూడా నువ్వు కల్పించుకున్నదే. మనం కలిపితే అన్ని విడిచిపెట్టుకుంటూ రావాలి. నీకు ఎప్పుడైనా ద్వేషం వస్తుంది అనుకో, ఎక్కడ వస్తుంది? అది మనస్సులో వస్తుంది. దాన్ని కూడా విడిచిపెట్టుకుంటూ రావాలి. నువ్వు కానీ ఏదో వచ్చినా విడిచిపెట్టి, అయితే కోరికుంటే మనకు ఆ పని అవుతుంది, కోరిక లేకపోతే పని అవ్వదని మీరు అనుకోకండి. కోరిక లేకపోతేనే అయిపోతుంది. శక్తి ఈశ్వరుది, శక్తి బ్రహ్మముది, శక్తికి కోరికకి శక్తి లేదు. అంటే మీ మీ శరీరం ద్వారా ఏదైతే జరగవలసి ఉందో మీ కోరికతో సంబంధం లేకుండా అయిపోతూ ఉంటుంది. కోరిక పెట్టుకోవటం అదనంగా మీకేం బలం రాదు. శక్తి కోరికలో లేదు, శక్తి ఈశ్వరులో ఉంది. కోరిక శక్తి లేదు. నీకు 90 కోరికలు ఉండొచ్చు, అవన్నీ నెరవేరవు. అంటే అక్కడికి శక్తి లేదు, శక్తి అంటే లేదు వాటికి. ఒకవేళ మీ శరీరం ద్వారా ఏదైనా జరగవలసింది అనుకోండి, అది మీ కోరికతో సంబంధం లేకుండా అది వచ్చేస్తుంది. ఐశ్వర్యం అంతే, విద్య అంతే, ఏదైనా సరే మీ కోరిక మీకు రావాల్సి ఉంటే కోరికతో సంబంధం లేకుండా వస్తుంది. మీకు వచ్చి యోగం లేకపోతే కోరిక పెట్టుకున్నారు రాదు. కోరిక శక్తి లేదు. అంటే నువ్వు మనస్సు సహాయంతో మనస్సును జయించాలి. మనస్సును సహాయం తీసుకోనవ్వు. నీ మనస్సును శత్రుడి కింద చేసుకోవద్దు, నీ మనస్సును మిత్రుడి కింద చేసుకో. ఇది గీతలో చెప్తాడు. నీ మనస్సును శత్రుడి కింద మార్చుకోవద్దు, నీ మనస్సుని నువ్వు మిత్రుడి కింద మార్చుకో. నువ్వు మిత్రుడి కింద మార్చుకో అంటే నీ మనస్సు నీకు మిత్రుడిగా ఉంటే బాహ్యమైన శత్రుడు 1000 నన్ను నేను చేయలేను. మన మనస్సు మనకు శత్రువుగా ఉంటే బాహ్యంగా 1000 మనం సుఖపెట్టాలని సుఖపెట్టాడు. అంటే నీ మనస్సును బాగు చేసుకో. మన శరీరానికి ఏదైనా అనారోగ్యం వస్తే ఎలా బాగు చేసుకుంటున్నావు, మన మనస్సుని మనం బాగు చేసుకోవాలి, దాన్ని శుద్ధి చేసుకోవాలి. మనస్సే ముఖ్యం. మనం బాగుపడటానికే బాగుపడాలన్నా మనస్సే ముఖ్యం. మనసు సరిగ్గా లేకపోతే పాడైపోతాం, మనసు బాగుంటే బాగుపడతాం. అంటే మనసును కండిషన్ పెట్టుకోవాలి, దాన్ని కంట్రోల్ పెట్టుకోవాలి. మనసు కంట్రోల్ లో ఉండాలి, కండిషన్ లో ఉండాలి మనసు ఎప్పుడు. అంటే నువ్వు బాగుపడటానికి నీ మనసును మాధ్యమం ఉపయోగించుకో. నీకు జ్ఞానం కలిగాక తెలుస్తుంది, నీకు లోపల చైతన్య అనుభవం కలిగాక, భగవద్ అనుభవం కలిగాక మనస్సు అంటే కూడా ఒకటి లేదని సంగతి నీకు తెలుస్తుంది. అంటే మ్యాక్సిమం జప ధ్యానములు, జపం చేసుకోవటం, ధ్యానం చేసుకోవటం, లేదా కర్మ ఏదైనా చేసే సత్కర్మ చేయటం, శ్రవణం చేస్తే మంచి విషయాలు శ్రవణం చేయటం. అలాగే నీకు కొంతకాలానికి ఏమవుతుందంటే అమానస్క స్థితి, అసలు మనస్సు అంటూ లేని స్థితిని పొందుతాం. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ మనస్సుని నువ్వు మంచిగా ఉపయోగించుకుంటా అంటే ఏమవుతుంది, అమనస్క స్థితి పొందుతావు. అంటే అసలు మనస్సు అంటూ ఒకటి లేదన్న సంగతి నువ్వు పొందుతావు. ఈ కంటంతా మనస్సులో ఉంది, మనస్సు నశిస్తే కంటు లేదు. నువ్వేరు, నేను వేరు, నువ్వు ఎక్కువ, నేను తక్కువ, వాడు భేదవాడు, వీడు ధనవంతుడు, వాడు పండితుడు, వీడు పామరుడు, ఇటువంటి భేదాలన్నీ మనస్సులో ఉన్నాయి. ఇటువంటి మనసు కంటంతా మనస్సులో, మనస్సు అంటే ఏమి లేదు. అయ్యా మనస్సును, మనస్సు నియమించుకోవాలి, మనస్సును నిగ్రహించుకోవాలి. అదే చెప్తారు, నువ్వు నీ మనోనిగ్రహం సాధించకపోతే, నీ మనస్సు మీద నీకు అదుపు లేకపోతే, నీ మనస్సును నిగ్రహించుకోకపోతే, నీ మనస్సును స్వాధీన, నీ మనస్సును స్వాధీన లేకపోతే 1000 కోట్లు సంపాదించిన ప్రయోజనం లేదు. సున్నది చచ్చిపోయి, నువ్వు చచ్చిపోయాక నీ మనస్సు కూడా వస్తుంది, కానీ 1000 కోట్లు నీ కూడా రావు. ఎవడొక్కడ తినేస్తాడు 1000 కోట్లు? ఒక్కడే తినేస్తాడు. మీరు సత్యకి అర్థం చేసుకోండి, శరీరం చచ్చిపోయాక వాడు కూడా, శరీరం చనిపోయాక వాడు కూడా వచ్చేది మనస్సు. శరీరాన్ని ఇక్కడే ఖాళీ చేస్తారు, శ్మశానంలో ఖాళీ చేస్తారు. వాడు సంపాదించిన 1000 కోట్లు రావు, వాడు సంపాదించిన పాండిత్యం రాదు, వాడు కూడా వాడు మనస్సే వస్తుంది. అంటే ఏంటి, మనం చనిపోయిన తర్వాత మనకు కూడా వచ్చే మనస్సును బాగు చేసుకోవడానికి మనం ఏ ప్రయత్నం చేస్తున్నారు. దానికి కారణం శ్రవణం లేదు, మననం లేదు, సబ్జెక్ట్ తెలుసుకోవాలని కాంక్ష లేదు, జిజ్ఞాస లేదు. అంటే కొంతమంది ఏమనుకుంటున్నారంటే జపం చేసుకుంటే సరిపోతుంది, మనసు ఎలా ఉన్నా పర్లేదు, ధ్యానం చేసు. అలా కాదు, భౌతికం, ఈ భౌతికంలో మనస్సుని బాగా ట్రైనింగ్ ఇవ్వాలి. ట్రైనింగ్ ఇస్తేనే అది ఆత్మాకారం పొందుతుంది. మనం ఊరికే తీర్థం తీర్థం, ప్రసాదంగా ప్రసాదం అలా అనుకోకూడదు. ఏదేంటి, ఈ భౌతికాన్ని మనం భౌతికాన్ని కూడా మాధ్యమం ఉపయోగించుకోవాలి. మాధ్యమం ఉపయోగించుకుంటేనే ఇది ఆత్మశక్తికి ఇది మారుతుంది, మనకు ఆధ్యాత్మిక శక్తిగా మారుతుంది. అంటే మన ప్రాణం మనస్సును నిగ్రహించుకుంది, మనకు ప్రాణశక్తి పెరుగుతుంది. మన మనో నిగ్రహంలో ఇవన్నీ వస్తాయి. అయితే నటి నువ్వు నువ్వు మనస్సుతోటే, మనస్సు సహాయంతో మనస్సును ధ్వంసం చెయ్యాలి. బాగా అర్థమవుతా, మీ మనస్సు సహాయంతో మీ మనోనేషణాన్ని కృషి చేసుకోవాలి. మీ మనస్సు సహాయంతో ఇతరులు కాదు, ఇతరుల సహాయం కాదు, మీ మనస్సు నాశనంతో మనోనేషణానికి. ఇప్పుడు చూడండి, ఎవరైనా మిమ్మల్ని పొగుడుతారు, ఎవరైనా మిమ్మల్ని స్తోత్రం చేస్తారు, అది నిజం అనుకోకండి. ఎవరైనా విమర్శిస్తూ ఉంటారు, అని నిజం అనుకోకండి. మీరు మీకు అర్థమవుతుంది, విమర్శల కారణం చాలా మంది 90 కారణాలు అసూయ ఉండొచ్చు. ఎవరైనా పొగుడుతారు, మీ అవసరం ఏదైనా అనుకోండి పొగుడుతారు, అది నిజం కాదు, అది నిజం కాదు. సర్వసాధారణంగా లోకంలో డబ్బు ఉన్న వాళ్ళని, అధికారంలో ఉన్న వాళ్ళని అందరూ పొగుడుతారు కానీ సర్వసాధారణంగా విమర్శించరు. వాళ్ళ అవసరం ఏదైనా వస్తుంది మనకింతకని. లోకంలో జరిగేది ఏంటంటే, ఈ అధికారంలో ఉన్నవాళ్ళు మనకు ఉపయోగపడేది లేదు, ధనవంతులు మనకు ఉపయోగపడలేదు. ఈ ధనవంతులు చుట్టూరు కొంతమంది తిరుగుతూ ఉంటారు, ఏదో వచ్చేస్తారు, ఏమి రా సొన్న వస్తుంది. తర్వాత అధికారంలో ఉన్నవాళ్ళు చుట్టూరు తిరుగుతూ ఉంటారు, ఎమ్మెల్యే గారని మంత్రి గారు, ఎవరికి అడుగు ఉన్నది ఊడిపోతుంది, మంత్రులు కూడా తిరుగుతూ ఉంటారు. అది అడిగి తిరిగి తిరుగుతూ ఉంటాడు. మనకు మంత్రి గారు చూడ తిరుగుతున్నామని ఇడు అనుకుంటాడు, ఇడు ఎవరికి అడుగు ఉన్నది ఊడిపోతుంది. అర్థమవుతుంది, మీరు ఎవరో డబ్బు ఉన్న వాళ్ళు కూడా తిరిగితే మనకు ఏదో వచ్చేస్తుంది, ఏమి రాసి ఎవరికి బూడిది వస్తుంది. అధికారంలో ఉన్నవాడు తిరిగితే కూడా ఏదో వచ్చేస్తుంది, ఏమి రాసి ఎవరికి బూడిది మిగులుతుంది. కానీ పిచ్చోడు అలా తిరుగుతూ ఉంటారు. పైగా మన మైండ్ పొల్యూట్ అయిపోతుంది. ఏమవుతుంది, మన మైండ్ పొల్యూట్ అవుతుంది. మనకేమి లేదు, ఎవరో ధనవంతులు కుట్టే చివరికి వాళ్ళ ఖర్చులు మనకు అలవాటు అవుతాయి. వాళ్ళకి సరిపోతుంది ఆ ఖర్చులు, మనకి ఖర్చులకి అంత ఖర్చు, చివరికి మనం పాడైపోతాం. చివరికి మనం చూడగొచ్చాం, ఇంకా అప్పుల్లో దిగాల మనం. ఈ పిచ్చ చాలా మందికి ఉంటుంది. అధికారుల చుట్టూ తిరుగుదాం, మంత్రులు కూడా చుట్టూ తిరుగు, ధనవంతుల చుట్టూ తిరుగు, ఏమి రా చివరికి పాడైపోతారు గచ్చది చివరికి. అంటే మంత్రితో మాట్లాడకూడదు, అధికారులతో మాట్లాడకూడదు అని కదా. మన వాళ్ళతో మనంగా ఉండాలి, కానీ వాళ్ళతో కలవకూడదు. అవసరమైతే మాట్లాడవచ్చు, కానీ మనం మనంగా ఉండాలి. అది చూసుకోవాలి మనం, అది నువ్వు చూసుకోవాలి. అంటే నీ మనస్సును బాగు చేసుకోవడం చూసుకో, నీ మనస్సుని నువ్వు బాగు చేసుకోవడం చూసుకో. నీ మనస్సు సహాయంతో నువ్వు దాన్ని ధ్వంసం చేయాలి. ఈ మనస్సు సహాయంతో దాన్ని ధ్వంసం మనసుకు, మనసు బయటికి సాధ్యమైనంత వరకు మనసును బాహ్యముఖానికి వెళ్ళకూడదు, వెళ్ళనివ్వకూడదు. అంటే బాడి చేసుకొచ్చేస్తుంది. మనసు బాహ్యముఖానికి వెళ్ళిపోతే ఇది బాడి చేసుకొస్తుంది. మనసు ఏమి బాహ్యం బహిర్ముఖం, మనసు బహిర్ముఖం అవుతుంటే పాడవుతా ఉంటుంది, లోపలికి వెళ్తా ఉంటే బాగుపడతా ఉంటుంది. బాగా దృష్టిలో పెట్టుకోండి, మనసు బయటికి వెళ్తుంది అనుకోండి పాడైపోతుంది, బహిర్ముఖం అయితే పాడైపోతుంది, అంతర్ముఖం అవుతుంది అనుకోండి దానికి బాగుపడుతుంది, అది బాగుపడుతుంది. సాధ్యమైనంత వరకు భగవంతుడు నేను ఎక్కడున్నానని చెప్తున్నాడు, ఏ హృదయంలో ఉన్నానని చెప్తున్నాడు. ఆ హృదయంలో మనస్సు ఎక్కువసేపు ఉండగలిగితే, అంటే మన సహస్రారంలో మన తలకాయలో మనస్సు ఎంతసేపు అయితే ఉండగలుగుతుందో అంత సహజంగా హృదయంలో మనస్సు ఉండగలిగితే, ఎక్కువ కాలం ఉండగలిగితే అది నశిస్తుంది. మనసు ఎక్కడి నుంచైతే వస్తుందో, అక్కడ ఎక్కువ కాలం దాన్ని ఉంచగలిగితే అది నశిస్తుంది. అయితే మనస్సు హృదయంలో ఎక్కువసేపు ఉంచాలంటే మొట్టమొదటి మన సత్వగుణం నేర్చుకోవాలి. బజార్లో ఏదైనా ఒక కాసు బంగారం కొనాలంటే డబ్బు ఉండాలి, డబ్బు లేకుండా మనం బంగారం కొనలేము. దాన్ని హృదయంలో నిలబెట్టి ఉంచాలంటే సత్వగుణం ప్రాక్టీస్ చేయాలి. ఈ మూడు గుణాలు ప్రతి మనిషిలో ఉంటాయి. తమో గుణం ఉంటుంది, రజోగుణం ఉంటుంది, సత్వగుణం ఉంటుంది. ఆ తమోగుణం ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాడు మనిషి, రజోగుణం ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాడు, సత్వగుణం ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాడు. మనం ప్రాక్టీస్ చేయవలసింది ఏంటంటే సత్వగుణాన్ని ప్రాక్టీస్ చేయాలి. మనం సత్వగుణాన్ని ప్రాక్టీస్ చేస్తే ఇంట్లో పేచీలు తగ్గిపోతాయి, ఇంట్లో అల్లరి తగ్గిపోతుంది, సమాజంలో గొడవలు తగ్గిపోతాయి, ఉపయోగం లేని గొడవలు, అంశం లేని గొడవలు 99 తగ్గిపోతుంది. సత్వగుణంలో మనిషి ఉంటే సమాజంలో ఉంటాయి. మన ఇంట్లో పేచీలు ఎక్కువ వస్తున్నాయి అనుకోండి, అందరూ సత్వగుణాలు ఉంటే పేచీలు రావు. కొంతమంది రజగుణంలో ఉంటారు, కొంతమంది సత్వగుణంలో ఉంటారు, పేచీలు ప్రారంభం అవుతారు. ఈ మధ్యన ఎవరో నాకు అదే ఊరు ఉంది, రాజుల దగ్గర, అమలాపురం దగ్గర ఏదో ఉంది, ఆ ఊరి పేరు నాకు గుర్తు రావటం లేదు. అక్కడి నుంచి వచ్చారు, రోజు పొద్దున్న 28 కంచాలు లభిస్తాయి, సాయంత్రం 28 కంచాలు కౌంట్లు ఇంటికాడ షౌకర్. ఆ పెళ్లి కూతురి పెళ్లి కొడుకు వచ్చారు, పెళ్లి కూతురి పెళ్లి కొడుకు, ఆ పెళ్లి కూతురిని అడిగాను ఏంటమ్మా మీ అంతమ్మా మీ తండ్రులు అన్నదమ్ములు ఎంత ఐదు అని చెప్పారు. ఒకళ్ళు వడ్డీ వ్యాపారం చేస్తారు, ఒకళ్ళు ఇంకో వ్యాపారం చేస్తారు, ఒకళ్ళు నూనె వ్యాపారం చేస్తారు, ఇంకోటి వ్యాపారం అని చెప్పిందాడు. మొత్తం మీద అమ్మాయి చెప్పింది ఏంటంటే పొద్దున్న 28 కంచాలు, సాయంత్రం 28 కంచాలు, అన్నదమ్ములు వాళ్ళ కోడళ్ళు వాళ్ళ మనవలు అందరూ పొద్దున్న 28 కంచాలు ఉంటాయట, 28 భోజనం చేస్తారు, మన సాయంత్రం 25 భోజనం చేయాలి. వీళ్ళందరూ ఉమ్మడి కుటుంబంలో, తాటిపాక మర్చిపోయింది, తాటిపాక వీళ్ళందరూ ఉమ్మడి కుటుంబంలో ఉన్నారు. అయితే నేను చెప్పాను మీరు మరి ఇంటి రోజుకి 60 కంచాలు 70 కంచాలు అంటే ఇప్పుడు ఇక్కడ అంటే వాళ్ళు మరి ఎంత ఎంత ఏంది మరి పేచీలు పెట్టుకోరు. మరి మీ మీ తండ్రి అనుదమ్ములు అందరూ తల వ్యాపారం చూసుకుంటున్నారు, 28 కంచాలు పొద్దున్న 20 వాళ్ళు మనవరు ముని మనవరు అంటే ఇక డబ్బు కూడా బడ్జెట్ కూడా ఉమ్మడిలోనే ఉంటుంది. పిల్లలు చదివిస్తే ఉమ్మడ దాంట్లోనే ఉమ్మడి ఆదాయంలో తగ్గిస్తూ ఉంటారు. ఎలా మెయింటైన్ చేస్తున్నారంటే ఆవిడ మా నాన్నగారు అన్నదమ్ముల్లో పెద్ద ఆయన చాలా సమర్థుడండి, ఆయన మెయింటైన్ చేస్తున్నాడు. ఈ ఇప్పుడు మటుకి ఏమో భవిష్యత్తులో ఎలా ఉంటుంది కానీ ఇప్పుడు మటుకి పేచీలు లేవు. ఇప్పుడు పెళ్లిళ్ళు అవుతున్నాయని కొన్ని ఉమ్మడి డబ్బులుంచే తీసి ఇప్పుడు నాకు కట్నం ఇచ్చారు, నా కట్నం ఇచ్చిన డబ్బులు కూడా ఉమ్మడి డబ్బులుంచే తీసి ఇచ్చారు. అయితే ఇప్పుడు మటుకి భేద బుద్ధి ఏమి లేదు ప్రస్తుతానికి. ఏమో భవిష్యత్తు మాట నేను చెప్పలేను. పొద్దున్నది 28 కంచాలు, సాయంత్రం 28 కంచాలు, ఎక్కడ పేచీలు లేవు ప్రస్తుతానికి అని చెప్తాను. చాలా కష్టం ఇప్పుడు ఈ రోజు. యాభై 56 కంచాలు పొద్దున్నే సాయంత్రం కలిపి ఒకే ఇంట్లో ఒకే వంట, వంట మనిషి ఉండొచ్చు అది వేరే విషయం, మొత్తం మీద ఒకే ఇంట్లో ఒకే వంట 56 కంచాలు దాటిపాట. నేను వస్తానని చెప్పాను అమ్మాయి తోడు, మీ ఇంటికి వస్తానేమో ఒకసారి చూసి వస్తాను వెనకం అని చెప్పింది అమ్మాయి. చాలా కష్టం అంత పెద్ద కుటుంబాన్ని ఇంతవరకు వేరుగా లేకుండా అంత కుటుంబాన్ని నడుపుకుంటూ రావటం అంటే అక్కడ ఎంతో క్రమశిక్షణ. మీకు ఎందుకు కాలక్షేపానికి చేయటం లేదు, ఇన్ఫర్మేషన్ కోసం చేయటం లేదు, అవి ఎంత క్రమశిక్షణ ఉందో చెప్తుంది. వారానికి ఒకసారి అన్నదమ్ములందరూ కూర్చొని రివ్యూ చేసుకుంటారు వాళ్ళు చేసే బిజినెస్ లాభం ఏంటి నష్టం ఏంటి అంతే. ఆ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని భోజనాల టైంలో ఏదో సరి డిస్కస్ చేసుకుంటుంటారు. అంటే యూనిటీ స్ట్రెంగ్త్ అంటే ఉమ్మడి వ్యాపారం అయితే పెద్ద కష్టం లేదు, ఉమ్మడి భోజనాలు కూడా ఉమ్మడి వ్యాపారం అయితే మగవాళ్ళు చూసుకుంటారు, లేడీస్కి సంబంధం లేదు, ఉమ్మడి భోజనాలు కూడా నాకు అది విశేషం. అయితే సత్వగుణంగా ఉండగలిగితే జనరల్గా మన ఇంట్లోనే పేచీలు ఎక్కువ ఉండవు, సమాజంతో కూడా ఎక్కువగా ఉండవు. మనకి సత్వం కూడా ఉందనుకోండి, ఉదాహరణకి మనకి స్నేహితులు కనిపిస్తూ ఉంటారు, విరోధులు కనిపిస్తూ ఉంటారు. మనకి బజార్లోకి వెళ్ళామనుకోండి స్నేహితులు కనిపిస్తూ ఉంటారు, విరోధులు కనిపిస్తారు. సత్వం కూడా ఉన్న వాడికి ఏమి అనిపించదు. రజగుణం ఉన్న వాడికి ఒకరిని ముద్దు పెట్టుకోవాలనుకుంది, ఒకరిని మొట్టాలనిపిస్తుంది. సత్వగుణం నడిపి స్నేహితుడికి కనిపించినా విరోధి కనిపించినా వాడికి ఏమనిపించి స్నేహితులతో మాట్లాడతాడు, విరోధులతో మాట్లాడుతూ ఉంటాడు, అవ్వ అడిగి అంటాడు, వెళ్ళిపోదు, వాడికి ఏమి డిస్టర్బ్ అవ్వడు. ఏం చేత తనలో తనకి శాంతి స్థానం దొరికింది. ఎవరికి సత్వగుణం ఉన్నవాడు, వాడు ప్రపంచంతో శాంతిగా ఉంటాడు, కుటుంబంతో శాంతిగా ఉంటాడు. వాడిని ఎవరైనా పొగిందా వాడికి ఏమనిపించదు, నిర్వీకారంగా ఉంటాడు, విమర్శించినా నిర్వీకారంగా ఉంటాడు. సత్వగుణం ఉన్నవాడు గుర్తి ఏంటండి, మనకి రకరకాల మనుషులు కనిపిస్తూ ఉంటారు. నీకు ఉపకారం చేసిన మనుషులు కనిపిస్తారు, అపకారం చేసిన మనుషులు కనిపిస్తారు, ఏముండదు. మీరేమో సత్వగుణం ఉన్నాడే, ఉపకారం చేసిన వాడు కూడా దేవుడే చేయించాడు ద్వారా, అపకారం చేసిన వాడు కూడా దేవుడు వాడు చేతి చేయించాడు అని అనుకుంటాడు. కానీ వాడి చైతన్య స్థాయిలో వాడు పోషించుకుంటూ ఉంటాడు. కానీ అక్కడ వ్యక్తిగతంగా ఉద్రేకపడేది ఏమి ఉండదు, అక్కడ ఎమోషన్ ఉండదు. ఎమోషన్ ప్రాక్టికల్ ఎమోషనే, అక్కడ ఎమోషన్ ఏమి ఉండదు, అక్కడ ఉద్రేకపడేది ఏమి ఉండదు. ఆలోచన ముఖ్యం. మనమైనా బాగుపడాలంటే రెండు ముఖ్యం, ఒకటి ఆలోచన, రెండు సబ్జెక్టు. డీవియేషన్ ఉండకూడదు. రమణ మహర్షి గారు చెప్పారు, రోజుకు పోయి పాలకుల్లో పోయి, నరసాపురంలో పోయి, భీమవరంలో పోయి, దొడ్డిపేటలో పోయి తెలిస్తే నీకు నీళ్ళు ఎలా వస్తారో, ఒకచోట తగు నీళ్ళు వస్తాయి. పాలకుల్లో పోయి ఓ గడ్డపార, నరసాపురాన్ని ఓ గడ్డపార, దొడ్డిపేటలో ఓ గడ్డపార, భీమవరాన్ని ఓ గడ్డపార. ఈ గడ్డపార ఏది ఒకే చోట నువ్వు తవ్వు, నీకు నీళ్ళు వస్తాయి. నీకు నచ్చిన మార్గాన్ని వెనుక తప్పేమి లేదు. నీకేం మార్గం ఇష్టమైతే నువ్వు సుఖపడాలి, నువ్వు బాగుపడవాలి, నువ్వు సుఖీ అవ్వాలి, నీకు శాంతి కలగాలి, నువ్వు ఆనందంగా ఉండాలి, యుగం ఉండాలి, యుగం పరం కూడా రెండు నీకు ఉండాలి. అయితే నీకు నచ్చిన మార్గంలో ప్రయాణం చేయి, డీవియేషన్ అక్కర్లేదు. అందులో లోతుకి డీప్ అని ఓడిసారు మనకు సత్య సాక్షాత్కారం కావాలంటే ఎక్కడో గడ్డపాలి ఎక్కడో గడ్డపాలి కదా, మన లోతుల్ని పెంచుకోవాలి, మన లోయల్ని పెంచుకోవాలి. మీరు ఒకే చోట తవ్వుతా అంటే లేటనే నీళ్ళు వస్తాయి. ఎక్కడో గడ్డపాలి అక్కడో గడ్డపాలి అక్కడో గడ్డపాలి అలా ఎక్కడ ఎక్కడ నీళ్ళు రావు మీకు చివరికి. కేతరాజు గారు ఒక మాట పదిసార్లు చెప్పారు, అది నాకు ఈ మాట పదిసార్లు చెప్పుకుంటారు. మనం 10 మంది ఉద్యోగాలకు ఇచ్చామనుకోండి, మేము ఇది కేతరాజు గారు చెప్పిన మాట, 10 మందికి మేము ఉద్యోగాలు ఇచ్చామనుకోండి, ఈ ఉద్యోగాలు ఇచ్చేప్పుడు బహు జాగ్రత్తగా ఉండాలి. ఈ 10 మందిలో ఒకడు బద్దకస్తుడు అనుకోండి, ఈ 10 మందికి ఉద్యోగాలు ఇచ్చాం మా కంపెనీలో, అందులో ఒకడు బద్దకస్తుడు అనుకోండి, ఆడు ఒక్కడే బద్దకస్తుడు అయితే పర్వాలేదు, మిగతా 9 మంది చెడగొట్టి చేరుతాడు అంటున్నాడు. ఆడు ఒక్కడే బద్దకొచ్చినైతే పర్వాలేదు, మిగతా తమ్మండకుని చెడగొట్టే వరకు ఆడు విశ్రాంతి తీసుకొని మొత్తం కంపెనీని పాడు చేస్తాడు ఒకటే. అంటే గడ్డి మీద ఎంత పెద్దదైనా ఒక అద్దె పూల చాడు అదంతా అంటిపోతాను. ఈ బ్రెయిన్ పాడు చేయడానికి ఒక్కడు చాలు, ఈ బ్రెయిన్ పాడు చేయడానికి పాయిజన్ చేయడానికి 10 మంది అక్కర్లేదు. నీకు ఎంటర్ని ఇవ్వడానికి 10 మంది ఎందుకు, ఒక్కడు చాలు. అదే కేవికరాజు గారు చెప్పారు, ఆడు ఒక్కడ పని చేయకపోతే పర్వాలేదండి, ఏదో సర్దిపోతుంది మొత్తం మీద, మిగతా కష్టపడి పని చేసే వాళ్ళు 90 చెడగొడతాడు, వాడు చెడగొట్టే వరకు ఊరుకోడు, అది జీతం అంతకే పుచ్చుకుంటాడు చెడగొడతాను. స్నేహాలు కూడా అంతే, 10 మంది స్పష్ట 10 మంది అవునని చెప్పరు కాదని చెప్పరు, ఎస్ అంటే ఎస్ అని చెప్పొచ్చు, నో అంటే నో అని చెప్పు. 10 మందికి వాళ్ళు తెలియ సబ్జెక్టు ఏమి తెలియకపోయినా తెలుసున్నట్టు నటించడం అది ప్రమాదం. 10 మందికి ఆయన సబ్జెక్ట్ ఏమీ తెలియకపోయినా తెలుసున్నట్టు నాకు తెలియదు అని చెప్తే ఏ గొడవ లేదు. అదే మనకు ఏ విషయం ఎంతవరకు తెలుసును, ఎంతవరకు తెలియదని నిర్ధారణ ముందు మనకు ముఖ్యం. ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, ఈ విషయం మనకు ఎంతవరకు తెలుసు ఎంతవరకు తెలియదు, మనకు తెలియదు తెలియదని చెప్పేది మంచిది తెలుసున్నట్టు నటించడం కంటే. కృష్ణుడు అంటాడు గీతలో, ఈ హిపోక్రాట్స్ గా జ్ఞానం, కృష్ణుడు అంటాడు ఈ హిపోక్రాట్స్ కి జ్ఞానం వస్తుంది. హిపోక్రాట్స్ అంటే ఏం చెప్పమంటారా, వాడు మనసులో ఉండడానికి నోటితో చెప్పిన దానికి అది సంబంధం ఉండదు, వాడు హిపోక్రాట్ అంటారు ఇంగ్లీష్ లో. ఏమంటారు ఇంగ్లీష్ లో, హిపోక్రాట్ అంటారు. అంటే వాడు మనసులో ఉన్నదానికి నోటితో చెప్పేదానికి ఏమీ సంబంధం సంబంధమే ఉండదు, ఈ హిపోక్రాట్స్ కి ఆత్మజ్ఞానం కలుగుతున్నా అన్నాడు. తర్వాత ఇంకోటి అన్నాడు, కూలి వాళ్ళకి ఆత్మజ్ఞానం వాళ్ళు, కూలి వాళ్ళు అంటే మన పొలాలను పనిచేసే వాళ్ళందరూ కూలి వాళ్ళని కాదు, కొంతమందికి అది కలిసి వస్తే నవ్వుతారు, కలవసి రాకపోతే నవ్వరాడు. కొంతమందికి 100% స్వార్థ పనులు, వాళ్ళకి ఏదైనా కలిసి వస్తే నవ్వుతారు. ఏమైనా మీరు మాకేం ఒక్కర్లేదు, మా వంక చూసి నవ్వండి అంటే నవ్వరు, మీ వంక చూసి నవ్వితే మాకేం కలిసి వస్తుంది అంటారు. మీ ఇంటికి వస్తే మాకేం ఇస్తారు, మా ఇంటికి వస్తే మీరేం చేస్తారు, మీకు అర్థమవుతుంది. ఇది హిపోక్రాట్స్ అంటే మనసులో ఉన్నదానికి నోటితో చెప్పేదానికి సంబంధం లేని వాడు హిపోక్రాట్స్ అంటారు, ఇది గీతలో వస్తుంది. తర్వాత రెండు ఏం చెప్పామమ్మా, రెండు కూలివాళ్ళు. కూలివాళ్ళు అంటే ఏంటంటే వాళ్ళు కలిసి రాకపోతే ఏ పని చేయరు, పోనీ ఏ పని చేయొద్దు, మాకు ఉపకారం చేయొద్దు, నవ్వమన్నా నవ్వరు, నవ్వితే ఏం కలిసి వస్తున్నారు. వాళ్ళందరినీ కూలివాళ్ళు అన్నాడు గీతలు. ఏమన్నాడు, కూలివాళ్ళు మనుషులు కాదు కూలివాళ్ళు, ఆడికి 1000 కోట్లు ఉన్నా కూలివాడాడు, వాడికి కూడా జ్ఞానం రాదన్నాడు. మీరు ధ్యానం చేసిన రాదు, జపం చేసిన రాదు, భగవంతుని మోసం చేయగలరా, మీరు ప్రపంచాన్ని మోసం చేయగలరు, భగవంతుని ఎక్కడ మోసం చేయగలరాడు. అంతర్యామి మనకు తలంపు రాకముందే ఏ తలంపు వస్తుందో తెలుస్తూ ఉంటాం. మనకి తలంపు రాకముందే మనకు ఇప్పుడు తలంపుడు ఎంత అండి టైము? 3:30 అయింది. 4:30 ఏ తలంపు వస్తున్నది? 4:30 ఏ తలంపు వస్తున్నది ఈశ్వరుడు తెలుసు అంతర్యానికి. 4:30 ఏ తలంపు వస్తుందో మనకు తెలియదు. సరిగ్గా మన శరీరం విడిచిపెట్టి ప్రాణం బయటకు పోయినప్పుడు ఆ శరీరానికి చావు వచ్చినప్పుడు ఏ తలంపు వస్తుంది ఈశ్వరుడు తెలుస్తూ మనం అనుకున్న తలంపు రాదు, ఉన్న తలంపు వస్తుంది అంతే కదా. మనకి అనుకున్న తలంపు రాదు, రామా రామ అనుకుంటే రాదు. ఏ తలంపు అయితే లోపల ఉందో, ఏ తలంపు కోసం అయితే మనం జీవించామో, ప్రాణం పోయినప్పుడు ఆ తలంపు వస్తుంది. ఆ తలంపుని బట్టి మనకు పునర్జన్మ నిర్ణయం అవుతుంది. ఉన్నది వస్తుంది కానీ అనుకున్నది రాదు. అంటే నువ్వు మనస్సు సహాయంతో మనస్సుని సహాయం తీసుకోను. మనస్సుని నువ్వు మామూలు మాట కూడా నీకు ఇది దీనికేం పెట్టుబడి లేదే, మంచి మనస్సుతో మాట్లాడు, మంచి మనస్సుతో చెయ్యి, చిన్న పనైనా సరే చిన్న మంచి మనస్సుతో చెయ్యి చెయ్యి. నువ్వేం ఉద్రేకపడకు, నువ్వు ఉద్రేకపడకు ఇతరులను ఉద్రేకపరచకు. నువ్వు ఆలోచించు ఇతరులను ఆలోచన పనులుగా చెయ్యి, నువ్వు ఆలోచించు ఇతరులని ఆలోచన పనులుగా చెయ్యి. మీరు ఇంజనీర్లు చదువుతున్నారు, డాక్టర్లు చదువుతున్నారు, లేదా పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు, మంచిదే. నీ చదువు సమాజానికి ఎంత ఉంది, ఎందుకు ఉపయోగించదు? మీకేదో ఏదో రంగంలో మీకు విద్య నేర్చుకున్నారు, ఆ విద్యని సమాజానికి కూడా కొంత ఉపయోగించాలిగా, ఎందుకు ఉపయోగించను? అలా ఉపయోగిస్తేనే నీకు ఆధ్యాత్మిక అభివృద్ధికి సహాయం చేస్తుంది. ఇక్కడ ఇది ఈ మనసు అంటే నువ్వు లోపలికి వెళ్తాను ప్రయత్నం చేయి. రమణ మహర్షి గారిని ఎవరైనా అడిగారు, మీరు పైకి వచ్చారు, నేను పైకి రాలేదు, లోపలికి వెళ్ళానని చెప్పారు. అంటే భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? హృదయంలో ఉన్నాడు, అంతర్యామలో ఉన్నాడు. మన కంట్రోలరు, మన యజమాని, మన నియమించేవాడు ఎక్కడున్నాడు? అంతర్యామగా ఉన్నాడు. శాస్త్ర ప్రకారం మనం జీవించడం నేర్చుకుంటే, అంటే భగవంతుడు ఈ పని చేయమంటే చేయటం, వద్దంటే మానేయటం, విధి నిషేధం, విధి డ్యూటీ చేయటం, డ్యూటీ చేయటం. ఇప్పుడు ప్రపంచం ఎలా ఉందంటే మన డ్యూటీ మనం చేయడానికి కూడా సన్మానాల కోసం ఎదురు చూస్తున్నాం. మన డ్యూటీ, మన డ్యూటీ, మీరు ఇంటికాడ వంట వండటం మీ డ్యూటీ, మీ ఇంటికాడ వంట వండుతున్నారు కూడా డ్యూటీ. నేను వంట వండుతున్నా రోజు మమ్మల్ని ఎవరు పొగడతానంటే అర్థమేంటి? నేను స్నానం చేస్తున్నా రోజు మమ్మల్ని ఎవరు పొగడతానంటే అర్థమేంటి? మన డ్యూటీ మనం చేసుకుంటాండి, మనం పని చేసుకుంటాండి, ఎవడు వచ్చి పొగుడుతాడు? మనం చేసి మన పని మనం స్నానం చేస్తాంటే ఎవడో వచ్చి మనం పొగడాలి. మన అన్నం మనం తిన్నందుకు ఎవడెవడ పొగడాలి. మన పని మనం చేసుకునేందుకు సన్మానాలు చేయాలి. ఇలా అలవాటు పడితే మనం పాడైపోయి బుద్ధి వచ్చేస్తాం. మన డ్యూటీ మనం చేసుకోవడానికి సన్మానాలు దేనికి అసలు? అయితే ఇంటికాడి మీ పని అది మీరు చేసుకుంటున్నారు, అలాగే సమాజానికి కూడా ఏదైనా చేయొచ్చు, దీనికి సన్మానాలు ఎందుకు? అది మన డ్యూటీ మనం చేస్తున్నాం, దీనికి సన్మానం, దేనికి సన్మానం? మీరు తిని అన్న, మీరు అన్నం ఉంది, మీ అన్నం మీరు తింటున్నారు, దానికి సన్మానం ఎందుకు? అలాగే సమాజ పరంగా మన డ్యూటీ ఏదో మనం చేస్తాం, దానికి సన్మానం అక్కర్లేదు, బహుమానాలు అక్కర్లేదు, అవమానాలు అక్కర్లేదు. మన డ్యూటీ మనం చేసి పోట్లేదు. నిశ్చలంగా చెయ్యాలి, నిర్మలంగా చెయ్యాలి, నిరాడంబరంగా చెయ్యాలి, నిరహంకారంగా చెయ్యాలి. మన పని అదే మనం చేసుకుంటూ పోతవే. నదీ ప్రవాహం అటు చోటు ఇటు చోటు సముద్రంలో ఐక్యం వరకు కామ్గా వెళ్ళిపోతా ఉంటుంది. అలా మన పని అదే మనం చేసుకోవటం, సన్మానాలు బహుమానాలు వీటి కోసం ఎదురు చూడక్కడు. దానివల్ల మైండ్ పొల్యూట్ అవుతుంది, దానివల్ల ఏమవుతుంది? మనసు పాడవుతుంది. మన డ్యూటీ మనం చేస్తాం, మన డ్యూటీ మనం చేయడానికి సన్మానాలు దేనికి? మీరు అన్నం తినడానికి సన్మానం చేయమంటే ఏంటి? మీరు అన్నం తినడానికి సన్మానం చెయ్యాలి. అంటే మనం ప్రశాంతంగా మన డ్యూటీ మనం చేసుకెళ్ళిపోవటమే. అలాగే అలా చేసుకుంటే మనసుకు లోచూపు కలుగుతుంది, మనసుకి లోచూపు కలుగుతుంది, హృదయం ఐక్యం అవుతుంది. అది ఏమవుతుంది? హృదయం ఐక్యం అవుతుంది, హృదయాకారం చెందుతుంది, ఆత్మాకారం చెందుతుంది. ఎప్పుడు శరీరం చనిపోయాం కాదు, ఇప్పుడే ఇక్కడే. ఆ భేద బుద్ధి ఎప్పుడైతే నశించిందో, వ్యక్తి భావన ఎప్పుడైతే నశించిందో, ఆ దేహాభిమానం మనకు ఎప్పుడైతే నశించిందో, దేహబుద్ధి ఎప్పుడైతే నశించిందో, నీకు ఇక్కడున్న ఆనందం, హృదయంలోని ఆనందం, హృదయంలోని శాంతి, హృదయంలోని సుఖం నదికి వరదొచ్చినప్పుడు పొంగి నీ సహస్రాన్ని తలను ముంచేస్తుంది. మన అందరం పాడైపోవడానికి గుర్తింపులు కారణం. మన అందరం ఎందుకు పాడవుతాం అంటే సమాజ పరంగా కుటుంబ పరంగా గుర్తింపులు కోరుకుంటాం. ఇంకోటి మన ఎవరు గుర్తించకుండా ఉంటేనే మంచిది. మనం ఏది మంచిది కాదో అది కోరుకుంటాం. గుర్తింపులు వాళ్ళు చాలా చెడ్డంది. నీకెందుకు గుర్తింపులు? ఏమైనా ఎలక్షన్ లో నిలబడతావా? నీకెందుకు గుర్తింపులు? నీకెందుకు గుర్తింపులు? చాలా గుర్తింపుల వల్ల మనసు పాడైపోతుంది, గుర్తింపుల వల్ల మనసు పాడైపోతుంది. అంటే మనిషి జీవ లక్షణం ఏంటంటే గుర్తింపు కోరుకుంటుంది. కొంతమంది ఇంట్లోనే బోర్డని చాకరీ చేస్తున్నామంటే ఎవరు గుర్తించారు అంటారు. ఇంట్లోనే ఇంట్లో వాళ్ళు మేము గుర్తించారు కదండి, బోర్డని చాకరీ చేస్తున్నాం అనుకుంటారు. అది జీవ లక్షణాలు తెలుసు. అలా అనుకోవటం వల్ల గుర్తించకుండా ఉంటే మంచిది. గుర్తించడం కంటే మన ఎవరు గుర్తించడం అనుకుంటారు అనుకున్నది, అలా గుర్తించకుండా ఉంటే మంచిది. గుర్తింపులు మీరు కావాలని కోరుకుంటారు అనుకోండి, జీవ లక్షణాలు పెరుగుతారు. అసలు సాగర లక్ష్యం ఏంటండి? జపము, ధ్యానము, విచారణ, అసలు సాగర లక్ష్యం ఏంటండి? జీవ లక్షణాలు తగ్గించుకోవడానికి. అసలు మీరు జపం చేయండి, ధ్యానం చేయండి, విచారణ చేయండి, మీకు అర్థమవుతుందా? అదే వినయం, అవినయం తగ్గించుకోండి, అవినయం తగ్గించుకోండి. వీళ్ళన్నిటిలోకి గమ్యం ఒకటి, జీవ లక్షణాలు తగ్గించుకోవాలి. జీవ లక్షణాలు తగ్గిపోయినానుకోండి, ఉన్న వస్తువు ఉన్నట్టుగా మనకు ఎరుకులోకి వస్తుంది. గుర్తింపులు మీరు కోరుతున్నారంటే దానివల్ల జీవ లక్షణాలు పెరుగుతాయి. ఎప్పుడైతే శరీరం మరణించిన తర్వాత కూడా వచ్చేవాడు జీవుడు. అది గౌతమ బుద్ధుని అడిగారు ఈ ప్రశ్న. శరీరం చనిపోయాక ఎవడొస్తాడు మన కూడాను? శరీరం చనిపోయాక ఎవడొస్తాడు కూడా? ఎవడొస్తాడో జీవుడు. ఎవడొస్తాడు? జీవుడు, మనస్సు కూడా. శరీరం చనిపోయాక కూడా మరణానంతర జీవితం ఉంది, మరణానంతర జీవితం ఉంది. ఇది గౌతమ బుద్ధుడు ఏం చెప్పాడు? శరీరం మరణించిన తర్వాత ఎవడైతే నీ కూడా వస్తాడనుకుంటున్నావో వాడు ఇప్పుడు కూడా లేడు. కానీ అనుకుంటున్నావు, ఊరికే ఊహించుకుంటున్నావు వాడు ఉన్నాడని. నిజంగా లేడు. ఆ లేడన్న వాడిని లేనట్టుగా తెలుసుకుంటే నువ్వు నిర్వాణ స్థితి పొందుతావు. ఇక్కడ ఇది బాగా అర్థం చేసుకోండి. శరీరం చనిపోయిన తర్వాత ఎవడైతే మన కూడా వస్తున్నాడో వాడు ఇప్పుడు కూడా ఇక్కడ లేడు, కానీ ఉన్నాడు అనుకుంటున్నావు. ఆ లేనివాడిని లేనట్టుగా తెలుసుకుంటే నీకు నిర్వాణ సుఖం, నిర్వాణ స్థితి, స్వర్గరాజ్యం. గురువు యొక్క దయ ఎక్కడ ఆధారపడిందంటే నీకు ఎరుక కలగజేస్తాడు. గురువు యొక్క దయ ఎక్కడ ఎలా ఉందండి? నీకు ఎరుక కలగజేస్తాడు. లోపల ఒక వస్తువు ఉంది, మనోదేహములతో సంబంధం లేకుండా, గుణములతో సంబంధం లేకుండా, మంచిని చెడ్డని ద్వైతంతో సంబంధం లేకుండా, ద్వైత బుద్ధితో సంబంధం లేకుండా, ఈ లోకం అని పరలోకం అని ఈ లోకాలతో సంబంధం లేకుండా, సృష్టితో సంబంధం లేకుండా, నామరూపాలతో సంబంధం లేకుండా, నీ లోపల ఒక వస్తువు ఉంది. అదే సత్యం, అదే ఆనందం, అదే శాంతి, అదే సుఖం, అదే ఉండటం. గురువు యొక్క దయ ఎలా ఉందంటే దాని ఎరుక నీకు కలిగితే. గురువు దయ ఎక్కడ ఉంది? నీ హృదయంలో అంతర్యాములో ఉన్న వస్తువు, గుణాలకు అచేతం, మనోదేహములకు అచేతం, నీ తావు పుట్టుకలకు అచేతం, ఏదో ఒక వస్తువు ఉంది, ఏదో ఒక వస్తువు ఉంది. దాని తాలూక నీకు ఎరుక కలగజేయటమే గురువు చేసే ముఖ్యమైన పని. అయితే మనకి డీవియేషన్ ఉండకూడదు. ఒకటి ఆలోచన, రెండు సబ్జెక్టు. ఇంకా డీవియేషన్ ఉండకూడదు మనకి. అంటే లోకంలో అనేక ఆకర్షణలు ఉన్నాయి, లోకంలో అనేక ఆకర్షణలు ఉన్నాయి. ఏదో ఆకర్షణలకు మన మనస్సు వెళ్ళి పడిపోతాం అనుకోండి, మన మనసు బలం లేకపోవటం, అది మన మనోబలం లేకపోవటం వల్ల. ఉదాహరణకి ఏదో లోకంలో నీకు ఆకర్షణ ఉన్నాయి, ఏదో ఒక ఆకర్షణ, ఏదో ఒక ఆకర్షణకి వెళ్ళి మనసు కలిసిపోయింది అనుకోండి, మనకు మనోబలం లేదని అర్థం. ఈ మనోబలం ఎలాగొస్తుందంటే ఏక వస్తువును చింతించడం వల్ల, విచారణ చేయటం వల్ల, తత్పురుషులు పెట్టు సహవాసం వల్ల, హోలీ కంపెనీ వల్ల, సద్గ్రంథ పఠనం వల్ల, ఈ శ్రవణ మనన వల్ల. ఇప్పుడు జ్ఞాన యజ్ఞం ఇదేంటిది? ద్రవ్య యజ్ఞం, జ్ఞాన యజ్ఞం, తపో యజ్ఞం, జప యజ్ఞం, యజ్ఞాలన్నీ గీతలో చెప్పారు. భగవద్గీతలో యజ్ఞభావంతో ఏ పని చేసినా యజ్ఞభావంతో పని చేయి. ఇప్పుడు వాళ్ళు ఏ పని చేసినా స్వార్థం లేకుండా చేయమన్నాడు అనుకో గీతలో. మీరందరూ ఏమనుకుంటారంటే స్వార్థం లేకుండా పని చేస్తే ఏది రాదేమో అని. స్వార్థం లేకుండా పని చేస్తే ఎక్కువ వస్తుందని మీకు తెలియక కంగారు పడుతున్నారు. స్వార్థం లోడికి తక్కువ వస్తుంది, స్వార్థం లేనోడికి ఎక్కువ వస్తుంది. స్వార్థం లేకుండా మీరు ఏ పని చేసినా యజ్ఞం అన్నాడు గీతలో. యజ్ఞం స్వార్థం లేకుండా మీరు ఏ పని చేసినా యజ్ఞం అన్నాడు. మనం స్వార్థం లేకుండా పని చేస్తే మనకి ఏం వస్తుందని మీరు అనుకుంటారు, తెలియక అనుకుంటున్నారు. స్వార్థం లేకుండా పని చేసినోడికి ఎక్కువ వస్తుంది. డాక్టర్ గారు ఫీజు పెట్టినారనుకోండి, ఫీజు పెట్టుకోకుండా చేసినోడు ఫీజు పెట్టుకున్నోడికి 5 రూపాయలు, ఫీజు లేకుండా చేసినోడికి 10 రూపాయలు. అది జేబులో పెట్టిపోతున్నాడు. ఫీజు పుచ్చుకున్నోడికి 5 రూపాయలు, ఫీజు లేకుండా చేసినోడికి 10 రూపాయలు. 10 రూపాయలు కావాలని కోరుకోడానికి ఆ మామూలుగా అది వచ్చేస్తుంది అలాగా. అయితే మనం ఏమనుకుంటాం, కోరిక లేకపోతే ఏది రాదు అనుకుంటాం. అది అజ్ఞానం గుర్తు. స్వార్థం లేకపోతే ఏది రాదు అనుకుంటాం. మన అజ్ఞానం గుర్తు, మన అవిద్య గుర్తు. అది నువ్వు యజ్ఞభావంతో ఏ పని చేసినావు ఒకటే. అదే నేనెవరైనా పుస్తకం మీరు రోజు చదువుతా ఉన్నాడు, మీకు ఇష్టం ఉన్నా అది పాటిరుట్లా ఉండొచ్చు. అందులో చట్నీ ఉండదు, సాంబార్ ఉండదు, నెయ్యి ఉండదు, ఎన్నపూస ఉండదు. నేనేమైనా పుస్తకం చదువుతాంటే మీకు తాటిరోడ్డు తిన్నట్టు ఉంటుంది. అది కొన్ని ఇతరులు చేసుకుని చదువుకోండి. ఇతరులకి మీరు ఏది ఇచ్చినా అంతా మీకే తిరిగి వస్తుంది. ఈ విషయం మీకు తెలిసిన వాళ్ళు చేయకుండా ఎలా ఉండగలరు? ఇతరులకి మీరు ఏది ఇచ్చినా తిరిగి మళ్ళీ మీకే వచ్చేస్తుంది. ఇది తెలిసిన వాళ్ళు, ఈ విషయం తెలిసిన వాళ్ళు, ఈ వాక్యం అర్థమైన వాళ్ళు ఇతరులకి ఏమి చేయకుండా ఎలా ఉండగలరు? మనం కాళ్ళలో నీళ్ళ కింద ఉండాలి, కానీ చెల్లో నీళ్ళ కింద ఉండకూడదు. ఒంటిని కింద నీళ్లు చూడ వస్తా ఉంటే వెళ్ళిపోతాయి, వస్తా ఉంటే వెళ్ళిపోతాయి. మన ఒంటిని కింద నీళ్ళే ఉండాలి, కానీ చెల్లో నీళ్ళ కింద ఉండకూడదు. కాళ్ళలో నీళ్ళ కింద ఉండాలి, నీరు వస్తా ఉంటుంది వెళ్ళిపోతా ఉంటుంది, కానీ చెల్లో నీళ్ళ కింద ఉండకూడదు. మనం ఆ కాళ్ళలో నీళ్ళ కింద ఉండటమే యజ్ఞభావన. ఆ చెల్లో కొత్త నీళ్ళు పెట్టుకోనుకొని ఇంకా కంపోస్ట్ వస్తుంది ఆ చెల్లో నీళ్లు. ఇంకోటి, మన అహంకారం వల్ల, అజ్ఞానం వల్ల, తెలియకపోవటం వల్ల భగవద్గీత చదువుతున్నాం అనుకోండి, ఆ వాక్యం మనకి ఇష్టం లేదనుకోండి, మీకు అర్థం వచ్చింది ఇదంతా అబద్ధం అనిపిస్తుంది. ఆ వాక్యం మీకు ఇష్టం లేనప్పుడు అది అబద్ధం అనిపిస్తుంది, మీకు అర్థం అవుతుంది. దాని తాలూకు మొట్టికాయలు మీరు తిన్నప్పుడు కృష్ణుడి అంత అర్థం చెప్పాడు అంటారు. ఎప్పుడు తిన్నప్పుడు? మామూలుగా మీరు చదివినప్పుడు అర్థం కాదు, మొట్టికాయలు తిన్నప్పుడు వస్తుంది. భగవంతుడు ఏదో ఒక వాక్యం చెప్తాడు, అది మీకు ఇష్టం ఉండదు. అది మీకు ఇష్టమది, ఇది మీకు ఇష్టమది కాబట్టి అబద్ధం అనుకుంటారు, మీకు ఇష్టమది కాబట్టి అబద్ధం అనుకుంటారు. దాని తాలూకు అనుభవం మీకు ఎప్పుడు వస్తుందంటే మొట్టికాయలు తినిపిస్తాడు మీ చేత. మీకు అర్థమవుతుంది, ఎవరినైతే మీరు ప్రేమిస్తున్నారు, ఎవరి కోసం అయితే మీరు జీవిస్తున్నారు, వాళ్లే మొట్టికాయలు పడతారు. మేము దారిపోయిన ఎవరో మిమ్మల్ని మొట్టికాయలు ముట్టరు. ఎవరైతే ఎవరి కోసం అయితే జీవిస్తున్నారు, మీరు ఎవరి కోసం అయితే సంపాదిస్తున్నారు, ఎవరి కోసం అయితే మీరు గాలి పీల్చుకుంటున్నారు, ఎవడ లేకపోతే మేము ఉండలేము అనుకుంటున్నారు, వాళ్లే మొట్టికాయలు ముడతారు. ఇంకే భగవద్గీతలో చెప్పిన వాక్యం మీకు అర్థం రావటం కోసం ఈ మొట్టికాయలు తినిపిస్తాడు మీ చేత. మీకు తగిలిన దెబ్బలు తగిలితేనే కానీ మీకు అనుభవం రాదు, ఆ మాట తాలూకు అనుభవం రాదు. వాడే దేవుడు. దేవుడు మొట్టికాయలు మిమ్మల్ని ఎందుకు పడతాడంటే, జీవుని మొట్టికాయలు ఎందుకు మొట్టిస్తాడంటే కోపం మీద కాదు, జీవుని దేవుడు చెయ్యాలని. ఈ జీవుడు మొట్టికాయలు ఎందుకు కొడతాడంటే జీవుణ్ణి హింసించడానికి కాదు, జీవుని దేవుణ్ణి చేయటానికి. బంగారాన్ని అగ్నిలో ఎందుకు కాలుస్తారంటే దాన్ని పాడు చేయడానికి కాదు, రంగు పెంచటానికి. బంగారాన్ని అగ్నిలో ఎందుకు పుటం పెడతారంటే బంగారాన్ని పాడు చేయడం కాదు, దాని కాంతి పెంచటానికి, దాని రంగు పెంచటానికి. అంటే జీవుడు, ఈ జీవుడిని మీకు ఏ సంఘటన జరిగినా మిమ్మల్ని ఎక్కువ మరింతగా పవిత్రం చేయడం కోసం దేవుడు చేసే ప్రణాళిక ఈశ్వరు ప్రణాళిక. అంటే నేను నేను అలా కూర్చున్నాను, ఇలా కూర్చున్నాను, అలా మాట్లాడాను, ఇలా మాట్లాడను, నకిని నేనేం పెంచుకోను. అంటే నువ్వు మాట్లాడే మాటల వల్ల కానీ, నువ్వు చేసే పనుల వల్ల కానీ దొంగ నేనేం పెంచుకోను. నీ దొంగనని పెంచుకుంటే నీ హృదయంలో నిజమైన నీకు తెలియదు. నీ హృదయంలో ఒక నిజం ఉంది, నిజమైన నేను ఉంది. నీ దొంగనని పెంచుకుంటే దాని నిజమైన నేను తెలియదు. ఈ దొంగనని తగ్గించుకుంటేనే నిజమైన నిజమైన నేను తాలూకు వెలికి నీకు వస్తుంది. అయితే నీకు తెలుసున్నా హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు, నీకు తెలియపోయినా హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు, నీకు తెలుసున్నా అంతర్యామి ఉన్నాడు, నీకు తెలియపోయినా అంతర్యామి ఉన్నాడు. భగవంతుడు నీకు తెలుసున్నా ఉన్నాడు, తెలియపోయినా ఉన్నాడు. నీకు తెలియటం తెలియపోయటం ఆధారపడ్డాడు ఈశ్వరుడు. నీకు తెలుసున్నా ఈశ్వరుడు ఉన్నాడు, తెలియపోయినా ఈశ్వరుడు ఉన్నాడు. అది తెలిస్తే సుఖీ, తెలియపోతే దుఃఖం. వస్తువు ఎక్కడ ఉంది? వస్తువు ఇక్కడ ఉంది. తెలిస్తే సుఖపడతావు, తెలియపోతే దుఃఖపడతావు. నీకు నీ నీ యొక్క తెలివి, నీ యొక్క అనుకోవటం మీద వాడు ఆధారపడలేదు. ఏదో ఉంది, ఉన్నదేదో ఉంది. నువ్వు అనుకోవటాలతో సంబంధం లేదు. నీకు అది ఇష్టం లేకపోయినా ఉంది, ఇష్టం ఉన్నా ఉంది, అది నువ్వు అనుకోవటంతో సంబంధం లేదు. నీ మనసులోకి వచ్చే సంకల్పాలతో సంబంధం లేదు. అయితే ఇక్కడ గురువు చేసే పని ఏంటంటే, భగవాన్ చెప్తున్నారు ఇక్కడ గురువు చేసే పని ఏంటంటే, వస్తువు తాలూకోండి, వస్తువు తాలూకోండి. వస్తువు కొంతమంది లోతుగా ఉంటారు, కొంతమంది లోతుగా ఉండరు. లోతుగా లేని మనుషులకి జ్ఞానం రాదు. అసలు కొంతమంది డీప్ లోతు గుండె అంటారు చూడండి, ఆ లోతుగా ఉన్న మనుషులకి జ్ఞానం వస్తుంది. కానీ ఎంతసేపు సర్ఫేస్ లైఫ్ ని సంతృప్తిపరచుకోవడానికి ప్రయత్నం చేసే వాళ్ళకి జ్ఞానం రాదు. కొంతమంది ఇంటికెళ్ళి మనం గడ్డపారు అడుగుతాం అనుకోండి, ఈ లోకంలో ఇటువంటి మనుషులు కూడా ఎక్కువ ఉంటారు. గడ్డపారు అడుగుతా అనుకోండి, అది గడ్డపారు ఇస్తానని చెప్పినా పర్లేదు, ఇవ్వనని చెప్పినా పర్లేదు. వాడు ఇస్తానని చెప్పడు, ఇవ్వనని చెప్పడు, మనతో గంట సేపు మాట్లాడతాడు. మీకు అర్థమవుతుంది? అది కదండి మేము వచ్చిన పని కదా. అది ఏమిటంటే మళ్ళీ మొట్టమొదటికి వస్తాడు. అంటే వాడు ఇసుకొచ్చి మనం బయటకు వచ్చేయాలి. గడ్డపార ఇస్తానని చెప్పడు, ఎస్ అంటే ఎస్ అని చెప్పవచ్చు, నో అంటే నో అని చెప్పవచ్చు. వాడు ఇస్తారని చెప్పడు, ఇవ్వనని చెప్పడు, ఉందని చెప్పడు, లేదని చెప్పడు. ఇలా గంట సేపు మాట్లాడాక ఇసుకొచ్చి మనం బయటకు వచ్చేయాలి. అప్పుడు మీ అధికారంటే మీరు ఇంతసేపు మాట్లాడుకున్నారు, ఇస్తానని చెప్పడం, ఇవ్వనని చెప్పడం, గడ్డపార కోసం వచ్చాడంటే అప్పుడు ఏం జరిగిందంటే మళ్ళీ మొదలెడతాడు. ఇప్పుడు ఏం జరిగింది? మళ్ళీ మనం బయటకు వచ్చాయి, ఇసుకొచ్చి బయటకు వెళ్ళిపోవాలి మనం. అప్పుడు ఏం జరిగిందంటే, అదే మన గడ్డపార కోసం వచ్చారు చెప్పకుండా అప్పుడు ఏం జరిగింది? ఇవన్నీ కుయుక్తులు, కుతంత్రాలు, కుచేష్టలు. వీళ్ళని రంపం పెట్టి కోసేసిన జ్ఞానం రాదు. అవునంటే అవునంటే చెప్పు, కాదంటే కాదని చెప్పు, పర్వాలేదు. దానికే తప్పేం లేదు. దానికి ఎస్ అంటే ఎస్ నో అంటే నో, ఎస్ అంటే ఎస్ అని చెప్పవచ్చు. ఈ రెండు కాకుండా తలకిందులో మాట్లాడితే అక్కడ ఏదో మాయ ఉన్నట్టే అర్థం. నో అని చెప్పి ఇబ్బంది ఏమి లేదు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇంతవరకు సృష్టి ప్రారంభమయ్యాక ఏ మతంలో ఉన్నవాడికైనా ఏ కపటం ఉన్న వాడికి ఆత్మజ్ఞానం రాలేదు. వాడు సన్యాసి అవ్వచ్చు, గృహస్థ అవ్వచ్చు, వాడు తెల్లబట్టలు కట్టుకోవచ్చు, ఎర్రబట్టలు కట్టుకోవచ్చు. ఈ మధ్యన స్వాముని కంటే రాజకీయ నాయకులు మెరుగనిపిస్తారు. గోడ మీద ఊరికే బొమ్మలు పెట్టేసుకుంటున్నారు. ఈ స్వాముని కంటే రాజకీయ నాయకులు మెరుగనిపిస్తారు. ఎక్కడో సెంటర్ లో చూసుకోవటం, అక్కడ ఏదో బొమ్మ ఒకటి పెట్టుకోవటం, ఎందుకు చేస్తున్నారో తెలియపెచ్చు. ఈ ఎర్రబట్టలు కట్టుకునే వాళ్ళ కంటే తెల్లబట్టలు కట్టుకునే వాళ్ళు మెరుగనిపిస్తారు. మనకి ఇంకా కీర్తికాంక్ష లేదు. కీర్తికాంక్ష కోసం పడి చచ్చిపోతున్నారు. పెద్ద పెద్ద శనిబాబు బొమ్మల కింద పెట్టుకోడు, ఎందుకు పెట్టుకుంటున్నారో తెలియదు వాళ్ళు. ఇటువంటి వాళ్ళ గురించి యేసుక్రీస్తు ఏమంటాడంటే, ఓ తండ్రి వాళ్ళని క్షమించు, వాళ్ళు ఏమి చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. ఓ తండ్రి వారిని క్షమించు, వారు ఏమి చేస్తున్నారో వారికి తెలియదు. అంటే మీరు ఎందుకు నేను చెప్పేది ఏంటంటే, మన అహంభావాలను సంతృప్తిపరచుకునే మాట కాదు, అహంభావాన్ని సంతృప్తిపరచుకునే పని కాదు చేయకండి. మీకు లోపల ఏమైనా ఆటంకాలున్నా, ఏది మీకు బ్రాహ్మీ స్థితి పొందడానికి ఏమైనా ఆటంకాలున్నా, అవి బయటకు వచ్చేస్తే కాలు బూడిదైపోతాయి. గురువు చేసే పని ఏంటంటే, గురువు కంటే మిమ్మల్ని ప్రేమించేవాడు ఉండడు. గురువు కంటే అంటే తల్లి ప్రేమ కంటే తండ్రి ప్రేమ కంటే కూడా గురువు ప్రేమ అధికమారు. ఏం చేసిన వాడికి మీకు మనస్తో తల్లిదండ్రులతో లేని ఇంటిమసీ మీకు గురువుతో ఉంటుంది. ఏం చేసి జన్మాంతర అనుబంధం అది. తల్లిదండ్రులతో అనుబంధం ఎంత 17, 20, 70 చచ్చిపోతే ఏమి లేదు. చచ్చిపోతే తల్లి ఎవరో తండ్రి ఎవరు, చుట్టం ఎవడో స్నేహితులు ఎవడో విరోధి ఎవడో చచ్చిపోయి, ఇవన్నీ దేహానికి సంబంధించిన గొడవలు. గురువుతో మనకు ఇంటిమేషన్ ఎవరితో ఉండదు. గురువు అంటే నడుస్తున్న దేవుడు, గుళ్ళో ఉన్న దేవుడు కాదు, నడుస్తున్న దేవుడు, వాకింగ్ గాడ్. మీ క్షేమం గురువు కోరుతున్నట్టుగా తల్లిదండ్రులు కూడా కోరలేరు, వాళ్ళకి చేత కాదు. ఇంకేది మీ డెస్టినీ మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లాలో గురువుకు తెలుస్తా ఉంటుంది, కానీ తల్లిదండ్రులకు కూడా తెలియదు. ఇక్కడ నీకు లోపల ఎక్కడ ఏదైతే ఉందో, ఏదైతే నీ చేత పొందింపజేయాలో, ఏ ఎప్పుడు నీ జీవితాన్ని మలుపు చెప్పాలి, ఎక్కడ చెప్పాలి, ఎలా చెప్పాలి, నీలో బరువైన రాళ్ళు బయటికి లాగి ఎలా కాల్చి బూడి చేయాలి, ఎంత గురువు చేసుకుంటాడు, గురువు చూసుకుంటాడు. గురువు అంటే ముద్దబ్బాయి కాదు, అది గీతలో చెప్తాడు. గీతలో ఏం చెప్తాడంటే ఈశ్వరుడు ఉన్నాడు, అందరూ ఏమిటో ఈశ్వరుడు ఉన్నాడు, ముద్దబ్బాయిలే లేడు, వాడు అంతర్యామిగా ఉన్నాడు, స్వామర్తనంగా లేడు, శారీరకంగా కానీ మానసికంగా కానీ సోమరసనంగా లేడు, లోపల ఉన్నాడు, అంతర్యాముగా ఉన్నాడు, పని చేస్తున్నాడు, నీకు తెలియకుండా చేస్తున్నాడు. వాడికి టామ్ 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 కానీ అడ్వర్టైజ్మెంట్ కానీ పబ్లిసిటీ కానీ గురువుకు లోపల ఈశ్వరుడికి అక్కర్లేదు. లోపల ఉన్నాడు, పని చేస్తున్నాడు, నీ జీవితాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా మలుపు తెప్పాలాడు చూసుకుంటూ ఉంటాడు. ఓ అర్జున, అటువంటి ఈశ్వరుడికి శరణాగతి చెయ్యి. నీ గతంలో వాడేసి ఈశ్వరుడి శరణాగతి, అటువంటి ఈశ్వరుడికి నువ్వు శరణాగతి చెయ్యి. అది ఎక్కడో లేడు, నీ ప్రాణానికి ప్రాణంగా ఉన్నాడు, నీకు అంతర్యామిగా ఉన్నాడు. నీ శరీరానికంటే, నీ మనస్సు కంటే ఇంకా లోపల ఉన్నాడు, నీ ఇంద్రియాల కంటే ఇంకా లోపల ఉన్నాడు, నీ బలహీనతలను చూస్తున్నాడు. నీ బలహీనతలు ఎప్పుడు లాగి బయటికి లాగి బూడి చెయ్యాలో వాడు చూస్తున్నాడు. నిన్ను పవిత్రం చేస్తాడు, నిన్ను యోగ్యుని చేస్తాడు, నీకు అర్హత పట్టిస్తాడు, నీకు నీ చేత సాధన చేయించారు వాడు, నీకు యోగ్యత కలిగించారు వాడు, నేను పవిత్రుని చేసేవాడు, పవిత్రుడిని చేసి ఆ పరమ పవిత్రమైనటువంటి ఆ ఏకాగ్రమైన వస్తువుని ఎరుకులను తీసుకొచ్చే వరకు గురువుని విడిచిపెట్టాడు, వెంటాడుతూ ఉంటాడు. ఆ వేటగాడు, ఆ గురువు అనే ఆ వేటగాడు నీ అహంభావులు అనే జంతువుని చంపటానికి ప్రతి జన్మలో నిన్ను వెంటాడుతూ ఉంటాడు. ఆడి పని ఆడు పూర్తయ్యే వరకు గురువు నిన్ను విడిచిపెట్టాడు. వాడే గురువు. గురువు అంటే చీకటిని పోగొట్టేవాడు. గురువు అంటే ఏంటి? చీకటిని పోగొట్టేవాడు. ఈ సూర్యుడు దీపాలు బయటను చీకటిని పోగొడతాయి, లోపలన చీకటిని సూర్యుడు పోగొట్టలేడు, గురువు పోగొడతాడు. నీ లోపలన చీకటిని పోగొట్టేవాడు గురువే. ఆ చీకటి పోకుండా నీ హృదయంలో వస్తువు ఉన్నా తెలియదు. ఒక గజంతో చీకటిగా ఉందనుకోండి, అందులో బంగారం ఉన్నా మనకు తెలియదు చీకటి వల్ల. అలా నీ హృదయంలో ఈశ్వరుడు ఉన్నా నీకు ఎరుకులోకి రాడు. ఆ చీకటిని, అజ్ఞానాన్ని నీకు పోగొట్టే బాధ్యత గురువు తన నెత్తిమీద వేసుకుంటాడు. తన పని నువ్వు గుర్తించకపోయినా తన పని పూర్తయ్యే వరకు నిన్ను ఈ జన్మలో కాదు రాబోయే జన్మలో కూడా వెంటాడుతూ ఉంటాడు. పోనీ ఆ సంఖ్యలు తెంపేసుకుందావు అంటే కళ్ళకు కనపడవు, చెవుడికి వినపడవు. అన్ని చేరడం అనిచి గురువు యొక్క అనుగ్రహం నీ కళ్ళకు కనపడదు, చెవుడికి వినపడదు, నీ స్పర్శకి అందదు. అంచేది నువ్వు లేదనుకున్న ఇంద్రియాలకు అందదు, అది నీ మనస్సుకు అందదు గురువు అనుగ్రహం. అంచేది లేదని అనుకుంటావు, నువ్వు లేదని అనుకున్నప్పుడు కూడా వాడు ఏమనుకోడు, వాడు పని ఆడు మాటలు, అదే డ్యూటీ అంతే. అది వాడు వినపడ్డావు, కనపడ్డావు, స్పర్శ మన చేతికి తగులుతాడంటే చేతికి తగలడం, లేదంటే ఉన్నాడు, నీ కళ్ళకు కనపడ్డావు, నీ కళ్ళకి కనపడ్డ నేమ్ లెస్, ఫారం లెస్, యాక్షన్ లెస్, లోపల పని చేస్తుంటాడు, నీకు పని చేయనట్టుగా కనిపిస్తూ ఉంటాడు. అంటే ఒక మనిషి అహంకారం లేకుండా పని చేస్తే వాడు చేసినా చెయ్యని వాడితో సమానం. కర్తృత్వం నేను చేస్తున్నానని తలంపు లేకుండా పని చేస్తే వాడు చేసినా చెయ్యని వాడితో సమానం, మాట్లాడినా మాట్లాడిన వాడితో సమానం. మనం జ్ఞానానికంటే కూడా గౌరవానికి ఎక్కివేస్తాం. గౌరవం కంటే కరివేపాకు మెరుగు మనం తాలింపుడు వేసుకోవచ్చు. ఏమి లేదు, ఏమి లేదు. బయట అన్ని తాంతములు చప్పుడు అవటం కానీ ఏమి లేదు. కారు ఎంత ఎక్కువ చప్పుడు అవుతుందంటే అది కండిషన్. కండిషన్ ఉన్న కారు చప్పుడు చేయదు, సైలెంట్కి వెళ్ళిపోదు. కారు ఎక్కువ చప్పుడు అవుతుంది అనుకోండి, అది కండిషన్లో లేదన్నారు. వెహికల్ కండిషన్లో లేదని అర్థం. అంచేసి జ్ఞాని కూడా సైలెంట్గా చేసిపోతా ఉంటాడు, వెరీ స్వయం క్వైట్గా చేసిపోతాడు, కూల్గా చేసిపోతాడు. ఇంకా వాడి బాడీ లెస్, మైండ్ లెస్, వరల్డ్ లెస్, గాడ్ లెస్. ఎవడో గుర్తింపు కోసం వాడు చూడండి ఏం చేసి వాడు, వాడికి ఇతరులు లేరు, వాడికి ఇతరులు లేరు. మంత్రులు ఏమంది వాళ్ళు అలా మోసం పడకండి, బయలుదేరి. మీరు ఇతరుల మంత్రిని పిలిచి ఒకటి చేత రిబ్బన్ కత్తిరించి ఇంకోటి చేత రిబ్బన్ కత్తిరించకపోతే ఆడు కోపం వచ్చేస్తున్నాడు, వాళ్ళు మళ్ళీ ఉద్దరిస్తారు. మీరు ఇద్దరు మంత్రిని పిలవండి, ఇక్కడ ఏదైనా కాపారం ఏదైనా చిన్న బిల్డింగ్ కట్టి ఒకటి రిబ్బన్ కత్తిరించి ఇంకోటికి ఏదో పని చెప్పాలి అడిగి, ఆడికి ఇంకో రిబ్బన్ అప్పు చెప్పాలి అడిగి. ఒకడేమో టాయిలెట్ ఓపెనింగ్, ఒకటి బాత్రూమ్ ఓపెనింగ్, ఒకటి బెడ్రూమ్ ఓపెనింగ్. మీరు రాయించాలి కాగితాలు ఆడు వచ్చి ముందు. టాయిలెట్ ఓపెనింగ్ ఒకడు, స్నానాల గది ఓపెనింగ్, బెడ్రూమ్ ఓపెనింగ్ ఒకడు, డ్రాయింగ్ రూపం రూమ్ ఒకడు, ఓపెనింగ్ గెస్ట్ రూమ్. ఇలా అందరికీ చదువు పని చెప్పకపోతే మిమ్మల్ని క్షమించిపోతారు. మీరు బాగుపడటం ముఖ్యం కాదు, వాడు అహంకారాన్ని సంతృప్తిపరచడం ముఖ్యం. వాడు బెడ్రూమ్ ఓపెనింగ్, డ్రాయింగ్ రూమ్ ఓపెనింగ్, టాయిలెట్ ఓపెనింగ్, బాత్రూమ్ ఓపెనింగ్, అక్కడ రిబ్బన్లు కత్తిరించడం, కత్తి కొత్త కత్తిలు కొట్టి కొని ఇక్కడ పెట్టడం, అలా కత్తిరించమంటారు. అంత లో స్టాండర్డ్ లో ఉంటారు. తెలియక అక్కడ ఏదో ఉంది, అక్కడ ఏదో ఉంది, అక్కడ ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ఏమీ లేదు. మనకి ప్రపంచంలో ఎక్కడ ఏమీ లేదు. మన అజ్ఞానం కొలిది అక్కడ ఏదో ఉంది, అక్కడ ఏదో ఉంది, అక్కడ మనకు తెలియకపోతాం అనుకుంటాం. ఏమీ లేదు, ఉన్నదంత లోపల ఉంది, బయట ఏమి లేదు. ఉన్నదంటే లోపల ఉంది, బయట ఏమీ లేదు. ఉరికే ఉందని మన మనస్సు అలా మాయ చేస్తాను, మన మనస్సు మాయ చేస్తాను. ఏమీ లేదు, నేను మనస్సును హృదయంలో ఉంచాలనుకుంటున్నాను కానీ ఉంచలేకపోతున్నాను అంటున్నాడు వీడు. ఈ భక్తులు ఏమంటున్నారంటే మనస్సును హృదయంలో ఉంచాలనుకుంటున్నాను, నేను ఉంచలేకపోతున్నాను అని అంటున్నాడు. దానికి కారణం ఏంటంటే అలవాట్ల వల్ల ఏదో ఒక అలవాటు నేను బయటకు తీసుకొచ్చేస్తాను, ఏదో సంస్కారం నేను బయటకు తీసుకొచ్చేస్తాను. ఇప్పుడు చూడండి, శ్రద్ధగా చదువుకునే పిల్లలకి స్నేహితులు తక్కువ ఉండాలి. అలాగే స్నేహితులు ఎక్కువ ఉన్నారనుకోండి, ఎవడప్పుడు బయటకు లాక్కపోతాడు. నీకు అర్థం, స్నేహితులు ఎక్కువ ఉంటే శ్రద్ధగా చదువుకొని ఎవరు వాళ్ళు చెడగొట్టేస్తారు బయట లాక్. అలాగే నువ్వు అర్థం, నీ మనసు హృదయంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఏదో ఒక అలవాటు నిన్ను బయటకు తీసుకొచ్చేస్తుంది. అలవాట్లు తగ్గుతాయి, వేగం తగ్గుతుంది, దాని టైం పడుతుంది. స్లోగా తగ్గుతుంది, స్టడీగా తగ్గుతుంది, కానీ ఒక్కసారి అలవాట్ల యొక్క వేగం తగ్గదు, స్లోగా తగ్గుతూ వస్తుంది. కానీ తగ్గటం తగ్గటమే, అలా నువ్వు అభ్యాసం ప్రారంభించాక అలవాటు యొక్క వేగం తగ్గకుండా ఉండదు, తగ్గటం తగ్గటమే. అయితే తర్వాత నీకు అభ్యాసం వల్ల నీకు మనస్సుని హృదయంలో నిలబడుతుంది, కంగారు పడద్దు. నువ్వు అభ్యాసం చేయటం వల్ల, వైరాగ్యం వల్ల అది నిలబడుతుంది. ప్రాక్టీస్ చెయ్యి, ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్, ప్రాక్టీస్ చెయ్యి. తర్వాత ఇంకోటి, నీకు ఏ బలహీనత ఉందో ఆ బలహీనత లేని వాళ్ళతో స్నేహం చెయ్యాలి. నీకు సోమర్థన, శారీరక సోమర్థన ఎక్కువ ఉందనుకోండి, ఆ శారీరక సోమర్థన లేని వాళ్ళతో స్నేహం చేయాలి. ఏ బలహీనత ఉందో ఆ బలహీనత లేని వాళ్ళతో స్నేహం చేస్తే అది ప్లస్ పాయింట్ అవుతుంది మనకి. ఇంటి మనసు ఒక ఇదే కాదు. మీకు చదువు బాగా రావాలనుకోండి, మీకంటే బాగా చదివి వాళ్ళతోటి, మీకంటే బాగా బుద్ధిమంతులతోటి, మీకంటే ఎక్కువ డిసిప్లిన్ వాళ్ళతోటి మీకు స్నేహం చేస్తే అదంతా మీకు వచ్చేస్తుంది. నీకు లెక్కల పూర్ అనుకున్న దానికి ఆ లెక్కల టీచర్ తో అనుబంధం పెట్టుకుంటే నీకు 100కి 100 మార్కులు వచ్చేస్తాయి. క్లాసులో విన్నది ఒకటే సరిపోదు, ఆ వ్యక్తిగతంగా అనుబంధం ఉండాలి. అప్పుడు మన ఎవరో చెప్తున్నారు ప్రొఫెసర్, వారానికి 4 డెలిగేషన్స్ వస్తాయి మెడ్రాస్ ఐఐటీకి. వస్తే వాళ్ళు వారానికి 4 డెలిగేషన్, యూరప్ నుంచి రాని అమెరికా అంటారు. మ్యూచువల్ గా మాట్లాడుకుంటా ఉంటారు, కూర్చుని టేబుల్ దగ్గర కూర్చుని వీళ్ళ అభిప్రాయాలు అలా చెప్తా ఉంటారు, వాళ్ళ అభిప్రాయాలు అలా చెప్తా ఉంటారు, అక్కడ ఇతర దేశాల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు చెప్తూ ఉంటారు, వీళ్ళు వింటూ ఉంటారు, వీళ్ళేదో కొంత నేర్చుకుంటూ ఉంటారు, డెలిగేషన్ వాళ్ళు కొన్ని నేర్చుకుంటూ ఉంటారు, వాళ్ళు అభివృద్ధి చూస్తూ ఉంటారు. మనం కూడా అభివృద్ధిలోకి అవ్వాలి, వీళ్ళకి ఆస్పిరేషన్ వస్తుంది, ఇన్స్పిరేషన్ వస్తుంది. అంటే ఈ డెలిగేషన్స్ రావటం వల్ల కూడా కొంత లాభం, అది అకాడమిక్ సైడ్ కూడా లాభం. సరే, నువ్వు అభ్యాసం చేస్తా అంటే వైరాగ్యం, నీకు వైరాగ్యం ఉంటే, ఇంకోటి వైరాగ్యం ఉంటే జనరల్ గా మనసులో చేపలను తగ్గిపోదు. ఈ మాట నీకు చాలా సార్లు చెప్తున్నాను, మనకి ఎక్కడ ఇష్టం లేదనుకోండి అనుకోండి, ఎక్కడ అయిష్టం లేదనుకోండి అనుకోండి, మనసుకు చేపలు లేదు. ఈ మాట రిపీటెడ్ గా చెప్తున్నాను. ఇప్పుడు మీ మనసు ఎక్కడో చోట వెళ్తాను అనుకోండి, అక్కడ ఇష్టం ఉండాలి, అయిష్టం ఉండాలి. ఎక్కడ ఇష్టం లేదనుకోండి, ఎక్కడ అయిష్టం లేదనుకోండి, దేర్ ఇస్ మైండ్ టు కంట్రోల్. ఇష్టం ఎక్కడ ఉంటుంది, మనసులో ఉంటుంది. ఆ ఇష్టం ఎక్కడ ఉంటుంది, మనసు. ఆ రెండు లేవనుకోండి, అది మీరు నిగ్రహించుకుందామని సరదాపడ్డా మనసు మిగలదు. ఒకవేళ మందులు తిందామని మీకు సరదాగా ఉన్నా రోగం మిగలదు. ఇప్పుడు రోగం ఉంటే మందులు వాడతారు, మీకు మందులు వాడటం సరదాగా ఉందనుకోండి, మరి రోగం పోతే ఇంకా మందులు ఏం వాడతారు, మీకు జపం చేసేయాలి, జపం చేసేయాలని సరదాగా ఉందనుకోండి, మైండ్ కనపట్టాలి అనుకుని దాని వాండరింగ్ ఆగిపోయింది అనుకోండి, జపం ఎవరితో చేస్తారు, జపం చేసేవాడే కనపట్టాలి అనుకోండి, జపం ఎవరితో చేస్తారు మీరు. దేర్ ఇస్ మైండ్ టు కంట్రోల్. If the truth is realized, if God is realized, there is a mind to control. And if you bashinga sadhinche anitlikante kuda nee manonigraham goppadi ani galiki pothayi inche nee manonigraham adiki nee saripoyaku nee kooda vastundi nee sadhinche ani galiki pothayi inga road me dunnadi. Nee kramashiksha nee kooda vastundi. ఇవన్నీ గురువు చూసుకుంటా ఉంటాడు లోపల. చాలా చిన్న విషయం కూడా గురువు చూస్తూ ఉంటాడు, చాలా నలిసంత విషయం కూడా గురువు చూస్తూ ఉంటాడు. ఏంటి ఎలిమినేట్ చేయటం, నీ లోపల ఆ బ్రాహ్మణ స్థితి పొందటానికి, బ్రహ్మానుభవం పొందటానికి ఏ ఆటంకాలు అడ్డొస్తున్నాయో, ఏ వాసనలు అడ్డొస్తున్నాయో, ఏ అలవాట్లు ఏ అడ్డొస్తున్నాయి అని తొలగించడానికి చూస్తూ ఉంటాడు. తొలగించడానికి నీతో మాట్లాడడం, నీకు ఈ బలహీనత ఉందని చెప్పడం, నీకు ఈ బలహీనత ఉందని చెప్పడం. కానీ ఆ బలహీనత, ఆ బలహీనత నుంచి నీ విడుదల చేయడానికి మ్యాగ్జిమం వర్క్ చేస్తా ఉంటాడు వాడి గురువు. అది కూడా సైలెంట్ పని చేస్తాడు, కానీ సైలెంట్ గా చేస్తాడు. పని చేస్తాడు గురువు, కానీ ఎలా చేస్తాడు, సైలెంట్ గా చేస్తాడు. ఆ టైం కోసం ఎదురు ఏ టైంలో ఎప్పుడు చేయాలో చూస్తూ ఉంటాడు. మీకు చేసినట్టుగా కనపడ్డాడు, మీకు గురువు ద్వారా మీకు వచ్చే ఉపకారం మీకు తెలియాలని అనుకోడు. అలా అనుకుంటే వాడు గురువు కాదు. మీకు అర్థమవుతుంది, గురువు ద్వారా మీరు పొందే ఏదైనా ఉపకారం ఉందనుకోండి, గురువు ద్వారా మీరు పొందే ఏదైనా ఉపకారం ఉంటే గురువు మీకు తెలియాలని కూడా గురువు అనుకోడు. ఇంకా అలా అనుకుంటే వాడు గురువు కాదు. అంచేత నీకు హృదయంలో ఉండాలంటే, హృదయంలో ఉండాలంటే అది మామూలు స్థితికి నీ హృదయంలో నెమ్మదిగా సులువుగా వస్తుంది. నీ హృదయంలో నిలబడిపోతుంది మనస్సు, హృదయంలో ఐక్యానికి బదులుగా నువ్వు నీ హృదయంలో మనస్సు ఎంతసేపు ఉంటుంది, ఎలా ఉంటుందో చూసుకుంటావు నువ్వు. ఒకవేళ హృదయంలో నీ మనస్సు నిలబడకుండా, భగవంతుడి మీద నీ మనస్సు నిలబడకుండా బాహ్యానికి వచ్చేస్తుంటే, బహిర్ముఖానికి వచ్చేస్తుంటే ఏ కారణం వల్ల వస్తుందో కూడా చూసుకో. ఏ కారణం వల్ల వస్తుంది చూసుకో. ఆ కారణాన్ని, కారణం పోతే, ఆ కారణం పోతేనే జబ్బు, కారణం పోతేనే జబ్బు నశిస్తుంది. జబ్బుకి కారణం పోతేనే జబ్బు నశిస్తుంది, కారణం పోకుండా జబ్బు నశించదు. ఏ కారణం వల్ల నీకు మైండ్ కి వాండరింగ్ వస్తుందని చూసుకుంటే ఆ కారణాన్ని తీస్తే దానికి వాండరింగ్ తగ్గిపోతుంది. దేనికి తగ్గిపోతుంది? ఇప్పుడు క్యాష్ ద్వారా మాట్లాడుకుందాం, అరుగు బేరం వద్దు, క్యాష్ డౌన్ చేసుకుందాం. ఇప్పుడు మనం అందరు ఇక్కడ కూర్చున్నాం, మన మనసు అటు ఇటు చెలిస్తాం అనుకోండి, అనుకోండి ఎందుకు చెలిస్తుందో చెప్పండి. ఎక్కడన్నా ఇష్టం ఉండాలి, ఎక్కడన్నా ఇష్టం ఉండాలి, లేకపోతే ఎక్కడన్నా అయిష్టం ఉండాలి. నీకు అర్థమవుతుంది, నీ ఎక్కడైతే అయిష్టం ఉంది అక్కడ కోపం ఉంది అని అడుగు. ఎక్కడైతే అయిష్టం ఉంది అక్కడ ఏముంది? కోపం. ఎక్కడైతే ఇష్టం ఉంది అక్కడ కోరిక ఉందని అర్థం. ఇది బాగా ఫాలో అవ్వండి. ఎక్కడైతే నీకు అయిష్టం ఉంది అక్కడ ఏముంది? మీకు తెలియదు కోపం, మీకు తెలియదు. ఎక్కడైతే అయిష్టం ఉంది అక్కడ ఏముంది? నీకు కోపం ఉంది. ఎక్కడైతే ఇష్టం ఉంది అక్కడ ఏముంది? కోరిక ఉంది. అది కోరిక, ఇది కోపం అని మీకు తెలియదు. ఇది కోరిక అని తెలియదు, అది కోపం అని తెలియదు. భగవద్గీత భగవంతుడు చెప్తాడు, నీ కోరిక యొక్క వేగాన్ని, నీ కోపం యొక్క వేగాన్ని నీ శరీరం చనిపోకముందే నిగ్రహించుకో, అటు అదుపులో పెట్టుకో. శరీరం, నీ శరీరానికి చావు రాకముందే నీ ముక్కులో గాలి తిరుగుతున్నప్పుడే ఆ కోరిక యొక్క వేగాన్ని, కోపం యొక్క వేగాన్ని అదుపులో పెట్టుకో. అప్పుడు నువ్వు బ్రాహ్మణ పొందుతావు. అకల్మషం, అప్పుడు కల్మషం లేని స్థితిని పొందుతావు. ఇంకోటి మీరు ఏ రకమైన సాధన చేయండి, లోపల కల్మషం ఉన్నాడు, ఆత్మజ్ఞానం రాదు. కల్మషం ఎవరు తీసుకొస్తారు? కోరిక, కోపం. ఆ రెండు కల్మషాన్ని పోయేస్తాయి. అది మైన చేస్తే కల్మషం లేదు, అకల్మషం. కల్మషం లేని స్థితి వచ్చినప్పుడు కదా నీకు శాంతి తెలిసింది, శాంతి స్థానం దొరికింది. నీకు శాంతి స్థానం దొరికేది నీకు కల్మషం లేని స్థితి వచ్చినప్పుడు కదా, అకల్మషం. ఎవడైతే, ఎవడికైతే కల్మషం లేదు వాడే బ్రహ్మాకారం చెందుతాడు, అంటే యూనివర్సల్ అవుతాడు. ఏమవుతాడు? యూనివర్సల్ అవుతాడు. వాడు నాలుగు గోళ్ల మధ్యలో ఉంటాడు. ఎవరికైతే అహంభావం నశించిందో, ఎవరికైతే అహంకారం నశించిందో, ఎవరికైతే వ్యక్తిభావం నశించిందో వాడు ఏమవుతాడు? యూనివర్సల్ అవుతాడు. ఏమవుతాడు? యూనివర్సల్ అవుతాడు. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, దేహం లోపల నేనున్నాను, దేహం బయట ప్రపంచం ఉంది, ప్రపంచం ఉంది, దేహం బయట ఎక్కడో దేవుడు ఉన్నాడు అనుకున్నాం. అవన్నీ పోతాయి. ఎవరికి జ్ఞానిక బ్రహ్మాకారం పొందిన వాడికి బ్రహ్మం అంతటా ఉంది కదా, వాడు కూడా అంతటా వ్యాపించి ఉంటాడు. ఎవరైతే బ్రాహ్మణ స్థితి పొందాడో, ఎవడో బ్రహ్మాకారం పొందాడో, నీకు అర్థమవుతుంది, కొండ మీద దీపం పెట్టి ఎవరికి కనిపించకూడదని అనుకుంటే సాధ్యం అవుతుందా అంటాడు యేసు. కొండ మీద దీపం పెట్టి, కొండ మీద దీపం పెట్టి దీపము ఎవరికి కనిపించకూడదు అనుకుంటే సాధ్యం అవుతుంది. ఎవడైతే బ్రహ్మాకారం పొందాడు, ఎవడైతే బ్రాహ్మణ స్థితి పొందాడు, వాడు యూనివర్సల్ అవ్వకుండ మీరు ఎలా ఆపిచేయగలరు? నాకు భీమవరం పర్వతం అంటే ఇష్టం లేదు, భీమవరం పర్వతం అంటే ఇష్టం లేదు, భీమవరం పర్వతం జ్ఞానం అయిపోయింది, నా ఇష్టం లేని తను అక్కడ ఆగుతుంది, యూనివర్సల్ అయిపోతుంది పార్వతి. నాకు ఇష్టం లేదని చివరికి నాకు ఏ అనారోగ్యం వస్తుంది, చస్తాను, ఏ గాడిద వచ్చేస్తుంది నాకు. మన గాడిదల గురించి ఎక్కడ చెప్పుకున్నాం? సెక్రటరీ పిల్లలు చెప్పుకున్నాం. ఇప్పుడు చివరికి నాకు ఏ పెద్ద గాడిద వచ్చేస్తుంది, పెద్ద గాడిద అంటే క్యాన్సర్. పెద్ద గాడిద అంటే క్యాన్సర్. విదేశారు మోకాళ్ళు ఇప్పుడు చిన్న చిన్న గాడిదలు. భగవాన్ స్కందాశ్రమంలో విదేశాలు పట్టుకున్న 10 రోజులు విడిచిపెట్టలేదు ఆయన. అది కూడా 10 రోజులైంది గాడిద చెల్లిపోవటం లేదు బయటకని. మాకేమీ రోగం లేదు, మేము చాలా బాగున్నాడు, అందరికి ఏమొచ్చేస్తుంది? పెద్ద గాడిద వచ్చేస్తున్నా, పెద్ద గాడిద క్యాన్సర్. అయితే ఇప్పుడు భీమవరం పర్వతం నాకు ఇష్టం లేకపోతే అది యూనివర్సల్ ఆగుతుంది. కొండ మీద దీపము పెట్టి ఎవరికి ప్రాణిపించకూడదంటే అది సాధ్యం అవుతుందా? ఎవడో ఒక బ్రహ్మజ్ఞానం అయ్యాడు అనుకోండి, వాడికి బ్రాహ్మణ స్థితి వచ్చింది అనుకోండి, ఆయన అణిచేద్దాం అంటే అణుచలేము. ఎక్కడ అణుస్తాం? దేవారం పారాతుని అని చేయడంటే అని చేయగలనా? ఆ ముఖంలో ఉన్న లాయిత, ఆ ముఖంలో ఉన్న కాంతి కాని, ఆ కళ్ళల్లో ఉన్న కాంతి కాని ఎక్కడ ఆపచేయగలను? అయితే కోణి కప్పెట్టినట్టు ఎంతకాలం బొట్టులో కప్పెట్టించగలను దేవారం పార్వతి నేను? అయితే కోణి ఎక్కడికైనా బొట్టలు పెట్టి కప్పెడతారు, బొట్టలో కదా బొట్ట పెట్టి కప్పెడతారు కోణి, అలా ఎంతకాలం కప్పెట్టించగలం పార్వతిని? అది ఎవరికైతే బ్రాహ్మణ స్థితి కలిగింది వాడు నీ ఇష్టాల మీద ఆ ఇష్టాల మీద ఆధారపడి యూనివర్సల్ అయి తెరుతాడు. ఎవరికైతే అహంకారం అనే బుడగ, ఆ వ్యక్తి భావన అనే గుడగ, ఆ దేహాభిమాన గుడగ ఎవడైతే ఎప్పుడైతే పగిలిపోయింది వాడు సముద్రం అవుతాడు. ఏమవుతాడు వాడు? సముద్రం అవుతాడు. అది సముద్రం ఒకడు నువ్వు ఆపుచేవు, కానీ నీకు ఇష్టంలో కనుక నువ్వు ఆపుచేయలేవు. ఎంతకాలం బొట్టలు పెట్టించుతావు నువ్వు? బుడగ పగిలిపోయింది, బుడగ పగిలిపోయింది, బుడగ పగిలిపోతే ఏమవుతుంది? సముద్రం అవుతుంది. నువ్వు కనుక ఆ బుడగ అంటే ఇష్టం లేదు కనుక సముద్రం అవ్వకుండా ఆపుచేయగలవు అనుకోదు. ఎంతకాలం నువ్వు బుట్టలో పెట్టించుతావు? కొండ మీద దేవుడి కొండ మీద ఉన్న దీపాన్ని ఎవరికి కనపడకుండా నువ్వు ఎంతకాలం చేయగలవు? ఒక జ్ఞాని దగ్గర నుంచి వచ్చే శాంతిని కానీ, ఒక జ్ఞాని దగ్గర నుంచి వచ్చే కాంతిని కానీ, ఒక జ్ఞాని దగ్గర నుంచి వచ్చే జ్ఞానం కానీ నువ్వు రాకుండా ఎక్కడ ఆపుచేయగలవు? ఇప్పుడు మల్లెపువ్వు ఉంది, మల్లెపువ్వు నుంచి ఏమొస్తుంది? వాసన వస్తుంది. నీకు ఇష్టం లేకపోతే సువాసన ఆగుతుందా? మల్లెపువ్వులోంచి వచ్చే సువాసన నీకు ఇష్టం లేదు, నీకు ఆగుతుందా? ఆ సువాసన ఆగుతుందా? అది అంటే చైతన్య స్థాయి కూడా అటువంటిదే. నీకు ఎంతకాలం బొట్టులో పెడతావు? అంటే బయట మీరు చూసుకోవాల్సింది ఏంటంటే సాధన స్థితిలో మీ మనస్సు బయటకు పెడతాందా హృదయానికి పెడతాందా చూసుకోవాలి. నీకు అర్థమవుతుంది? నీ మనస్సు దేహాభిమానం ఉన్నప్పుడు ఇది కూడా బయట లోపల, బయట లోపల. దేహాభిమానం, దేహాభిమానం లేని వాడికి బయట అనేది లోపల లేదు. మనకు దేహాభిమానం ఉంది కాబట్టి బయటకు వెళ్ళకుండా ఉండిపోతే లోపలికి వెళ్ళి చూసుకోండి అంటాడు. నీకు అర్థమవుతుంది? దేహాభిమానం లేని వాడికి లోపల లేదు, బయట లేదు, గెలపడం లేదు, దాపడం లేదు. ఎవరికి? దేహాభిమానం లేని వాడికి. అయితే దేహాభిమానం ఉంది కాబట్టి మనకి లోపలికి, లోపలికి మనస్సు బాహ్యమోకానికి వెళ్ళే బదులు హృదయపుకి వెళ్ళేటట్టు చూసుకోండి. మీ మనస్సు విత్తిద్దాయేలా చూసుకోండి, ఉపసంహరించండి మనస్సును, ఉపసంహరించండి మనస్సును, ఉపసంహరించండి మనస్సును. మీరు మనస్సును ఉపసంహరిస్తుంటే ఎవరైనా పొగుడుతారనుకోండి, మళ్ళీ మనసు బయటకు వచ్చేస్తుంది. లేదా ఎవరైనా తిడతారనుకోండి, మళ్ళీ బయటకు వచ్చేస్తుంది, మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. ఎవరు ఈ మధ్యన ఎవరో చెప్తాం, ఎవరో చెప్తున్నారు అంత జ్ఞానం వచ్చేసింది అనుకుంటున్నారని ఎవరైనా విమర్శించేటప్పటికి ఉద్రేకం వచ్చేస్తున్నారు. ఈ మధ్యన ఎవరో చెప్తున్నారు నాకు జ్ఞానం వచ్చేసింది అనుకుంటున్నారండి, కానీ ఎవరైనా విమర్శిస్తే మటుకు ఉద్రేకం తట్టుకోలేకపోతున్నాను, ఉద్రేకం తట్టుకోలేకపోతుంది. మామూలప్పుడు జ్ఞానం వచ్చేసింది అనుకుంటున్నాను, నన్ను ఎవరైనా విమర్శించారనుకోండి, విమర్శించినప్పుడు ఉద్రేకం ఆగటలేదని ఉద్రేకం వచ్చేస్తుందని అని చెప్పాడు. వాడు ఎందుకు విమర్శిస్తున్నాడంటే నువ్వు, నీకు ఉద్రేకం ఉందని తెలియటని అక్కడ ముడ్డి గిల్లి విమర్శిస్తున్నాడు. వాడు దేవుడు విమర్శింపు చేస్తున్నాడు. నీకు జ్ఞానం వచ్చేస్తుంది అనుకుంటున్నావు, నువ్వు జ్ఞానం వచ్చేస్తుంది అనుకుంటున్నావు, నీ జ్ఞానం అబద్ధము, నీకు వచ్చిన జ్ఞానము అబద్ధము. ఎవడో ఒకరిని పిలుతాడు భగవంతుడు, అప్పుడు మనకి ఏమవుతుంది? ఉద్రేకం వచ్చింది. నేను ఏదైతే అనుకుంటున్నావు అది నాకు రాలేదు, అది నీకు అబద్ధం అని తెలియటం కోసం ఇదంతా ఈస్తాడు ప్రణాళికలు జరుగుతున్న సంగతి. ఎవడో ఒకరిని పిలుతాడు. మనం పొద్దున్నప్పుడు కాఫీ తాగి అసలు ఫ్యాన్ కింద కూర్చుని, నీకు అర్థమవుతుంది, ఏసీలో కూర్చుని పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు మనకి జ్ఞానం వచ్చేస్తుంది అనుకుంటుంది. జ్ఞానం రాదు కదా, ఒక అంగుళం కూడా లోపలికి దిగలేదు. మనం టైంకి భోంచేసి ఏసీలో కూర్చుని పైన సీలింగ్ ఫ్యాన్ తిరుగుతుంటే జ్ఞానం వచ్చేస్తుంది, వచ్చేస్తుంది అనిపిస్తుంది. ఇక అనిపిస్తుంది, అదొక రకమైన చమత్కారం, అదొక రకమైన చమత్కారం అదంతా, అదొక రకమైన మాయ, అదొక రకమైన ఊరికి అనుకుంటారు. నీకు రాలేదనే సంగతి మళ్ళీ కొన్ని నీకు రాలేదని నీకు భగవంతుడు తెలియతాడు, కొన్ని సంఘటనలు మళ్ళీ క్రియేట్ చేస్తాడు. ఇంకోటి, భగవంతుడు గురువు యొక్క దయ లేకుండా ఏ ఒక్క అలవాటు నుంచి ఆ జీవుడు బయటకు రాలేడు. ఒకసారి అలవాటు ఉందనుకోండి, లేదా సినిమాకి అలవాటు ఉందనుకోండి, ఏ అలవాటు అయినా సరే, జీవుడు యొక్క గురువు యొక్క దయ లేకుండా, గురువు యొక్క అనుగ్రహం లేకుండా ఏ యొక్క అలవాటు నుంచి వాడికి బయటకు రాలేడు. అలవాట్ల యొక్క వేగం, వాసన యొక్క వేగం, తలంపుల యొక్క వేగం ఎంతకాలం అయితే నీకు ఉందో అంతకాలం నీ మనసు హృదయంలో నిలబడి ఉండలేదు. మైండ్ లో ఎక్కడ డిజార్డర్ ఉందో చూసుకోవాలి మనం. అది భగవాన్ చెప్తా ఉంటాడు, ఈ ప్రపంచం మంచిది కాదు చెడ్డది కాదు, ఈ ప్రపంచం మంచిది కాదు చెడ్డది కాదు, ఇదికే ప్రపంచం ఇక అర్థం లాంటిది. నీ ముఖంలో ఏది ఉందే అదే చూపిస్తూ ఉంటుంది. అది నువ్వు చూసుకో, చూసుకుని నువ్వు సరి చేసుకో, నిన్ను బాగు చేసుకో. అంతేకాని ప్రపంచం మంచిది కాదు చెడ్డది కాదు, ప్రపంచం వెంట నువ్వు పడకు. నువ్వు అర్థం చూసుకుంటావు ఎంతవరకు నీ ముఖంలో ఏముందో కనుక, అంతవరకే ప్రపంచం. అంతకంటే నువ్వు అతిగా ఉండక ప్రపంచంతో. అది ఇక్కడ భగవాన్ చెప్తున్నారు, నువ్వు హృదయంలో ఎక్కువ కాలం ఉండగలిగితే, నువ్వు హృదయంలో ఎక్కువ కాలం ఉండగలిగితే, ఎక్కడైతే భగవంతుడు ఉన్నాడు ఆ స్థానంలో నువ్వు ఎక్కువసేపు ఉండగలిగితే నీ మనసులో ఉన్న దోషాలు, నీ మనసులో ఉన్న మాలిన్యాలు, నీ మనసులో ఉన్న పునర్జన్మ కారణాలు ఒక్కోటి ఒక్కోటి పోతే ఉంటాయి, బయటికి పోతే ఉంటాయి. ఒక్కోటి ఒక్కోటి బయటికి పోయిన తర్వాత శరీరంలో ఉన్న రోగ కారణాలన్నీ బయటికి పోయిన తర్వాత శరీరానికి ఆరోగ్యం ఎలాగొస్తుందో, మనసులో ఉన్నటువంటి అశాంతి, మనసులో ఉన్నటువంటి దుఃఖ కారణాలన్నీ బయటికి పోయిన తర్వాత మనస్సు స్వచ్ఛమవుతుంది, మనసుకు క్లారిటీ వస్తుంది, మనస్సు నిర్మలమవుతుంది, మనస్సు నిశ్చలమవుతుంది. ఆ నిశ్చలమైన మనస్సే, నిర్మలమైన మనస్సే, ఆ నిరహంకారమైన మనస్సే ఆత్మాకారం చెందుతుంది, బ్రహ్మాకారం చెందుతుంది. అప్పుడు ఈ బ్రహ్మ ఎలాగైతే అంతగా వ్యాపించి ఉన్నావు, అప్పుడు నువ్వు అంతగా వ్యాపించి ఉన్నావు. కేవలం ఒక దేశానికో ఒక గ్రామానికో ఒక దేహానికో నువ్వు పరిమితం కాదనే సంగతి నీకు స్పష్టమవుతుంది. ఇఫ్ యూ వాంట్ గాడ్ అండ్ గాడ్ అలోన్, ఇఫ్ యూ వాంట్ ట్రూత్ అండ్ ట్రూత్ అలోన్, కిక్ దిస్ వరల్డ్ మెరిసిలేస్తున్నాను. ఈ లోకం ఏదో గౌరవాలు సంపాదించాలి, ఈ లోకం ఏదైనా గొప్పలు సంపాదించాలి అనుకుంటే నీ మనసు లోపల కలవు. నువ్వు బాగుపడాలనుకున్నప్పుడు ఈ ప్రపంచం తీసి మనం అన్నం తినేటప్పుడు తాలింపు సరుకు అడ్డొస్తంటే తాలింపు సరుకు పక్కన ఎలా పెడతాము, ఈ ప్రపంచం తీసుకో పక్కన పెట్టు. If you want truth and truth alone, if you God and God alone, if you want undying spirit alone, if you want undying spirit alone, keep this world merciless. Put aside this world. Mercilessly. నేను ఏదో లోకంలో పొందుతాను అది పొందుతాను, ఇక గొప్పలు సాధిస్తాను అది సాధిస్తాను. లోకానికి దగ్గరగా ఉన్నాడు, భగవంతుడికి దూరంగా ఉంటాడు. భగవంతుడికి దగ్గర పడేవాడు, లోకానికి దూరంగా ఉంటాడు. కాపాలని దూరం ఇక్కడ నర్సాపురానికి దగ్గర అవుతాం. ప్రపంచం అంటే లేదు, మన మనస్సు యొక్క ప్రొజెక్షన్. ప్రపంచం అంటే ఏమి లేదు, మన మనస్సు పక్షులు. దేహం నేనున్నానని చెప్పటం లేదు, ప్రపంచం నేనున్నానని చెప్పటం లేదు. ప్రపంచం ఉందని చెబుతుంది మనస్సు చెబుతుంది, దేహం నేనున్నానని చెప్పటం దేహం ఉందని మనస్సే చెప్తుంది. ఈ చెప్పి అన్ని మనస్సే. ప్రపంచం ఈ నామరూపాలు ఈ కలిపి మన కళ్ళకు కనిపించే ప్రపంచం అంతా మనస్సు యొక్క విలాసం. ఇది మనస్సు యొక్క విలాసము, మనస్సు యొక్క ప్రొజెక్షన్. మనస్సే అలా ప్రపంచం కనిపిస్తుంది. ఈ మనసు అంటే దేహములో రోగ కారణములు, దేహములో రోగ కారణములు పోకుండా దేహము ఆరోగ్యవంతం అవ్వదు. మనస్సులో ఉన్న మాలిన్యం, మనస్సులో ఉన్న దోషాలు, ఈ మనస్సులో ఉన్న పాడుబుద్ధి బయటికి పోకుండా బయటికి మనస్సు నిర్మలం అవ్వదు. మనస్సు నిర్మలవుది. నీ తలకాయ పోటీకి కారణం కాకుండా తలకాయ పోటీకి తలకాయకి నిశ్చలత్వం రాదు. అంటే నీవు మనసు స్వచ్ఛం అవ్వాలంటే అంటే పరిశుద్ధమైన సుధానంతుని అంటే గంగు. అప్పుడు నీకు ఈ పుస్తకం పట్టుకోండి, దీన్ని వదిలేస్తా అనుకోండి, వదిలేస్తే కింద పడమని చెప్పక్కర్లేదు. ఈ పుస్తకం ఇలా పట్టుకుని దీన్ని వదిలేస్తాను, వదిలేసి నీ కింద పడమని మనసుని చెప్పాలా, ఈ పుస్తకానికి చెప్పాలా, అదే కింద పడిపోతుంది. అదే నీ మనసు ఎప్పుడైతే స్వచ్ఛమైందో, నీ మనసు ఎప్పుడైతే నిర్మలమైందో, నీకు ఈ ప్రాపంచమైన నామరూపాలు చింతలు ఎప్పుడైతే పోయిందో, నీకు అర్థమవుతుంది, నీ మనసులోని మెరక పల్లాలు, నీ మనసులోని హెచ్చు తగ్గులు ఎప్పుడైతే సమానం అయిపోయాయో, ఎప్పుడైతే నీ మనసు యూనిఫారం గా ఉందో, నీ మనస్సు ఎప్పుడైతే యూనిఫారం గా ఉందో, నువ్వు నీ ప్రయత్నంతో సంబంధం లేకుండా గంతులు వేసుకుంటూ నీ మనసు హృదయంలో పడిపోతుంది. ఈ పుస్తకాన్ని ఎలా నీ చేతితో వదిలేస్తే దాన్ని పడమని చెప్పక్కడ, దాని అంతరనే పడిపోతుంది. అయితే నీ బలహీనతలని బయటికి పోతే మనసు దాని అంతరనే గంతులు వేసుకుంటూ హృదయాకారం చెందుతుంది. గంతులు వేసుకుని హృదయాకారం ఎప్పుడైతే హృదయం విశాలం, హృదయం అంటే మన రక్తాన్ని పంపు చేసే హృదయం కాదు. హృదయం అంటే ఈ హృదయంలోనే ప్రపంచం ఉంది, హృదయంలోనే మీరున్నాను, హృదయంలో నేనున్నాను, మొత్తం అంతా హృదయంలోనే ఉంది. అంతటా ఏ వస్తువు అయితే వ్యాపించిందో ఈ మనస్సు తదాకారం చెందుతుంది, ఈ మనస్సు తదాకారం చెందుతుంది. వాడు కొండ మీద దీపము లాంటి వాడు. ఆ దీపాన్ని చూడకండి, మీరందరూ కళ్ళు మూసుకోండి అని ద్వేషం ఉన్న వాళ్ళు చెప్పిన ఎంతకాలం వాళ్ళు కళ్ళు మూయగలరు? ఆకాశంలో సూర్యుడు ఉన్నాడు, ఆకాశంలో వాళ్ళు సూర్యుని చూడకండి మీరందరూ కళ్ళు మూసేసుకోండి అంటే మీ కళ్ళు నొప్పి కదా, సూర్యుడికి నొప్పండి. చివరికి మీరు హాస్పిటల్కి వెళ్ళాలి, కళ్ళ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి, మీరు అస్తమాన కళ్ళు మూసుకుంటారు. ఇప్పుడు ఆకాశంలో సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, ఆకాశంలో సూర్యుడు ఉన్నాడు. వాడికి మనకు ఇష్టమైతే చూడవచ్చు, ఇష్టం లేకపోతే మానేయచ్చు. మనం చూడటం వల్ల వాడికి లాభం లేదు, ఇష్టం లేకపోవటం వల్ల నష్టం లేదు. మనం ఒకవేళ చూడటం మానేస్తాం అనుకోండి, నష్టం లేదు. అయితే కళ్ళు మూసుకుని సూర్యుడు నాడు మూసుకుని సూర్యుడు లేడు అనుకుంటే సూర్యుడికి ఏమి నష్టం లేదు, నీకే నష్టం. కొండ మీద దీపాన్ని అక్కడి నుంచి వచ్చే కాంతిని ఎవరికి అందకుండా నువ్వు ఎంతకాలం ఆపిచేస్తావు? నువ్వు ఆ కాంతిని ద్వేషం ఆపిచేస్తుందా, నీ విరోధం ఆపిచేస్తుందా? ఈ స్నేహాలు మనసు కల్పితాలే, విరోధాలు మనసు కల్పితాలే. మనుషులు బాగుపడిన స్నేహాలే కారణం, పాడైపోయిన స్నేహాలే కారణం. ఈ స్నేహాల విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. పాడైపోయిన స్నేహాలే కారణం, బాగుపడిన స్నేహాలే కారణం. అంటే నువ్వు మీకేదైనా ఇబ్బంది కలిగే ఆలోచనలు, నేను మీకు అశాంతి తీసుకొచ్చే తలంపులు, అశాంతి తీసుకొచ్చే అలవాట్లు ఒకవేళ ఏమైనా ఉంటే భగవాన్ చెబుతున్నారు, తొందర పడకండి, కంగారు పడకండి, అసలు పావేమో అనుకోకండి. ఏ అలవాట్ల నుంచి మన బయటకు రాలేమో అని అలా కంగారు పడకండి, తొందర పడకండి. మీరు సాధన చేయగా చేయగలరు, సత్కర్మ చేయగా చేయగా, భగవంతుని స్మరించగా, మీకు క్రమేపీ అలవాటు యొక్క వేగం తగ్గిపోతుంది. అంటే కురిపు పెచ్చు ఉందనుకోండి, కురిపు తగ్గిపోయాక పెచ్చు దానంతరంగా రాలిపోతుంది. ఎప్పుడు రాలిపోయింది మీకు తెలియదు. అదేవిధంగా మీరు ఈశ్వరుని స్మరించగా, మీ స్మరణ వల్ల మీరు పవిత్రులయ్యి మీకున్న అలవాట్లన్నీ మీకు తెలియకుండా రాలిపోతాయి. మీరు అలవాట్లను ఓడగొట్టుకోలేరు, అవి రాలిపోవాలి. అవి ఎలా రాలిపోతాయి? గురువు యొక్క అనుగ్రహం వల్ల, మీ యొక్క సాధనా బలం వల్ల అవి అణిగిపోతాయి, వాటంతా అవి అణిగిపోతాయి. ఒకవేళ నేను చెప్పిన లోపల పెళ్లి కూతుర్ని ఇక్కడ పెళ్లి కూతుర్ని కొంతమంది అందులో చూస్తారు, తెర పక్క నుంచి చూస్తూ ఉంటారు. ఆ పెళ్లికి వెళ్ళిన వాళ్ళు తొందర తొందరగా పెళ్లి చూడకుండా వెళ్ళిపోవాలనుకోండి. ఇప్పుడు తెరలు అవి కడుతున్నారు కదా, ఈ మధ్య మానేశారేమో. ఆ తెరలకు వచ్చినప్పుడు ఆ తెర లోప పక్క నుంచి కొంతమంది శుభమర్తం అయితేనే కానీ తెర తీయరు. అలా చూస్తుంటారు, తెర పక్కన చూస్తుంటారు, తొందరగా వెళ్ళిపోదాం అనుకున్నాడు ఆ పెళ్లికి. అలాగే మీకు ఒక వాసనలు ఉన్నా, ఆ అలవాట్లు ఉన్నా, మీ గురువు యొక్క దయ వల్ల, భగవంతుడి దయ వల్ల మీరు పూర్వజన్మలో ఏదైనా సాధన చేసుంటే ఆ పెళ్లి కూతురిన తెరసాటిని చూసినట్టే మీ హృదయమైన వస్తువు ఒకసారి మీకు తెలుస్తూ ఉంటుంది, ఏదో ఉందనిపిస్తూ ఉంటుంది. కానీ స్పష్టంగా తెలియదు, ఏదో ఉంది ఏదో ఉందని మీకు తెలుస్తూ ఉంటుంది కానీ స్పష్టంగా తెలియదు. మీకు అనుభవంలోకి రా, మన అనుభవంలోకి రావటం లేదు కానీ ఏదో ఉంది ఏదో ఉందని మటుకు మీకు తెలుస్తూ ఉంటుంది కొంత సాధన చేసేటప్పటికి. కానీ అలవాట్లు పోకుండా, అలవాట్లు వాసనలు పోకుండా, మీ మనసులో ఉన్న సంస్కారాలు నశించకుండా, ఆ ఏదో ఉంది ఏదో ఉందని మీకు అనిపించినా దాని తాలూకు ప్రత్యక్షము కాదు. ఉందనిపిస్తుంది, ఏదో ఉంది ఏదో ఉంది అనిపిస్తుంది, కానీ అంతవరకు లాభం. ఈ సత్పురుషుద్ధుడు సహవాసం ఏంటంటే అంతవరకు లాభం, ఏదో ఉంది అని అనిపిస్తూ ఉంటుంది కానీ తెలియటం లేదా అనిపిస్తూ ఉంటుంది. నీకు అర్థమవుతుంది, ఇది కొంత దూరం వచ్చాం, ఎల్కేజీ యూకేజీ అయిపోయింది అప్పుడే. ఏదో ఉంది మనకు తెలియటం లేదు, ఏదో ఉంది అది మన మనసుతో సంబంధం లేదు, దేహంతో సంబంధం లేదు, స్నేహాలతో సంబంధం లేదు, విరోధాలతో సంబంధం లేదు, పంచభూతాలతో సంబంధం లేదు, లోకంతో సంబంధం లేదు. సంథింగ్ ఇస్ దేర్, సంథింగ్ ఇస్ దేర్, సంథింగ్ ఏదో ఉంది ఏదో ఉంది అని అనిపిస్తూ ఉంటుంది. అనిపిస్తూ ఉంటుంది అని తెలియటం లేదు కూడా, ఏదో ఉందని తెలుస్తూ ఉంటుంది, అది తెలియటం లేదని సంగతి కూడా తెలుస్తుంది. కానీ వాసన క్షయం అవ్వకుండా, మీ బలహీనతల్లోంచి మీరు బయటకు రాకుండా, అది మీ హృదయంలో ఉన్నప్పటికీ కొంచెం కొంచెం మీకు ఉందని తెలుస్తున్నప్పటికీ అది దాని తాలూకు స్పష్టమైన ఎరుక, దాని తాలూకు సాక్షాత్కారం. వాసన సంస్కారాలు నశించకుండా, కాలి బూడు తవ్వకుండా దాని తాలూకు ఎరుక రాదు. నేను మిమ్మల్ని ఎంత స్పష్టంగా చూస్తున్నాను, తెరచాటి నేను చూసినట్టు కాదు, తెరచాటి నేను చూసినప్పుడు మనిషి ఉందనిపిస్తుంది అంతే. నేను మిమ్మల్ని ఎంత స్పష్టంగా చూస్తున్నాను, మీరు నన్ను ఎంత స్పష్టంగా చూస్తున్నారు, అలాగే హృదయంలోని చైతన్యాన్ని, హృదయంలోని అంతర్యాన్ని, ఈశ్వరుని మీకు దర్శనం అవ్వాలంటే అలవాట్లు, వ్యక్తి భావన, ఆ భేద భావన నశించే వరకు అలవాట్లు. మీ మనస్సు ఏ కారణం వల్ల బయటకు వస్తుందో, అలవాట్లని నశించి కాలి బూడిదయ్యే వరకు అది స్పష్టంగా ఉంది కానీ స్పష్టంగా మీకు ఇరుకులోకి రాదు. ఏదో ఉంది ఏదో ఉంది, సంథింగ్ ఈజ్ దేర్, సంథింగ్ ఈజ్ దేర్. మా నాన్న కంట్లో ఏదో ఎర్రచేయం పడింది, ఎప్పుడో ఒక సంవత్సరం అవుతున్నామో, కంట్లో ఏదో ఎర్రచేయం అదే పడింది, చిన్నది ఏదో చిన్నది నరిసో ఎర్రచేయం అదే పడింది. నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, పాలకుల్లో కంటి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. ఏంటంటే గారు వెళ్తే ఏదో చూశారు, మీకు కంట్లు ఏమీ లేదు అన్నారు. మరి ఏమీ లేకపోతే నాకు బాగా ఎందుకు వస్తుంది అన్నారు. ఆ కంటి డాక్టర్ గారు చూశారు, కంటిని చూసి మీ కంటిలో ఏమీ లేదు, బాగానే ఉంది అన్నారు. ఎర్రచేయం ఉంది ఎక్కడో పక్కన ఉన్నది, ఏమీ లేదు అన్నారు. మరి ఏమీ లేకుంటే నార్మల్గా ఉండాలి. నా కంట్లు ఏమీ లేదని మీరు అంటున్నారు, నా కంట్లో నా ఏమీ లేదనుకోండి, మై కైంట్ క్వైట్ గా ఉండాలి, నార్మల్గా ఉండాలి, న్యాచురల్ గా ఉండాలి. మరి ఏమీ లేనప్పుడు కంటి కన్ను బాధ పెట్టకూడదు, కన్ను బాధ పెడతాంది, మీకు తెలియటం లేదు కానీ ఏదో ఉంది అన్నారు. మళ్ళీ చూడటం ప్రారంభించారు. అది ఆ డాక్టర్ గారు ఏమంటారంటే నాకు తెలియటం లేదని చెప్పాలి, నాకు తెలియటం లేదని చెప్పకుండా ఏమీ లేదు ఏమీ లేదు ఏమీ లేదంటే కంట్లో మంట ఎందుకు వస్తుంది. మీ కన్ను ఎలా ఉండాలో, నా కన్ను ఏమీ లేదనుకోండి, డాక్టర్ గారు మీ కన్ను ఎలా ఉండాలో, నా కన్ను అలాగే ఉండాలి కదా అన్నాను. మళ్ళీ చూడటం ప్రారంభించారు. అలా రెండు మూడు సార్లు చూసాకే చీ ఎర్ర చెము పక్కన ఉన్నది అన్నారు. ఏదో పడింది, చెవులాంటిది ఏదో పడింది. తర్వాత అది తెలుసుకున్నాక మటుకి రెండు నిమిషాలు తీసేశారు, అది తెలుసుకున్నాక మటుకి రెండు నిమిషాలు కనిపించాక మటుకి తీసేశారు. అలాగే భగవంతుడు ఏం చేస్తాడంటే నీ హృదయంలో నీకు ఎరుకులోకి తీసుకొస్తాడు, నీకు ఎరుకులో అది ఆ డాక్టర్ గారు కనపడలేదు అనుకుని తీయలేరు, అది ఎక్కడుందో తీయలేరు, ఓపెన్ చేయలేరు దాన్ని. అలాగే మీ హృదయంలో ఉన్నది భగవంతుడు ఏం చేస్తాడంటే మీకు ఎరుకులోకి తీసుకొస్తాడు. ఆయనకి కనపడటం లేదు కాబట్టి లేదన్నారు, అబద్ధం కాదు, ఆయన కనపడటం లేదు కాబట్టి లేదన్నారు. అలాగే మీ హృదయంలో ఉన్న బలహీనతలు మీకు కనపడవు అనుకోండి, ఏమీ లేవు, మేము అందరం బుద్ధిమంతులు అనుకుంటారు. ఏమనుకుంటారు? నేను చాలా బుద్ధిమంతులు, నేను చాలా బుద్ధిమంతులు, జ్ఞానానికి ఒక జ్ఞాండ్ దూరంలో ఉన్నాను, జ్ఞానానికి ఒక జ్ఞాండ్ దూరంలో ఉన్నాను అనిపిస్తూ ఉంటుంది. మీరు బుద్ధిమంతులు కాదు, జ్ఞానానికి జ్ఞాండ్ దూరంలో లేరని చెప్పడానికి ఒక తలంపును తీసుకొచ్చి మీ బొర్రలో పెడతాడు, మీ పూర్వజన్మ నుంచి వచ్చేదాన్ని బొర్రలో పెడతాడు. అప్పుడు మీరు ఏం చేస్తారు? దాన్ని పోగొట్టుకోవడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తారు, ప్రయత్నం మొదలు పెట్టాలి. అది లేట్ అవ్వచ్చు, మీరు ముందు పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు, అదేమవుతుంది, లేట్ అవ్వచ్చు. మొత్తం మీద మీరు పోగొట్టుకోవడానికి ప్రయత్నం ప్రారంభించి ఇక్కడి నుంచి కాశీ వెళ్ళటానికి మనం ప్రయాణం చేశాం. అలా ప్రయాణం మనకు గడప దాటాక కాశీ వెళ్ళటానికి ప్రయత్నం చేశాక ఏదో ఒక రోజు ఆలస్యంగానే వెళ్ళిపోతాం. అసలు మీరు సాధన ప్రారంభించాక ఇంక సిద్ధి రావటం ఆగదు. సాధన ప్రారంభించాక ప్రారంభించకూడదు, కానీ ప్రారంభించాక సిద్ధి రావటం ఆగదు. భగవంతుడు మీ చేత ఆ ప్రేరణ కలిగించి మీ చేత సాధన చేయిస్తా ఉంటాడు. అది రైల్లో కూర్చోవాలి మనం, రైల్లో కూర్చున్నాక గంట ఆలస్యంగానే పూట ఆలస్యంగానే తీసుకెళ్లి మనం అక్కడ పడేస్తాడు. రమణ మహర్షి గారు చెప్పింది ఈ మధ్యన ఒకటి చెప్పాను, డైరెక్ట్ డైరెక్ట్ ఎక్స్ప్రెషన్. ఏం ఎక్స్ప్రెషన్? అది డైరెక్ట్. ఇక్కడి నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడి నుంచి భీమవరం వెళ్ళాలనుకోండి. ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి మనం? భీమవరం వెళ్ళాలనుకోండి. మామూలుగా అయితే మనం ఇక్కడి నుంచి లంకలకూడ వెళ్ళిపోవాలి, లంకలకూడ నుంచి భీమవరం వెళ్ళిపోవాలి, అంతే కదా? కరెక్ట్ పాత ఇక్కడ నుంచి లంకలకూడ వెళ్ళాలి, లంకలకూడ బస్సు పట్టుకోవాలి, అక్కడి నుంచి భీమవరం. మీరు లంకలకూడని వెళ్ళండి, అక్కడి నుంచి పాలకొల్లి వెళ్ళండి, పాలకొల్లి నుంచి నరసాపురం వెళ్ళండి, నరసాపురం నుంచి కొప్పరి మీదుగా అలా భీమవరం వెళ్ళిపోండి చెప్పే సాధనలు కొన్ని అలాగే ఉంటాయి. నేను అక్కడ లంకలకూడ నుంచి భీమవరం వెళ్ళిపోండి నేను చెబుతున్నాను. మీరు భీమవరం వెళ్ళాలంటే సాధన ఎలా చెబుతున్నారటండి? మీరు ఈ లంకలు కూడా వెళ్ళిపోండి, లంకలు కూడా వెళ్ళిపోయి పాలకొల్లు కారు పెట్టుకోండి, పాలకొల్లు నుంచి మీరు ఎక్కడికి వెళ్ళాలి? నరసాపురం, నరసాపురం కారు పెట్టుకోండి, నరసాపురం చాలా కొప్పర్ ఉంది, ఆ కొప్పరు వెళ్ళిపోండి, కొప్పరి నుంచి ఎలా భీమవరం వెళ్ళిపోండి అని చెప్తే ఎలా ఉంటున్నాయి? నేను ఇక్కడ లంకలు కూడా వెళ్ళి భీమవరం పట్టుకోండి అని చెప్తున్నాను. మీకు నచ్చకపోవచ్చు టీచింగ్, ఇది డైరెక్ట్ టీచింగ్, డైరెక్ట్ ఎక్స్ప్రెషన్, రాయల్ సైన్స్. అంటే భగవానుడు విశేషం ఏంటంటే ఫిక్షన్ లేదు. ఒక సైంటిస్ట్ సైన్స్ ఎలా చెప్తాడో ప్రతి మాట అలా చెప్పారు. అది మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, నచ్చకపోతే ఊసేయండి, మీకు నచ్చకపోతే వదిలేయండి, పట్టుకుని తిట్టకండి, మీకు నచ్చకపోతే వదిలేయండి. మీకు జిన్ను జీర్ణం అవుతాయో అనుకోండి, జిన్ను తింటే మానేయండి, జిన్ను పట్టుకుని తిట్టకండి. కొంతమంది జిన్ను అరగదు, మీరు తింటాం మానేయండి, తిట్టకండి. ఆ తిని వాళ్ళు తింటారు, జిన్ను తిని అరిగించుకోగలరు. మీకు బంగాళాదుంప కూర అరగకపోవచ్చు, జీర్ణం కాకపోవచ్చు, కానీ కూరలు పట్టుకు తిట్టకండి. ఇక్కడి నుంచి డైరెక్ట్ గా లంకలు కూడా వెళ్ళిపోవటం అంటుంది, లంకలకూడ నుంచి పాలకులు వెళ్ళిపోవటం, పాలకు నుంచి నరసాపురం వెళ్ళిపోవటం, నరసాపురం నుంచి కొప్పర్ అట్టింది, కొప్పర్ నుంచి అలా అటు ఉందట్టింది భీమవరం. ఆ గురువు చేసే పని ఏంటంటే నీ ఎరుకులోకి తీసుకొస్తాడు, నీలో బలహీనతని, నీ బలహీనతని నీకు సహస్రాలు రాకపోతే ఉన్నట్టు నీకు తెలియదు, ఉన్నట్టు నీకు తెలియదు, నీది కూడా పొరపాటు కాదు. ఆ బలహీనత నీకు ఉన్నట్టు నీకు తెలియదు, దాన్ని మెదడులోకి తీసుకొస్తాడు. సినిమాలో ప్రొజెక్టర్లో బొమ్మ చాలా చిన్న, యమున చాలా చిన్నదిగా ఉంటుంది ప్రొజెక్టర్లో, తెర మీద పెద్దదిగా కనిపిస్తుంది. నీ బాగా అర్థం చేసుకున్న సబ్జెక్ట్ ఇట్ ఇస్ ప్యూర్ సైన్స్. ఇప్పుడు మీరు ప్రొజెక్టర్లో బొమ్మ చూడండి, ఆ యముని బొమ్మ చిన్నదిగా కనిపిస్తుంది, తెర మీద ఎలా కనిపిస్తుంది? చాలా పెద్దదిగా కనిపిస్తుంది. అలా నీ హృదయంలో ఉన్నప్పుడు వాసన చిన్నదిగా ఉంటుంది, ఆ చిన్న వాసన నీ తప్పు కాదు, నీ కనపడదు ఆ వాసన. ఆ వాసన ఏం చేస్తాడంటే మెదడుకు తీసుకొచ్చి బొమ్మ చూపించినట్టు చూపిస్తాడు. అమ్మో ఈ వాసన ఎంత బలంగా ఉందా, ఎంత లోతుగా ఉందా, ఎంత బలిచిపోయి ఉందా ఈ వాసన అని, దాని వేగం ఎంత ఉందని మెదడులో చూపిస్తాడు, దాని శక్తిని చూపిస్తాడు. నిన్ను కూడా వాసన కంటే ఎక్కువ శక్తివంతుని చేస్తాడు. మరి వాసన తొలగించుకోవాలని బుద్ధి కలగజేస్తాడు, వాసన తొలగిస్తాడు. వాసన తొలగించి వాసన బయటికి లాగేస్తాడు, కాల్చి బూడిచ్చేస్తాడు. నీ జ్ఞానం చూడాలని క్రిస్తాడు వాడు గురువు. ఇప్పుడు మీకు కురిపేసింది, కురిపేస్తే దాన్ని చీమ్ పిండేయాలి. మీకు కురిపేసిందండి, కురిపేస్తే ఏం చేయాలి, కురిపి చీమ్ పిండేయాలి. ఆ చీమ్ పిండకుండా ఉంటే నీకు సలుపది. గురువు చేసే పని పిండేస్తాడు, ఆ పిండకుండా ఉండడానికి నీకు ఎప్పుడైతే పోటు పడుతుంది. గురువు అంటే మీరు బుడబొక్కలాడు అనుకోకండి, ఒక కలిష్టక్తిగా నిర్మాణాత్మక పనిచేస్తాడు, కంగారుగా పనిచేయడు, ముహూర్తం ఆయనే పెట్టుకుంటాడు. ఎప్పుడు పనిచేయాలి, ఎక్కడ పనిచేయాలి, ఎలా పనిచేయాలి, ఎప్పుడు జీవితాన్ని మీ జీవితాన్ని ఎప్పుడు మలుపులో ఎప్పుడు మలుపు తిప్పాలి అని, టర్నింగ్ పాయింట్ ఎప్పుడు తీసుకురావాలని ఆయనే చూసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు తులసీదాస్ గారు ఉన్నారు, తులసీదాస్ గారికి భార్య అంటే బాగా ఇష్టము. తులసీదాస్ గారికి భార్య అంటే బాగా ఇష్టము. ఒకసారి తులసీదాస్ గారు ఊరికెళ్తే ఆయనతో చెప్పకుండా పుట్టింటికి వెళ్ళిపోయింది ఆవిడ. భార్య ఏం చేస్తుంది, ఆయనతో ఆవిడ పేరు రత్నావళి, భార్య పేరు చెప్పకుండా పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇంటికి వచ్చేవాడికి లేదు, ఇంటికి వచ్చేది ఏమి లేదు. అప్పుడు ఈయన కూడా అక్కడికి వెళ్ళిపోయాడు, ఎక్కడికి, అత్తారింటికి వెళ్ళిపోయాడు. చెప్పకుండా వచ్చేసాడు, ఒక్కరోజు కూడా నేను పుట్టింటికాడ ఉండాలని చెప్పకుండా. అప్పుడు ఎవడేముంది, ఆటోమేటిక్ ఏముంది, ఆవిడ నా మీద ఉన్న మీకు ప్రేమ, నా మీద ఉన్న మీకు ఆప్యాయత, రాముడి మీద ఉంటే మీరు తరిస్తారు కదా అంది. అప్పుడు ఏమనుకున్నాడు, నిజమే అనుకున్నాడు. అప్పుడు వాడికి దేవుడు ఏం చేశాడు, రాముడు ఏం చేశాడు, ఆ ఎరుక తీసుకొచ్చాడు ఎవరికి, తులసీదాస్ గారికి. అలాగే రమణ మహర్షి గారు అరుణాచలం వచ్చే ముందు ఆయన అంతటానికి ఆయన, నువ్వు యోగిలా కనిపిస్తున్నావు, యోగిలాగా ఋషిలాగా కనిపిస్తున్నావు, నీబోటి వాడికి ఇంటికాడ పని ఏముంది అని ఎవరన్నారు, వాళ్ళ అన్నగారు అన్నాడు, నువ్వు ఋషిలా కనిపిస్తున్నావు, యోగిలా కనిపిస్తున్నావు, నీబోటి వాడికి ఇంటికాడ పని ఏముందని అన్నగారు అన్నాడు. అది ఊరుకోలేదు, ఎక్కడికైనా పోరాదా, ఎక్కడికైనా. అప్పుడు వచ్చింది నీకు స్ఫురణ, అరుణాచలం, 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 అరుణా ఎక్కడికి పోతాం, ఎక్కడికి పోతాం, ఎక్కడికి పోతాం. ఒక పాదం ఎదరక పెట్టాక వెనకాల పాదం తీసుకోవటం, అలాగే అసలు గుమ్మంలోంచి కదిలినప్పుడు అనుకుంటాం కదా డెస్టినేషన్ ఎక్కడికి వెళ్ళాలని. ఎక్కడికి వెళ్ళాలి అనుకోకుండా ముందు ఇల్లు ఇచ్చిపెట్టాం కదా మనం, ఎక్కడికి, అరుణాచలం, అరుణ పొమ్మంటున్నాడు. ఎక్కడికి పోవాలి అని అర్థం కావటం లేదు ఎవరికి, స్వామికి, వెంకటరమణకి పోవాలి. ఎక్కడికి పోవాలి, ఎక్కడికి పోవాలి, అరుణాచలం, అరుణాచలం, అరుణాచలం అంటే లోపల నుంచి స్ఫురణ వస్తాను, లోపల నుంచి వస్తుంది అంటే అరుణాచలం గట్టిగా కేక వేసినది. కేక ఎక్కడి నుంచి వచ్చింది, అరుణాచలం కేక వేసింది. ఆ కేక విన్నాడు, ఆ కేక విన్నాడు, ఆ పిలుపు విన్నాడు, ఆ పిలుపు విన్నాడు. మహాప్రవాహంలో గడ్డి పడక ఎంత తేలిగ్గా కొట్టి, ఏనుగు ఏనుగు కాదు, గడ్డి పడక ఎంత వేగంగా కొట్టికి వెళుతుందో, ఎంత వేగంగా కొట్టికి వెళుతుందో అంత వేగంగా నేను కొట్టుకొచ్చాను అరుణాచలం. ఒక మహాప్రవాహంలో గడ్డి పడక ఎంత వేగంగా కొట్టికి వెళుతుందో అంత వేగంగా నేను అరుణాచలం కొట్టుకొచ్చాను. నేను స్వచ్ఛందంగా ప్లాన్ చేసుకుని రావటం కాదు, అరుణాచలేశ్వరుడు యొక్క ప్రణాళిక. అందుకే నా తెలివితేటలను బట్టి ఇక్కడికి రావటం కాదు. నేను భగవాన్ ఎవరైనా అడిగేవారు నాకు మాకు జ్ఞానాన్ని ప్రసాదించమని, ఎవరైతే నాకు జ్ఞానాన్ని ప్రసాదించారు వారు కూడా మీకు జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. నేనెవడు మీకు జ్ఞానం ప్రసాదించడానికి, ఎవరైతే నాకు జ్ఞానాన్ని ప్రసాదించారు వారే మీకు జ్ఞానాన్ని ప్రసాదించారు. మీ గురించి మేము ఎవరన్నా అరుణాచలం వచ్చామంటే భగవాను కాబోసు అనేవారు కాదు, కాబోసు అనేవారు కాదు. ఎవరైతే నన్ను అరుణాచలం తీసుకొచ్చారు వాళ్ళే మిమ్మల్ని కూడా తీసుకొచ్చారు. నేనెవడి మిమ్మల్ని తీసుకురావడానికి, ఎవరైతే నన్ను అరుణాచలం తీసుకొచ్చారో ఆ అరుణాచలేశ్వరుడు మిమ్మల్ని కూడా తీసుకొచ్చాడు. నేనేవండి, ఇక్కడ ఎవడన్నా ఉన్నాడు, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఇక్కడ ఇప్పుడు చెబుతున్నాం కదా, ఊయిజు లక్ష్మి, నర్సాపురం లక్ష్మి, ఊయిజు లక్ష్మి, ఊయిజు లక్ష్మి. లక్ష్మి ఎవరు? లక్ష్మి ఎవరు? భగవంతుడికి భిన్నంగా లక్ష్మి ఉండే, భగవంతుడికి భిన్నంగా లక్ష్మి ఉండే ఉందా? భగవంతుడికి ఒకవేళ భగవంతుడికి భిన్నంగా లక్ష్మి ఉంటే ఆ లక్ష్మి ఎవరని అంటే ఆ విచారణ పెట్టిన జ్ఞానం వచ్చేస్తుంది మీకు. ఇక్కడ లక్ష్మి ఉంది, ఇక్కడ ఎవరన్నారు? లక్ష్మి. హూయిజ్ లక్ష్మి? ఈ లక్ష్మి ఎవరు? ఈ లక్ష్మి భగవంతుడికి భిన్నంగా ఈ లక్ష్మి ఉందా? భగవంతుడికి భిన్నంగా ఈ లక్ష్మి ఉందా? ఒకవేళ ఉంటే భగవంతుడికి భిన్నంగా ఈ లక్ష్మి ఉంటే ఆ లక్ష్మి ఎవరు అంటే వచ్చేస్తుంది, ఆ విచారణ చేసి జ్ఞానం వచ్చేస్తుంది. హూయిజ్ లక్ష్మి? Who is Lakshmi? If there is Lakshmi apart from God, who is that Lakshmi? అసలు యథార్థం ఏంటంటే, దేవుడు ఉన్నాడు మనం లేవు, దేవుడు ఉన్నాడు మనం లేవు, భగవంతుడు ఉన్నాడు మనం లేము. భగవంతుడికి భిన్నంగా ఉన్నాం అనుకుంటున్నాం, అసలు ఉన్నది భగవంతుడే, మనం లేము. మనం భగవంతుడికి భిన్నంగా ఉన్నాం అనుకుంటున్నాం, అక్కడి నుంచి ప్రారంభమవుతుంది అశాంతి. భగవంతుడికి భిన్నంగా లేవు మనం, కానీ భగవంతుడికి భిన్నంగా ఉన్నామని అనుకుంటున్నాం, అక్కడి నుంచి అశాంతి ప్రారంభమవుతుంది. భగవంతుడికి భిన్నంగా నువ్వు లేవు, నువ్వు లేవన్న సంగతి నీకు తెలిస్తే నీకు అశాంతి ఏముంది? భగవాన్ ఇంకో మాట చెప్పారు, ఎవరైనా ఈ గేటు దగ్గరికి వచ్చి, ఎవరైనా ఒక్కసారి ఈ గేటు దగ్గరికి వచ్చి ఏమన్నారు, ఎవరైనా ఒకసారి ఈ గేటు దగ్గరికి వచ్చి ఇక్కడ అర్పించుకున్నాక, ఇక్కడ అర్పించుకున్నాక, ఇక్కడ అర్పించుకున్నాక కోపం వచ్చి వెళ్ళిపోయినా, కోపం వచ్చి వెళ్ళిపోయినా, ఎక్కడికి వెళ్ళిపోయినా, ఎన్ని దేశాలు తిరిగినా, ఎక్కడికి వెళ్ళిపోయినా, ఎన్ని దేశాలు తిరిగినా, కానీ వాళ్ళకి మోక్షం కావాలంటే మళ్ళీ ఈ గేటు దగ్గరికి రావాల్సిందే. ఈ కోపాలు ఎంతసేపు నిలబడతాయండి? ఈ కోపాలు ఎంతసేపు నిలబడతాయి? కోపం నిజం కాదు, ఎంతసేపు, అది ఒక వికారం, ఎంతసేపు నిలబడతాయి? ఒక్కసారి ఈ గేటు దగ్గరికి వచ్చి ఈ భగవాన్ మాటలు, ఒక్కసారి ఈ గేటు దగ్గరికి వచ్చి ఒక్కసారి అర్పించుకున్నాక, ఒక్కసారి అర్పించుకున్నాక ఏ కారణం వల్ల, కోపమో మరొకటో మరొకటో, ఏ కారణం వల్ల మీరు బయటికి దూరంగా వెళ్ళిపోతే, ఏ దేశం వెళ్ళిపోయినా, ఎక్కడికి వెళ్ళిపోయినా, మళ్ళీ మీకు మోక్షం కావాలంటే, నిర్వాణ సుఖం కావాలంటే మళ్ళీ ఈ గేటు దగ్గరికి రావలసింది. ఈ లోపల మీకు కోపం వస్తే వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు, మనం కోపం వల్ల ఏమి సాధించలేము. కోపంలో ఏమి సాధిస్తాం? ఒళ్ళు చెడకండి చివరికి. మనసు పాడవుతుంది, ఏమి దానివల్ల ఏమవుతుంది? మనసు పాడవుతుంది, శరీరం ఆరోగ్యం తగ్గిపోతుంది. అదే నీకు చైతన్య స్థాయి పెరుగుతాంటే, చైతన్య సూర్యుడు ఉదయించి అరుణోదయం ఏంటది? అరుణోదయం, సూర్యుడు నెమ్మదిగా ఉదయించి నెమ్మదిగా 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 పైకి వస్తున్నాడు అనుకోండి, అరుణోదయం నెమ్మది ఉదయిస్తాడు, అరుణోదయం నెమ్మదిగా 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 పైకి వస్తున్నాడు అనుకోండి, అప్పుడు చీకటి తగ్గిపోతా ఉంటుంది. చీకటి సూర్యుడు పైకి వచ్చి కొద్ది ఏమవుతుంది? చీకటి తగ్గిపోతా ఉంటుంది. అది నీ లోపల చైతన్య స్థాయి మేలుకుంటుంది అనుకో, నీ లోపల చైతన్య స్థాయి కొంత నిజంగా అలా మేలుకుంటుంది అనుకో, నీకు అర్థమవుతుంది. సూర్యుడి పైకి వచ్చి కొద్ది అరుణోదయం బయటకు వచ్చి బయట చీకటి ఎలా తగ్గిపోతుందో, అలా నీ చైతన్య స్థాయి పెరిగి కొలిది, నీకున్న భ్రాంతి, నీకున్న భ్రమ, నీకున్న శవబుద్ధి, నీకున్న దేహాభిమానం అది పెరుగుతుంటే, సూర్యుడు పైకి వచ్చి కొలిది చీకటి ఎలాగైతే తరిగిపోతుందో, నీలో చైతన్య స్థాయి పెరుగుతుంటే నీ దేహ భావన తరిగిపోతుంది. అక్కడ చైతన్య, నీ లోపల చైతన్య స్థాయి పెరుగుతుంటే ఇక్కడ ఏం తరుగుతుంది? దేహభావం తరిగిపోతుంది. సూర్యుడు నెమ్మదిగా ఉదయించి, ఉదయించిన వెంటనే కాంతి వచ్చేది, ఉదయించిన తర్వాత నెమ్మదిగా నెమ్మదిగా పైకి రావటం ప్రారంభించగలిది, లోకంలో ఉన్న చీకటి ఎలా తగ్గిపోతుందో, అలాగే నీకు నీ హృదయంలో ఉన్నటువంటి ఆ చైతన్య స్థాయి పెరిగే కొద్ది మన జీవితం ఇంకోటి చైతన్య స్థాయి పెంచుకోవాలా? చేయడం లేదు. ఇంకోటి కొంతమంది కారణం లేకుండా కోపం వస్తుంది, దాన్ని లగ్జరీ అంటారు. దాని ఏమంటారు? లగ్జరీ అంటారు. జరుగుబాటుతనం అది, దాని జరుగుబాటుతనం అంటారు. మధ్యలో కనుక సిరొస్తే నరం మీద కురిపేసినట్టు ఉంటుంది అట్లా. మామూలుగా కురిపేస్తే దానివల్ల వచ్చే సలిపివరు, మధ్యలో సిరి వచ్చింది అనుకోండి మీకు. మామూలుగా ఎక్కడన్నా కురిపేస్తే దాని బాధ వేరు, నరం మీద వేస్తే వేరు. మీకు కనుక మధ్యలో సిరి వచ్చింది అనుకోండి, మీకు అర్థమవుతుంది. ఆ మధ్యలో నరం మీద కురిపేస్తే మధ్యలో వచ్చిన సిరి అలా ఉంటుంది, చాలా గంతులు ఇస్తూ ఉంటుంది మీ చేత. దాని మధ్య సిరి అంటారు. ఏమంటారు? మధ్య సిరి. అది నరం మీద కురిపేసిన వాడికి ఎంత చలిపేస్తుందో, మధ్య సిరి వచ్చిన వాడికి అలా ఉంటుంది. అంటే దాన్ని కంట్రోల్ చేసుకోవడం కష్టం. మామూలుగా ఎక్కడో కురిపేసిన దాని వేరే, నరం మీద కురిపేసిన దాని చలిపి ఎక్కువ ఉంటుంది. అక్కడ నీకేముంటుంది? చలిపి ఎక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ మీరు ఇక్కడ మీకు దేహ ప్రార్థాన్ని బట్టి ఏదైనా రావచ్చు, ఏదైనా రావచ్చు, కానీ నిగ్రహించుకోవాలి. దాన్ని ఏమవాలి? నిగ్రహించుకోవాలి. మీకు నిగ్రహం ముఖ్యం. అక్కడ బయట వస్తువులు ముఖ్యం కాదు, మీ నిగ్రహం ముఖ్యం. అన్నిటికంటే గొప్ప విషయం బాహ్యంగా ఉన్న మీకు సంపద కంటే, బాహ్యంగా ఉన్న ఆడంబరాల కంటే, బాహ్యంగా ఉన్న వస్తుజాలం కంటే అన్నిటికంటే గొప్పది. అన్నిటికంటే గొప్ప విషయం నీ నిగ్రహం మాత్రమే. మీకు అన్ని ఉంటే మంచిదే, కానీ అణిగి ఉండండి. అని ఇక్కడ చెప్పింది అది, మీకు అన్ని ఉండకూడదని కాదు, ఉంటే మంచిది, అణిగి ఉండండి, ఎగిరి ఎగిరి పడకండి. అని మీకు అన్ని ఉండొచ్చు, ఉండకూడదని నేను చెప్పడం లేదు. అన్ని ఉన్నాయని ఎగిరెగిరి పడకండి, అణిగి ఉండండి. అది శాస్త్రంలో మెటాఫిజిక్స్ ఏం చెప్తారంటే, మనం చేసే సాధన, మనం చేసే పని, మనం మాట్లాడే మాట ఎలా ఉండాలంటే, ఈ లోకంలో నుంచి ఈ లోకంలోకి మనం వచ్చి వెళ్లిపోయాం అనే గుర్తు లేకుండా ఉండాలి. అంత సాయిలెంట్ ప్రపంచంలో మన జీవిత విధానం ఎలా ఉండాలంటే, అసలు ఈ సృష్టిలోకి మనం వచ్చి బయటికి వెళ్ళిపోయాం అనే గుర్తు లేకుండా వెళ్ళిపోవాలి. గుర్తి లేకుండా వెళ్ళిపోయేవాడికి గుర్తింపులు ఎందుకు? ఈ సృష్టిలోకి మనం వచ్చి వెళ్ళిపోయాం. ఈ సృష్టిలోకి మనం వచ్చాం, మనం వెళ్ళిపోతున్నాం కదా. ఈ సృష్టిలోకి మనం వచ్చి వెళ్ళిపోయామని గుర్తులు కూడా మనకు అక్కర్లేదు. ఇక్కడ బుద్ధుడి యొక్క వైభవం తెలుస్తుంది. ఇక్కడ బుద్ధుడి యొక్క వైభవం, బుద్ధుడు ఎక్కడ చనిపోయాడు, ఎలా చనిపోయాడు, ఎప్పుడు చనిపోయాడు, బుద్ధుడి పలానా గుర్తు కూడా ఈ లోకానికి అక్కర్లేదు అన్నాడు. బుద్ధుడి పలానా చోడు చనిపోయాడని లోకానికి గుర్తు కూడా అక్కర్లేదు. పలానా చోట శరీరాన్ని దహనం చేశారు, పలానా చోట శరీరాన్ని గోతులు పెట్టారు, అదే గుర్తు కూడా ఈ లోకానికి అక్కర్లేదు. ఆనందం ప్రతి శ్మశానం లేకుండా ఊరుండదు, శ్మశానం లేకుండా ఊరుండదు. అందరి శవాల్ని ఏ శ్మశానంలో దహనం చేస్తారో, ఈ శవాన్ని కూడా ఆ శ్మశానాన్ని తీసుకెళ్లి కాల్చి బూడిచ్చేయండి. ప్రత్యేకంగా దీనికి ప్రత్యేక శ్మశానం అక్కర్లేదు. అందరినీ ఎక్కడ దహనం చేస్తున్నారు, ఈ శరీరాన్ని కూడా అక్కడ దహనం చేయండి. ఆనందం ఇంపర్సనల్ బిహేవియర్ అంటారు ఇంగ్లీష్ లో. ఏమంటారు? ఇంపర్సనల్ బిహేవియర్. మనసులో ఒకటి పెట్టుకునే అస్తమానం బయట ఒకటి మన హిప్పోక్రాట్ అంటాడు. ఏమంటాడు వాడు? హిప్పోక్రాట్ అంటాడు ఇంగ్లీష్. వాడు మనసుకి మాటకి సంబంధం ఉండదు వాడికి. మరి నేను అలా చెప్పాను, ఇవాళ ఇలా చూస్తున్నాడు, నేను అలా చూసింది, ఇవాళ ఇలా చూసింది అంటాడు. పైగా మనకంటే బాగా నిద్ర పడుతుంది వాడికి. ఇంకా మనకి ఎప్పుడు నిద్ర చెడతాం ఏం చేయాలి? ఆ రకమైన జీవితానికి వాడు అలవాటు పడిపోతాడు. అది నేను చెప్పేది, మనకంటే బాగా నిద్రపోతాడు. ఆ రకమైన జీవితానికి వాళ్ళు అలవాటు పడిపోతారు. అది అయితే మనం మనలాగా ఉండాలి కానీ, మనం మనలాగా ఉండాలి కానీ, ఎవరు ఎలా ఉన్నారో మనం ఉండకూడదు. అది నేను చెప్పింది, మనం మనలాగా ఉండాలి, మనం ఎవరిలో ఉన్నారో మనం ఎలా ఉండకూడదు, మనం మనలాగా ఉండాలి. ఇంకోటి, మనం ఎవరైనా చూస్తున్నాం అనుకోండి, అలా ఉందాం ఇలా ఉందా, ఎవరిని చూస్తే అలా ఉందా ఇలా ఉందంటే మన మనసులోని బలహీనత గుర్తు, మన మనసులోని చేతకానతనాన్ని గుర్తు. అంటే ఎవరిని చూసి ఇలా ఉందాం అలా ఉందాం ఇలా ఉందాం, ఎవరిని చూస్తే అలా ఉందాం అనుకోండి, అంటే మన మనసుకి అసలు బలం లేదని అర్థం, మనం మనంగా లేమని అర్థం. స్వామి వివేకానంద అంటాడు, నువ్వు పొరపాటు చేసినా నాకు ఇష్టం, నువ్వు నీలాగ బతుకు. వివేకానంద అంటాడు ఈ మాట, నువ్వు పొరపాట్లు చేసినా నాకు ఇష్టమే, నువ్వు పొరపాట్లు చేసి నువ్వు నీలాగ బతుకు. నువ్వు నీలాగ బతికితే ఎప్పటికప్పుడు నువ్వు దేవుని తెలుసుకోవడానికి దారి కనిపిస్తుంది. ఎవడేలాగా నువ్వు బతకటం ఏంటి, నువ్వు నీలాగ బతుకు, ఎప్పటికప్పుడు భగవంతుని తెలుసుకోవడానికి దారి కనిపిస్తుంది. అనుకరణ వద్దు, అనుకరణ పిరికి వాడి లక్షణం. అది సూర్యుడి పాయకు వచ్చి కొలిది చీకటి ఎలా తగ్గుతా ఉంటుంది, నీ హృదయంలో చైతన్య స్థాయి పెరిగి కొలిది. నీకు అర్థమవుతుంది, చైతన్య స్థాయి పెరిగి కొలిది, ఆ లోపల నీ హృదయం వికసించే కొలిది, నీ లోపల హృదయ పద్మం వికసించే కొలిది, నీకు అది నీకు లోపల వికసించే కొలిది. నీకేమవుతుందంటే ఈ ఏది భ్రాంతి తగ్గిపోతా ఉంటుంది. అంటే దేహమే నేననే బుద్ధి, దేహాది మనం, నీకు ఆ గంటకు ఆ గంట తగ్గి చీకటి తగ్గిపో, బయట చీకటి తగ్గిపోయినట్టే నీకు దేహాభిమానం తగ్గిపోతూ ఉంటుంది. అయితే నీకు నీ హృదయంలో మనసు స్థిరపడే వరకు, నువ్వు నార్మల్ అయ్యే వరకు, నువ్వు న్యాచురల్ అయ్యే వరకు, నీకు అర్థమవుతుంది, ఈ వాసనని తగ్గించుకోవడం కోసం నువ్వు చేస్తున్న ప్రయత్నం మానకు. ఇది బాగా అర్థం చేసుకోండి. ఆ వాసన నీకు ఉందో లేదో నీకు తెలుస్తూ ఉంటుంది. వాసన నీకు ఉందో లేదో నీకు తెలుస్తూ ఉంటుంది. నీకు ఉందో లేదో నీకు తెలుస్తూ ఉంటుంది. నువ్వు నీకు తెలుస్తూ ఉంటుంది అంత, ఇతరులకు తెలియపని నీకు తెలుస్తూ ఉంటుంది. ఇతరులు కూడా నీకు అనవసరం, నీకు తెలుస్తుంది కదా. దాన్ని తొలగించుకోవడానికి మాక్సిమం ప్రయత్నం పెడతా ఉంది. ప్రయత్నం చేయటం మారకు. ఎందుకు చెప్తున్నారంటే భగవాన్, నువ్వు చేసిన ప్రయత్నమే గురువు అనుగ్రహంగా మారిపోతుంది. నువ్వు చేస్తున్న ప్రయత్నమే గురువు అనుగ్రహంగా మారిపోతుంది. నువ్వు చేస్తున్న ప్రయత్నమే పెట్టుబడి అయిపోతుంది. అయితే నీవు ఆ ప్రయత్నం చేయటం, నీలో ఏ బలహీనత ఉందో ఆ బలహీనతను తొలగించుకోవడానికి నీ ఎఫర్ట్ మారొద్దు. ఎఫర్ట్ ఇది నీడెడ్, నీ ప్రయత్నం విడిచిపెట్టద్దు. మొత్తం ఇక్కడ భగవాన్ చెప్తున్నారంటే, నీ సంస్కారాలు, నీ పూర్వజన్మల నుంచి నువ్వు పోగు చేసుకొచ్చినటువంటి అలవాట్లు, సంస్కారాలు, వాటలు, వాసనలు వేరుతో సహా నశిస్తేనే కాని, ఎలాగా వేరుతో సహా నశిస్తేనే కాని నువ్వు సంపాదించిన జ్ఞానం స్థిరపడదు. ఒకరికి జ్ఞానం ఉండొచ్చు, ఏదో వచ్చిపోయినట్టుగా అనిపిస్తాను చెప్పాను కదా, ఏదో ఒక వస్తువుని తెరచాటు చూసినట్టు, అది నీకు స్థిరపడదు, నీకు అది స్థిరపడదు. అంటే నీకు వేరుతో సహా నశించాలి. ఆ దేహాభిమానం ఎలా నశించాలి? వేరుతో సహా నశించాలి. వేరుతో సహా నశించినప్పుడే నీ జ్ఞానం.
సుఖి అవుతావు.
ఏమవుతావు? నిజమైన సుఖి జ్ఞాని మాత్రమే. నువ్వు సుఖి అవుతావు. అవును, లోకం కనిపించిన ఒకటి, కనిపించకపోయినా ఒకటి, దేహం ఉన్నా ఒకటి, దేహం లేకపోయినా ఒకటి, ఈ పేద బుద్ధి నశిస్తుంది. నేను దేహం లోపల ఎవడో ఉన్నాడు, బయట దేవుడు ఉన్నాడు, ఎక్కడో ప్రపంచం ఉంది, ఎక్కడో ఇంకో లోకం ఉందనేటువంటి భేద బుద్ధి నశిస్తుంది. అంతటా ఉంటావు నువ్వు. జ్ఞానం ఎప్పుడైతే స్థిరపడిందో, నీకు వచ్చినట్టు ఆత్మజ్ఞానం ఎప్పుడైతే పెర్మనెంట్ అయిందో, అవన్నీ అది కరెక్ట్. ఉన్న జ్ఞానం ఒకటి, అజ్ఞానం నిజం కాదు, జ్ఞానం నిజం. అశాంతి నిజం కాదు, శాంతి నిజం. నువ్వు నిజం కాని దాంట్లో ఎంతకాలం ఉంటావు? జ్ఞానం నిజం, అజ్ఞానం నిజం కాదు, శాంతి నిజం, అశాంతి నిజం కాదు. మన ఇంటికాడ మనం ఎలా ఉంటున్నాము, చుట్టాల ఇంటికాడ అలా ఉండగలిగితే మంచిది, ఉండలేము. మన ఇంటికాడ మనం ఎలా ఉంటున్నాము, చుట్టాల ఇంటికాడ కూడా అలా ఉంటే మంచిది, అలా ఉండగలిగితే. అలా అంటే అలా ఉండలేము, అలా మన అలవాట్లు ఉండనేవ్వు. అంటే వాళ్ళు ఎదగకుండా మనం గొప్పగా కనిపించాలనుకుంటాం, బట్ట మార్చుకుంటా ఉంటాం, అదే చేస్తాం, ఇదే చేస్తాం, అలాగే అందంగా కనిపిస్తున్నారే చూసుకుంటా ఉంటాం. అంటే న్యాచురాలిటీ కాదు, నార్మాలిటీ కాదు. ఇప్పుడు మన ఇంటికాడ మనం ఎంత సహజంగా ఉంటున్నాము, చుట్టాల ఇంటికాడ ఎలా ఉండగలుగుతున్నాము, కారణం ఏంటి చెప్పండి? అది మనస్సులో ఉన్న తేడా. అది మనసు ఎక్కడ ఎక్కడ రోగం గాడిద వచ్చేసింది అక్కడ. ఆ గాడిద ఏంటంటే వాళ్ళకి మనం బాగా కనిపించాలని, ఎవరికి ఆ చుట్టాలకి బాగా కనిపించాలనుకోవడం గాడిద. అది వచ్చేసింది, గాడిద వచ్చేసింది. నువ్వు ఇంటికాడి సుఖంగా ఉంటున్నావు కదా, అలా చుట్టాల ఇంటికాడి నువ్వు ఎందుకు ఉండలేకపోతున్నావు? గాడిద వచ్చేసింది. ఏంటి గాడిది? నువ్వు ఎవడైతే చూస్తున్నావు, నిన్ను ఎవడైతే చూస్తున్నారో గొప్పగా నువ్వు కనపడాలి, అందంగా కనపడాలి. నువ్వు ఇంటికాడైతే నాలుగు బూరులు తింటావు, కానీ ఆ చుట్టాల ఇంటికాడ ఒక బూరి కంటే ఎక్కువ తినవు, నువ్వు తిండిపోతావు అనుకుంటారే. మరి ఇదంతా అసహజమైన జీవితము. ఏంటది అసహజమైన జీవితం? అన్నాచురల్, అన్నాచురల్. ఇప్పుడు మనం న్యాచురల్ గా నార్మల్ గానే ఎంతకాలం ఉండగలం? అన్నాచురల్ గా ఉండలేము. ఇంగ్లీష్ లో సామెత ఉంది, బట్టలు ఇతరుల కోసం కట్టుకుంటారు, అన్నం వాళ్ళ కోసం తింటారని. ఇంగ్లీష్ లో సామెత ఉంది, బట్టలు ఇతరుల కోసం కట్టుకుంటారు, అన్నం వాళ్ళు. మనం అన్నం తిన్నప్పుడు ఏ కూర తినమంటామని మనం పక్క వాళ్ళని అడగం, ఏ కూర మమ్మల్ని తినమంటారని పక్క వాళ్ళని అడగం. కానీ బట్ట కట్టుకుంటే అడిగితే ఈ బట్ట బాగుంది అనేదాన్ని. అందుకే బట్టల కొట్టులోకి 10 మందిని తీసుకెళ్తాం. అన్నము మన కోసమే తింటాం, ఏ కూర తినమంటాం పక్క వాళ్ళని అడగం, మనకి ఇష్టమే. కానీ బట్ట దగ్గరికి వచ్చేవాడికి అందరికి మన బట్టలు బాగా కనిపిస్తున్నారు, ఏదో బాగా అంటే బట్టలు మన వేషం బాగుందనేది అందరికి మనం బాగా కనిపిస్తున్నాం అనేది చూసుకుంటాం. బట్టలు ఇతరుల కోసం కట్టుకుంటున్నాం, అన్నం మన కోసం తింటున్నాం. ఇది ఆంగ్ల భాషలో ప్రవేర్బ్. ఆంగ్ల భాషలో ఇంకో ప్రవేర్బ్ ఏంటి? ఎవడైనా మనం మోసం చేస్తే మొదటిసారి వాడు తప్పు. ఎవడైనా మనం మోసం చేస్తే మొదటిసారి వాడు తప్పు. రెండోసారి వాడు మోసంలో పడితే వాడు తప్పు కాదు, మనది తప్పు. ఎవడైనా మనల్ని మోసం చేస్తాడు అనుకోండి, మొదటిసారి మోసం చేస్తే వాడి తప్పు, రెండోసారి మనం వాడు మోసంలో పడితే వాడి తప్పు కాదు, మనదే తప్పు. మన ఆలోచన రాహిత్యం, అనుభవ రాహిత్యం. అంచేత మంచి మనసుతో పని చేయాలి. ఆ చేసే పని కుయుక్తిగా ఉండకూడదు, ప్రేమగా ఉండాలి. ప్రేమగా ఉండాలి. మనం ఎవరికైతే సహాయం చేయాలనుకుంటున్నాం వాడు సుఖపడాలి. మంచి మనసుతో చేస్తే వాడు సుఖపడతాడు. మనం సహాయం చేసినా మంచి మనసుతో చేయకపోతే వాడు సుఖపడ్డం, వాడు దుఃఖం. మనం చేసిన సహాయం వాడు అశాంతికి కారణం అవుతుంది, దుఃఖానికి కారణం అవుతుంది. అందుకే ఈ సబ్జెక్ట్ ఏంటంటే, నువ్వు మనసును బాగు చేసుకో. శరీరానికి రోగం వస్తే నువ్వు బాగు చేసుకుంటున్నావు కదా, అలాగే నువ్వు మనస్సును బాగు చేసుకో. మనస్సు పవిత్రమై కొద్ది, మనస్సును ఏకాగ్రం అయితే నీ మనస్సును బాగు చేసుకో. నీ మనస్సు నువ్వు బాగుపడటానికి నీ మనస్సును సహకారంగా తీసుకో. మనస్సు ఎప్పుడైతే బాగుపడిందో, మనస్సు ఎప్పుడైతే స్వచ్ఛంగా ఉందో, మనస్సు ఎప్పుడైతే నిర్మలంగా ఉందో, మనస్సు ఎప్పుడైతే మనసులో ఉన్న కర్తృత్వం ఎప్పుడైతే పోయిందో, తనంతట సహజంగా బూట్లో పడిపోతుంది. ఎక్కడ? హృదయంలో పడిపోతుంది. అలవాట్లని, వాసనని, తలంపుల్ని, వాసనలు మనసును తప్పిస్తే, అందులోంచి తప్పిస్తే తనంతట అదే నేచురల్ గా బూట్లో పడిపోతుంది. ఆర్టిఫిషియల్ లైఫ్ వద్దు. ఆర్టిఫిషియల్ లైఫ్ వల్లే మనకు బంధం పెరుగుతూ ఉంటుంది. మన సఖి విడిపిల్లి ఎవరో చెప్తున్నారు నాతో, నేను ఇవ్వాల్సిన కట్నం అడగడం మా ఈకుడు మాకున్న అప్పు కూడా తీరుస్తున్నాడు. అటువంటి ఈకుడు ఎక్కడ దొరికాడు వాళ్ళకు? మన సఖిరెడ్డి పిల్లలు ఒకరి ఇంటి వాళ్ళు దేవతలు, వాళ్ళు మనం చెప్పలేం వాళ్ళకి. మీ అదృష్ట పూర్వపుణ్యం అని చెప్పాను. అంటే మేము ఏదో కట్నం ఇంటిద్దాం అనుకున్నాం, కట్నం ఇవ్వలేకపోయాం. మీరు కట్నం ఇంటికి ఇవ్వటం లేదని మా ఈకుడు మానేసి మాకు సొంత అప్పులు కొనున్నా అవి తీరుస్తున్నాడు అని. అప్పు నేరన్నాను ఏదో మీ ఇయంగుడిగా గౌరవం దక్కే భగవంతుడు, మీ ఇయంగుడికి ఏదో గౌరవం ఆ రకంగా గౌరవం పొందే యోగ్యత ఉంది? లేకపోతే మీ అప్పు తీర్చాలనుకోండి, కట్నం అడిగితే మానేస్తే మానేయచ్చు, అప్పు తీర్చాలని బుద్ధి కూడా ఆయన కలగదు. ఇదంతా భగవంతుడి ఏర్పాటు, భగవంతుడి. మమ్మల్ని కట్నం కోసం బాధించడం లేదండి, ఇచ్చే పరిస్థితులు లేదు, మా అప్పు తీరుస్తున్నాడు అని. అది సొంత అప్పు. అది ఈశ్వర ప్రణాళిక. అన్ని ఎక్కడ ఉంటాయి? ఈశ్వర ప్రణాళికలో ఉంటాయి అని. అది మన తెలివితేటలకు సంబంధించిన విషయం కాదు, ఈశ్వరుడు యొక్క ప్రణాళికలో ఉంటుంది. అంటే మన ప్రారంభాన్ని బట్టి చుట్టాలు జరుగుతారు, మన ప్రారంభాన్ని బట్టి స్నేహితులు జరుగుతారు. చెడ్డ ప్రారంభం ఉంటే మంచి, చెడ్డ ప్రారంభం ఉందనుకోండి మన శరీరం మీద మంచి స్నేహితులు దొరకరు. మన ప్రారంభాన్ని బట్టి సిద్ధమవుతారండ, సిద్ధమవుతారు అందరూ ప్రారంభాన్ని బట్టి సిద్ధమవుతారు. ముగిస్తున్నాం. ఇలా మనస్సు గురించి ఎక్కువ భగవాన్ చెప్తున్నారు. అంటే మనస్సు బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేయి, ఎవరు వచ్చి బాగు చేస్తారని కనిపెట్టుకుండకు. ఇప్పుడు నీ మనస్సును బాగు చేసుకోవడానికి ట్రై చేయి, ఎవరు వచ్చి నీ మనస్సును బాగు చేసి పెడతారని నువ్వు కనిపెట్టుకుండకు. నీ ప్రయత్నం నువ్వు చేయి, నువ్వు ప్రయత్నం మానకు, ప్రయత్నము చేయకు. అంటే నీకు శరీరంలో ఏదో రోగం ఉంటే ఆ రోగం తగ్గించుకోవడానికి నువ్వు ఎలా ప్రయత్నం చేసుకుంటా ఉంటావో, అలా నీ మనస్సును బాగు చేసుకోవడానికి నీ మనసు ఏదైనా అపవిత్రత ఉంటే పవిత్ర చేకూర్చుకోవడం కోసం నీ అంత నువ్వు బాగు చేసుకోవడం మానకు. నీ కృషి నువ్వు చేసుకో, నీ జాగ్రత్తలో నువ్వు ఉండు, నీకు అప్పుడు నీకు జ్ఞానం స్థిరపడుతుంది అని చెప్పి ఇక్కడ భగవాన్ అంటున్నారు. వాసన కొంతమందికి వేగంగా పోతుంది, కొంతమందికి సులువుగా పోతుంది, కొంతమందికి వాసన తొందరగా నాశిస్తుంది, కొంతమందికి. ఇప్పుడు చూడండి, పొయ్యిలో కట్టెలు మీకు తొందరగా అంటుకో, నెమ్మదిగా అంటుకుంటాయి. అది పొయ్యిలో దూదేసి మీకు పొయ్యిలో స్పిరిట్ వేసి అంటించండి, తొందరగా అంటుకుంటుంది. అంతే కదా, ఒక తడిసిపోయిన కట్టి స్లోగా అంటుకుంటుంది, ఎండిపోయిన కట్టి చాలా స్పీడ్గా అంటుకుంటుంది. మీలో కొంతమందికి వాసన తొందరగా పోతాయి, కొంతమంది తొందరగా పోవు. ఆ సాధనంటి మొదలు పెడితే అందరికీ పోతాయి, కానీ కొంతమందికి తొందరగా వాసన పోతుంది, తొందరగా పోదు. మీరు వాళ్ళకి ఎందుకు తొందరగా పోయింది, నాకెందుకు తొందరగా పోవటం లేదు అని మీరు అనుకోబోకండి, అని మీరు అనుకోపోకండి. వాళ్ళు పూర్వజన్మలో ఎంత కష్టపడ్డారు, ఆ వాసన తొలగించుకోవడానికి పూర్వజన్మలు ఎంత కృషి చేశారు. వాళ్ళ కష్టం మీ కళ్ళకు కనపడదు, వాళ్ళ కృషి మీ కళ్ళకు కనపడదు, వాళ్ళ పూర్వజన్మలో పడ్డ బాధ మీకు కనపడదు. నీకు అర్థమవుతుంది, వాళ్ళు పూర్వజన్మలో చేసి వచ్చారు కాబట్టి వాళ్ళ వాసన తొందరగా భస్మం అయిపోయింది. మీరు పూర్వజన్మలో ఏమి చేయలేదు, ఇప్పుడే మొదలు పెట్టారు. అంటే మీ వాసన పోవడానికి కొంచెం టైం పట్టవచ్చు. వాళ్ళకి తొందరగా పోయిందేంటి, నా అలవాట్లు తొందరగా పోవటం లేదండి. ఇలా పోల్చుకుని పాడవకండి, పోల్చుకుని అశాంతి తెచ్చుకోవద్దు. మీరు మీలాగా ఉండండి. ఎవరికో రోగం తొందరగా తగ్గిపోయిందని మీకు తొందరగా తగ్గకపోవచ్చు, లేట్ అవ్వచ్చు. మీకు అర్థమవుతుంది, ఇద్దరికి క్యాన్సర్లు వస్తాయి. ఒకటి క్యాన్సర్ తొందరగా తగ్గొచ్చు, ఒకటి చాలా టైం పట్టొచ్చు, వాళ్ళు తగ్గకపోవచ్చు చెప్పడం ఇవన్నీ కూడా. అది ఇతరులతో పోల్చుకోవద్దు, మీ పద్ధతిలో మీరు ఉండండి, మీ పద్ధతిలో మీరు సాధన చేసుకోండి. అనుకరణ పనికి రాదు, అనుకరణ పనికి రాదు. మీరు సాధన చేసి కొలిది, ప్రయత్నం చేసి కొలిది, మీ వాసనకి ఎంత లోతుందో తెలుస్తుంది. అది ఏమీ ప్రయత్నం చేయని వాడికి ఏమి తెలియదు. మీరు ఫాలో అవుతున్నారా? ఆ ఏమీ ప్రయత్నం చేయని వాడికి ఏమీ తెలియదు. కానీ మీరు సాధన ప్రారంభిస్తే, ఆ ప్రయత్నం బాణిస్తే, మీ అలవాటు మీ అలవాటు మీ హృదయంలో ఎంత లోతుగా ఉందో, మీ సంస్కారం మీ హృదయంలో ఎంత లోతుగా ఉందో మీరు సాధన ప్రారంభించాక తెలుస్తుంది. కానీ సాధన ప్రారంభించక ముందు అది తెలియదు. అయితే సాధన విడిచిపెట్టద్దు, ప్రయత్నం విడిచిపెట్టద్దు. మీరు ఎంతో కొంత ప్రయత్నం చేయండి, ఎంతో కొంత ప్రయత్నం చేయండి, లేకపోతే ప్రయత్నం చేస్తున్నట్టు నటించండి. అదేనా వంపు పెట్టుకుని గురువు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. గురువు అంటే దయాస్వరూపుడు, గురువు అంటే కరుణాస్వరూపుడు. మీకు అర్థం వచ్చిందా? గురువు అంటే ప్రేమస్వరూపుడే, దయాస్వరూపుడే, కరుణాస్వరూపుడే. అదే రంగంతో చెప్తాడు కదా, నాకు మాటల తోటి పని లేదు. భగవాన్ ఏమన్నారు? నాకు మాటల తోటి పని లేదు అన్నారు. అప్పుడు రంగన్ ఏమన్నాడు? మరి నాతో నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ కంపాషన్, అవుట్ ఆఫ్ మెర్సీ. కరుణ తప్పించుకో మాట లేదు, కరుణ తప్పించుకో కారణం లేదు నీతో మాట్లాడటానికి. అయితే ఒక జ్ఞాని మాట, జ్ఞాని ప్రతి మాటలోని కరుణ ఉంటుంది. జ్ఞానమే కాదు, కరుణ ఉంటుంది, ప్రేమ ఉంటుంది. ప్రతి స్వీట్ లోని పంచదార నెయ్యి ఎలా ఉంటుందో జ్ఞాని మాట్లాడే మాటలో ప్రతి మాటలోని కరుణ ఉంటుంది, అక్కడ వెలుతురు ఉంటుంది. మిమ్మల్ని హృదయం యొక్క లోయలోకి లాక్కుంది. మాట దేవుడై ఉన్నది, మాట దేవుడై ఉన్నది. మాటను మీరు తక్కువ అంచనా ఇవ్వకండి, మాట దేవుడై ఉన్నది. వాళ్ళ చేత, వాళ్ళ మనస్సు, వాళ్ళ మాట ఒక్కటంటే ఒక్కటిగా ఉంటుంది, దేవుడితో సమానం. అంటే కొంతమంది ఎంత సిన్సియర్ గా ఉంటారంటే, రామకృష్ణ పరమహంస గారు ఇలా అన్నపూర్ణ ఇంటికి పాలకుల్లో 4 గంటలకు వస్తామని చెప్పాడు అనుకోండి, ఊరికే ఎవరింటికైనా పిలిస్తే వెళ్ళి వాడు పరమహంస గారు. అన్నపూర్ణ ఏం చేసేది? ఆ తలుపు వేసేసుకుని సినిమాకి వెళ్ళిపోయేది. పరమహంస గారిని పిలిచామని సినిమాకి లేకపోతే చుట్టాలింటికి వెళ్ళిపోతుంది. పరమహంస గారిని మన ఇంటికి పిలిచామని మర్చిపోయి, అంటే పరమహంస గారు మన ఇంటికి పిలిచాం మర్చిపోయి ఎక్కడికి వెళ్ళిపోతారు, చుట్టాలింటికో సినిమాకో వెళ్ళదు. ఇంకోటి పరమహంస గారు వచ్చేసి ఆయనకి చదువు రాదు, రాక రాదు. అని పరమహంస గారు ఏం చేసేవారంటే శుద్ధ మొక్క మీద పరమహంస గారు 4 గంటలక రావటమే, ఇది వెళ్ళిపోవటం అయినది అని ఎక్కడ తలుపు మీద రాయించి వెళ్ళిపోయారు. అంత సిన్సియర్. ఏంటి అన్నపూర్ణ మన అవమానం చేసింది, పిలిచి ఇంటికా లేదు, ఇంక ఈ కూడా ఈ పెంట లేదు అక్కడ, ఇంకా అక్కడ మనస్సు లేదు, ఈ పెంట రాదు అసలు అక్కడ మనస్సు లేదు. చిత్తశుద్ధికి ఉదాహరణ ఆయనతో మనం నేర్చుకునేది ఏంటంటే చిత్తశుద్ధి. ఆయనకి ఒక భక్తుడు ఎక్కడ పొలం రాశాడు, ఎవరికి పరమహంస గారు అడిగాడు, రాసి ఊరుకుంటే బాగుండి, ఈయనకు వచ్చి చెప్పాడు మీకు 5 ఎకరాలు రాసేసాడు. ఎవరికి? పరమహంస గారు. నిద్ర చెడిపోయిందని నాకు 5 ఎకరముల పొలం ఉన్నది, నాకు 5 ఎకరముల పొలం ఉన్నది, కష్టమైన పొలం నాకు ఖాళీ వెళ్ళిపోయింది, దేవుడు వెళ్ళిపోయింది. నాకు 5 ఎకరముల పొలం ఉన్నది, నాకు 5 ఎకరముల పొలం అది చెప్పకుండా రాసినోడు, నాకు 5 ఎకరముల పొలం. ఈ 5 ఎకరాలు రాసి నిద్ర చేయబట్టాడు పరమహంస గారు. ఆ ఇంటికి వెళ్ళి ఆడు కాళ్ళు పట్టుకుని ఆడు బతిమాలి, మళ్ళీ సబ్ రిజిస్టర్ ఆఫీసులు తీసుకెళ్లి ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ పెట్టే వరకు ఇది నిద్ర పట్టలేదు పరమహంస. అంత చిత్త శుద్ధం దాని. ఇది పట్టుకుంది నాకు 5 ఎకరముల పొలం, నాకు 5 ఎకరముల పొలం ఉన్నది, 4 రాత్రులు నిద్రలే కానీ. ఆడి ఇంటికి వెళ్ళి బతిమాలటం, ఎవడకొడకు రాసుకోవే, నీ చుట్టానికి రాసుకో, ఎవడకొడకు రాసుకో, అతను చెప్పకుండా రాసేసాడు అని మరి ఆయన ఈయన బతిమాలతాం, ఈయన రిజిస్టర్ ఆఫీస్కి తీసుకెళ్తాం. మరి దస్తావేజీ క్యాన్సిల్ పెట్టే వరకు ఆయన నిద్ర పట్టలేదు. నాకు 5 ఎకరముల పొలం ఉన్నది, ఈ తలంపు నాకు నిద్ర లేకుండా చేసేస్తున్నాడు. దీనికి కారణం వాడు చిత్తశుద్ధి. ఏంటది చిత్తశుద్ధి? అది ఇవాడు సబ్జెక్టు, సబ్జెక్టు ప్రధానం, ఆలోచన ప్రధానం, అనుకరణ వద్దు. ఏమద్దు? మీరు మీరు ఎవడో లాగా ఉంటానని ప్రయత్నించండి. మీరు మీలా ఉండండి. మీరు అలా ఉండాలని అనుకోవద్దు, ఇలా ఉండాలని అనుకోవద్దు. అది బంధమే, ఇది బంధమే. మీరు ఎలా ఉన్నారో అలా ఉండండి. అనుకరణ వద్దు, ఇమిటేషన్ వద్దు. మీరు ప్రతి విషయంలో అనుకరణ చేస్తాంటే మన భయానికి గుర్తు, మనం భయపడుతున్నామని గుర్తు అనుకరణ వల్ల. అంటే ఆలోచన ముఖ్యము, సబ్జెక్టు ముఖ్యము. ఏదైనా రాంగ్ థింకింగ్ మనలో, మన ఆలోచనలో పొరపాటు ఉంటే, అలవాట్లో పొరపాటు ఉంటే సాధన ప్రారంభించండి. అవి పోవని మీరు భయపడకండి. మీరు చేస్తున్న ప్రయత్నము, మీరు చేస్తున్న సాధన గురువు అనుగ్రహంగా మారిపోతుంది. ఆ గురువు ఇంటర్ఫీర్ అవుతాడు. మీ వాసన మీకు బరువైన రాయి కింద కనిపించవచ్చు, కానీ గురువుకి మటుకి రాయి కాదు, నడుస్తాడు సమానం. చిన్న ఎరచేమని తీసి బయట పడేసినట్టే మీ లోపల పెద్ద రాయిని కూడా తీసి అవసరం పడేస్తాడు. మీ సాధన అంతా కూడా ఎలా మారిపోతుంది? గురువు యొక్క అనుగ్రహం మారిపోతుంది. ఆ గురువు అనుగ్రహం ముందు మీ లోపల బండరాళ్ళు అన్ని ఆ ప్రవాహంలో కొట్టుకుపోతాయి. ఎంతో కొంత వేరుతో సహా నశించే వరకు మీకు ఆ సంస్కారం నశించే వరకు మీ లోపల ఒకవేళ జ్ఞానం వచ్చినా అది పెరమిరితవదు, అది శాశ్వతం కాదు. ఆ జ్ఞానం శాశ్వతం అయితేనే కానీ ఈ చక్రంలోంచి, ఏది జన్మ మరణ చక్రం నుంచి బయటకు రావలేము. పునర్జన్మలోంచి మన ఈ చక్రంలోంచి, అంటే కర్మ చక్రంలోంచి, ఈ జన్మ మరణ చక్రంలోంచి, శవాల మైటుల్లోంచి మనం బయటకు రాలేము. ఈ చక్రం నుంచి బయటకు రాలేము. జ్ఞానం లేకుండా అజ్ఞానం నశించదు, జ్ఞానం లేకుండా మోక్ష సుఖం రాదు. మోక్ష సుఖం వస్తేనే కానీ ఈ సంసార చక్రంలోంచి, అజ్ఞాన చక్రంలోంచి, ప్రకృతి చక్రం నుంచి బయటికి విడుదల పొందలేము. అంచేది మీరు భాషంగా మీ బట్టలకి, మీ సంపాదనకి, మీ వంటకి, మీ స్నానానికి, మీరు సినిమాలకు వెళ్ళటానికి, ఈ భాషమైన గొడవలకి మీరు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో అంతకంటే ఎక్కువగా మీ మనసును బాగు చేసుకోవడానికి, మీ మనసును నియమించుకోవడానికి కూడా ఎక్కువ ప్రయత్నం చేయండి. ఏంటంటే మీ శరీరం చచ్చిపోయాక మీకు కూడా వచ్చేది మీ మనస్సు మాత్రమే. అంటే లోకంలో ఎన్ని సాధించినా అన్నిటికంటే కూడా మీ మనస్సు నియమించుకోవటం, మీ మనస్సును బాగు చేసుకోవటం, మీ మనస్సును నిగ్రహించుకోవటం కోసం. బాహ్యంగా మీరు ఏదైనా సాధించుండొచ్చు, అన్నిటికంటే గొప్ప మీ మనస్సు నిగ్రహించుకోవటం ఉంది. ఇది జీవిత రహస్యం. మీ మోక్షానికి మార్గం తెరువబడుతుంది. మీ మోక్షానికి వెళ్లే మార్గం తెరువబడుతుంది. మోక్షానికి వెళ్లే కవాటాలు తెరువబడతాయి. మీరు ఇప్పుడే ఇక్కడే ఎప్పుడైతే మీరు కోపం యొక్క వేగం, కోరిక యొక్క వేగం తగ్గించుకున్నారో మీ మనసు బ్రహ్మాకారం పొందుతుంది. మీరు మోక్షం తాలూకు శాంతి, మోక్షం తాలూకు ఆనందం, మోక్షం తాలూకు సుఖం. శరీరం చనిపోకముంది, మీరు శరీరం ఉండగానే ఈ భూమి మీద మీ శవం అటు ఇటు తిరుగుతుండగానే ఆ మోక్షానందాన్ని, మోక్ష సుఖాన్ని మీరు అందరూ పొందుతారు. ఆ సుఖానికి, ఆ జ్ఞానానికి మీరందరూ వారసులే. కొంచెం వెనక ముందు అలవాట్లు వేగంగా, అలవాట్లు బలంగా ఉంటే అలవాటు పోవటానికి కొంత టైం పడుతుంది, అలవాటు తక్కువగా ఉంటే తొందరగా పోతుంది. అవి మీ జన్మాంతరంలో మీరు చేసిన పుణ్యాన్ని బట్టి, మీరు జన్మాంతరంలో మీరు చేసిన సాధన ఇవన్నీ డిపెండ్ అవుతాయి. అంటే మీ ప్రయత్నం మీరు చేసుకోండి. ఇతరులను ఎవరిని అనుకరించద్దు. వాళ్ళకు తొందరగా అలవాటు పోయి నాకెందుకు పోవటం మీద అలా అనుకోవద్దు. వాళ్ళ పూర్వజన్మలు తెలియదు మీకు. వాళ్ళ పూర్వజన్మలో ఏం పుణ్యం చేశారో మీకు తెలియదు. వాళ్ళ పూర్వజన్మలో ఏ సాధన చేశారో తెలియదు. తెలియనట్టు తెలియపోతే తెలియనట్టు పడి ఉండండి. మీ ప్రయత్నం మీరు చేసుకోండి, మీరు బాగుపడండి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రపంచంలో మీరు ఎంత సాధించినా ఆ సాధన కంటే కూడా మీ మనోనిగ్రహం గొప్పది. ఆ సాధన బాహ్యంగా మీరు సాధించిన దానికంటే కూడా దానితో పోకవేసి చూసుకుంటే మీ మనసును మీరు బాగు చూసుకోవటం ఎక్కువ శ్రేష్టమైనది. అది ఈ రోజున సబ్జెక్ట్ యొక్క సారాంశం. మన భాష ఏం తెలియదు ఆవిడకి నవ్వుతుంది. అంటే మరి పెద్దలు కదులుతూ ఉంటాయి కదా, దాన్ని బట్టి కొంత అర్థం అవుతుంది. పెద్దలు కదులుతూ ఉంటాయి కదా, దాన్ని బట్టి కొంత అర్థం అవుతుంది. భాష తెలుగు రాబోయే ప్రవచనం ఈ నెల ఇంకో ఒక్కటే ఒక ప్రవచనం ఉంది, 16వ తేదీ శివరాత్రి, మహాశివరాత్రి. ఈ నెల 16వ తేదీ మహాశివరాత్రి. చించినాళ్ళలో ఆ శివాలయం సమీపంలో, శివాలయ ప్రాంగణంలో, శివాలయం యొక్క సమీపంలో చించినాళ్ళలో మధ్యాహ్నం 2 గంటలకి